रमणाय, ओम नमो भगवते श्री रमणाय। मैं चिन्नूर ग्राम జూన్ 17వ తేదీ ఇక్కడ మీటింగ్. ఈ మీటింగ్ అయిన తర్వాత వేసవకాలం మీటింగ్లు తగ్గించాం. ఇతర గ్రామాలు ఎవరైనా ఆహ్వానించినా వెళ్తాం లేదు. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాం, మేము ఇబ్బంది పడతాం. మరి జిన్నూరులో మటుకి జూన్ 17 మటుకి ఇక్కడ మీటింగ్ ఉంది. జూన్ 17వ తేదీ వచ్చి రేపు నుంచి జూన్ నెల ప్రారంభం అవుతుంది. జూన్ 17వ తేదీ ఇక్కడ ప్రవచనం. భక్తులైన మీకు అందరికీ సమాచారం తెలియపరచడమైంది. మౌనం కూడా భాషే. దక్షిణామూర్తి మౌనం కూడా భాషే, భాషా శ్రవణి. దక్షిణామూర్తి మౌనం వల్లే భక్తులు సందేహాలు పోగొట్టేవాడు. భక్తులకు వచ్చే సందేహాలన్నీ పోగొట్టి వాళ్ళకి శాంతిని ప్రసాదించేవాడు. అది దక్షిణామూర్తి. అంటే మౌనం వల్లే బోధించాడు అంత. ఆయన బోధించగలిగినంత కూడా మౌనంగానే బోధించాడు. దక్షిణామూర్తి అంటే శివుడి యొక్క అవతారం. వివేకం అవివేకం సాధన. వివేకం అవివేకం సాధన. అవివేకం అంటే ఇది మంచి, అవివేకంలో ఉన్న మనిషికి ఇది మంచి, ఇది మంచిది కాదు, ఇది మనకు ఉపయోగపడుతుంది, ఇది ఉపయోగపడదు. ఎవరైనా ఏం చెప్తాంటే వాళ్ళకి సొంత ఆలోచన ఉండదు. ఎవరు ఏం చెప్తే అది బుధ అనేసి తిరుగుతూ ఉంటారు. అది అవివేకానికి గుర్తు. ఇది ఒక మార్గంలో ప్రయాణం చేస్తున్నాం అనుకోండి, మనం ఈ మార్గం మంచిది కదని కోరి చెప్తే అది నిజం కాబోస్తా అనుకోవటం. ఇంకే మనకు స్థిర బుద్ధి లేకపోవటం. అవివేకం అంటే మనకు సొంత ఆలోచన ఉండదు, సొంత ఆలోచన ఉండదు. తర్వాత ఏది మనకు ఉపయోగపడుతుంది, ఏది ఉపయోగపడదు, ఏది దేనివల్ల మనకు మంచి జరుగుతుంది, దేనివల్ల మనకి చెడ్డ జరుగుతుంది అని విచక్షణ ఉండదు. ఆ విచక్షణ లేని మనిషిని అవివేకం అంటారు. అవివేకం మనిషి అంటే అడికి విచక్షణ ఉండదు. ఇది మనం వదిలిపెట్టేస్తే మంచిది, మనం సుఖపడతాం. ఇది పట్టుకుంటే మంచిది, మనకు సుఖం వస్తుంది. ఇది వదిలిపెట్టేస్తే అశాంతి వస్తుంది. ఇది పట్టుకుంటే మనకు శాంతి వస్తుంది. ఏది స్వీకరించాలి, ఏది చదివించాలి, ఆ తేడా తెలియదు అవివేకం ఉన్న మనిషికి. స్నేహాలు ఎక్కడ చేయకూడదు, ఎక్కడ చెయ్యాలి. స్నేహాలు కూడా ఎవరితోటి అతిగా చేయకూడదు, తగు మాత్రంలో చేయొచ్చు. ఎందుకంటే అతిగా చేస్తే మన మనసుకు బంధం కలుగుతుంది అని మనసు బాహ్యముఖానికి వచ్చేస్తుంది. ఎవరితోటైనా సరే స్నేహాలు కూడా తగు మాత్రంగా ఉండాలి, కానీ అతిగా చేయకూడదు. అతిగా చేయటం వల్ల మన మనసు బాహ్యముఖానికి వస్తుంది. అంటే స్నేహాలు కూడా పరిమితంగా ఉండాలి, తగు మాత్రంగా ఉండాలి, కానీ అతిగా ఉండకూడదు. ఇవన్నీ మనకు అవివేకంలో ఉన్నప్పుడు తెలియదు, వివేకంలో ఉన్నప్పుడు తెలుస్తుంది. అసలు పశువు లక్షణాలు లేకుండా ఒక్క మనిషి ఉండడు. కొంతమందికి పశు లక్షణాలు ఎక్కువ ఉంటాయి, కొంతమంది తక్కువ ఉంటాయి, కానీ అసలు పశువుకు సంబంధించిన లక్షణాలు లేకుండా ఒక్క మనిషి కూడా ఉండడు. డార్విన్ సిద్ధాంతం ప్రకారం కూడా మనుషులందరూ ముందు పశువులయ్యే, తర్వాత మనుషులు జన్మల్లోకి వచ్చారు. చాలా మంది మనుషుల్లో మీరు చూస్తుంటే పశు లక్షణాలు అవి తెలుస్తూ ఉంటాయి. అయితే కొంతమంది ఎక్కువ ఉండొచ్చు, కొంతమంది తక్కువ ఉండొచ్చు. ఈ సాధన సాధన ఎందుకంటే సాధన చేయండి సాధన చేయండి అని మన పెద్దలు చెప్తా అంటారు కదా. ఈ సాధన చేయండి ఎందుకంటే ముందు మనలో ఉన్న పశు లక్షణాలు తగ్గిపోవటానికి సాధన. మనలో పశు లక్షణాలు ఉంటాయి కదా, అవి తగ్గించుకోవడానికి సాధన. అయితే ఎంతో క్రమశిక్షణ ఉంటేనే కానీ, ఎంతో సాధన ఉంటేనే కానీ, ఎంతో ఆహార నియమం, నోటి దగ్గర నియమం, ఆహార నియమం, వాక్ నియమం, మనో నిగ్రహం, తర్వాత ఇవన్నీ కూడా ఎన్నో నియమాలు ఉన్న మనిషి కానీ, ఎంతో క్రమశిక్షణ ఉన్న మనిషి కానీ, ఎంతో డిసిప్లిన్ ఉన్న మనిషికి కానీ పశు లక్షణాలు తగ్గవు. మనం ఏం చేస్తామంటే మనకు పశు లక్షణాలు తగ్గలేదు, ఆత్మజ్ఞానం కావాలి, దైవజ్ఞానం కావాలని కోరుకుంటున్నాం. మనం ఎల్కేజీ చదవలేదు, జిల్లా కలెక్టర్ ఉద్యోగం కావాలని కోరుకుంటున్నాం. ఎల్కేజీ కూడా మనం చదవలేదు, ఉద్యోగం మటుకు జిల్లా కలెక్టర్ ఉద్యోగం కావాలని కోరుకుంటున్నాం. మనకి రూపబుద్ధి బాగలేదు, నామబుద్ధి పోలేదు. మనకేదో రూపం ఉంది, ఆ రూపానికి ఒక పేరు ఉంది, ఆ రూపంతో పేరుతోటి పరిసరాలతోటి నీకు తాదాక్ష్యం ఉన్నంత కాలం నీకు ఆత్మజ్ఞానం కలగదు. కోటి జనముల ఇచ్చడం ఐడెంటిటీ, నీకు ఒక రూపంతో ఒక పేరుతోటి లేకపోతే ఒక రంగుతోటి మీరు బాగా ఎర్రగా ఉన్నారనుకోండి, ఆ ఎరుపు రంగుతోటి మీకు తాదాక్ష్యం ఉందనుకోండి, మీరు నల్లగా ఉన్నారనుకోండి, ఆ నలుపు రంగుతోటి మీకు తాదాక్ష్యం ఉందనుకోండి, మీకు ఏదో పేరుంది ఎల్లమ్మ పుల్లమ్మ అని, ఆ ఎల్లమ్మ పుల్లమ్మ పేరుతో తాదాక్ష్యం ఉందనుకోండి, మీరు ఎన్ని జపాలు చేసినా ధ్యానాలు చేసినా మీకు ఆత్మజ్ఞానం కలగదు. కోటి జన్మలు ఇచ్చినా కలగదు. డబ్బాలో బియ్యం కదలకూడదు, ఇంట్లో మనుషుల మటుకు దొంగల్లా ఉండాలి. డబ్బాలో బియ్యం కదలకూడదు, ఇంట్లో మనుషుల మటుకు అందరూ దొంగల్లా ఉండాలి అనుకోవటం ఎటువంటిదో. నామబుద్ధి పోకుండా, రూపబుద్ధి పోకుండా ఆత్మజ్ఞానం కలగాలనుకోవడం కూడా ఎటువంటి కలగదు. అసలు మీరు ఏ మార్గంలో ఉన్నా రూపబుద్ధి నశించకుండా, నామబుద్ధి నశించకుండా, మీ పరిసరాలతో మీకున్న తాదాక్ష్యం నశించకుండా ఆత్మజ్ఞానం ఎంతవరకు ఎవరికి కలగలేదు, భవిష్యత్తులో కలగదు. అయితే పశు లక్షణాలు లేకుండా మనిషి ఉండడు, అయితే కొంతమంది తక్కువ ఉంటారు, కొంతమందికి ఎక్కువ ఉంటుంది. ఆ పశు లక్షణాలు సాధన చేసి సాధన చేసి ఎవడైతే పశు లక్షణాలు తగ్గించుకుంటున్నాడో వాడిని పూర్ణ మానవుడు అంటారు. వాళ్ళు మానవత్వం వికసిస్తుంది. పశు లక్షణాలు తగ్గినప్పుడు వాళ్ళు మానవత్వం వికసిస్తుంది. వాడు అప్పుడు ఈ శరీరంలో మనలో ఉన్న పశు లక్షణాలని తగ్గిపోయాక అప్పుడు మన మనస్సు భగవంతుడు ఎప్పి తిరుగుతుంది, అప్పుడు దాకా తిరగదు. మనం సాధన చేయవలసిన దేవుని తెలుసుకోవడానికి కాదు, పశు లక్షణాలు తగ్గించుకోవడానికి. మనకు కూడా కొన్ని కోతి లక్షణాలు ఉంటాయి. అది కోతులకి తోకలు ఉన్నాయి, మనకు తోకలు. ఆ కోతి లక్షణాలు తగ్గించుకోవడానికే సాధన. మానవుడి పరిణామ సిద్ధాంతం ఎదరకొచ్చి ఎదరకొచ్చి కోతి అయ్యాక కోతి అయ్యాక మనిషి అవుతాడని డార్విన్ చెప్పాడు. శరీరం మారిన కోతి లక్షణాలు కొన్ని ఉండిపోతాయి, అవి తగ్గించుకోవడానికి సాధన చేయగలరు. హోటల్ ఏమంటే మనకు అయితే ఈ క్రమశిక్షణ ఐరన్ డిసిప్లిన్ క్రమశిక్షణ ఉంటేనే కానీ, ఎంతో క్రమశిక్షణ ఉండి వాక్ శుద్ధి ఉంటేనే కానీ, మనస్సులో పవిత్రత ఉంటేనే కానీ, ఆ ఇంద్రియ నిగ్రహం మనో నిగ్రహం ఉంటేనే కానీ, మనం మన 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 మనస్సును మనం అదుపులో పెట్టుకుంటేనే కానీ ఆ పశు లక్షణాలు నశించు. పశు లక్షణాలు శరీరంలో ఉండవు, మనస్సులో ఉంటాయి. సాధన చేసి ఆ లక్షణాలు పోతేనే కానీ మన మనసు దైవాభిముఖంగా తిరగనే తిరగదు. ఇప్పుడు ఇల్లు కట్టుకోవడానికి చూడండి, ఇల్లు కట్టుకోవడానికి సిమెంట్ జాగ్రత్త పెట్టుకుంటారు, ఇటుకి జాగ్రత్త పెట్టుకుంటారు, ఇసుకి జాగ్రత్త పెట్టుకుంటారు, అన్ని జాగ్రత్త పెట్టుకుంటారు. ఏం ఇల్లు లేకపోతే ఇల్లు కట్టలేరు. సిమెంట్ ఉండాలి, ఇసుక ఉండాలి, ఇంకోటి ఉండాలి, ఇంకోటి ఉండాలి, కలప ఉండాలి, ఇవన్నీ ఇల్లు కట్టుకోవడానికి. అలాగే ఆత్మజ్ఞానం కలగటానికి ఏ విషయాలు అయితే మనకు అవసరం, ముందు అది పోగు చేసుకోవాలి. పోగు చేసుకోకుండా ఆత్మజ్ఞానం కలగదు. ఇల్లు కట్టుకోవడానికి సిమ్మెంట్ జాతి పెట్టుకుని, ఇసుక జాతి పెట్టుకుని, అది జాతి పెట్టుకుని, ఈ జాతి పెట్టుకుని, కలప జాతి పెట్టుకుని ఇల్లు కట్టుకోవడానికి 90 బాధలు పడుతుంది. అదే సామెతి కూడా ఉంది కదా, ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడాలి. అంచేత ఈ అని మనం చూస్తున్నాం, ఇల్లు కట్టడానికే ఇంత 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 గొడవ ఉన్నప్పుడు ఆత్మజ్ఞాన సముపార్జనకి ఎన్ని అవసరాలు మనకుంటే, అంటే ఎన్ని ఎంత క్రమశిక్షణ మనకుంటే, ఎన్ని పరికరాలు మన చేతిలో ఉంటే ఆత్మజ్ఞానం కలుగుతుందో మీరు చూసుకోండి. క్రమశిక్షణ లేదనుకోండి, మనకి సాధన లేదనుకోండి, అనుకుని పశు లక్షణాలు కూడా తగ్గవు. జ్ఞానం మాట ఎదురైంది, పశు లక్షణాలు కూడా తగ్గవు. అవివేకం వివేకం, వివేకం అంటే వివేకం అందరికి ఏం తెలుస్తుందంటే, ఏది మనం అవలంబిస్తే మంచిది, ఏది వదిలేస్తే మంచిది, ఏది అవలంబిస్తే మంచిది, ఏది వదిలేస్తే మంచిది, ఏది మనకు సాధనకు ఉపయోగపడుతుంది అనే విచక్షణ ఉంటుంది. ఆ విచక్షణ తేడా ఉంటుంది. ఇప్పుడు మనకు బయట పరిసరాలు ఎలా ఉన్నాయి అది ముఖ్యం కాదు, మన వివేకం ఎంతవరకు పెంచుకుంటున్నాం. వివేకం పెరిగి కొద్ది మనసుకు లోపల చూపు కలుగుతుంది. ఇప్పుడు అందరికీ గురువులు అయిపోయాను సరదాగా ఉంది, ఎవరికి శిష్యులుగా ఉంటే ఇష్టం లేదు, భక్తులుగా ఉంటే ఇష్టం లేదు, అందరికీ గురువు అయిపోవాలి, గురువు అయిపోవాలి సరదాగా. గౌతమ బుద్ధుడు అంతటి వాడు ఇల్లు త్యాగం చేశాడు, ఇల్లు త్యాగం చేశాడు, రాజ్యం త్యాగం చేశాడు, ఎక్కడో బుద్ధగా వచ్చాడు. బుద్ధగా వచ్చి 6 సంవత్సరాలు తపస్సు చేశాడు. ముందు త్యాగం చేశాడు, 6 సంవత్సరాలు తపస్సు చేశాడు, 6 సంవత్సరాలు తపస్సు చేసి జంతు లక్షణాలన్నీ పోగొట్టుకుని జ్ఞానయ్యాడు. జ్ఞానయ్యాక గురువు అయ్యాడు. నాకు ఏమి లేకుండా ముందు గురువు అయిపోవాలని ఉండదు. ఏదో 4 నేర్చుకోవడం, దుకాణం పెట్టుకోవడం, గురువు అయిపోవాలి. సరదాగా ఉంది మనకు. ఆత్మజ్ఞానం కానీ ఆత్మజ్ఞానం లేని వాడు గురువు ఎలా వచ్చాడు? అందుకని వాడికి దొనపోతు లక్షణాలు అన్నప్పుడు వాడు గురువు ఎలా అవుతాడు? ఇప్పుడు గౌతమ బుద్ధుని గురువు గురువు అంటే ఎలా అంటున్నావు? అన్ని త్యాగం చేశాడు, బుద్ధగా వచ్చాడు, ఎంత 6 సంవత్సరాలు తపస్సు చేశాడు, కఠోరమైన తపస్సు చేసి ఆత్మజ్ఞానం సంపాదించాక అప్పుడు అప్పుడు సారనాథ్ వచ్చి బోధించడం మొదలుపెట్టాడు. కాశీ దగ్గర సారనాథం అలా బోధించగా అప్పుడు గురువు అయ్యాడు. అయితే ఆయన మాటలు ఈ రోజున కూడా కలకాలం చిరకాలం ఆయన చెప్పిన వాక్యాలు నిలబడి ఉన్నాయి. అవి న్యూస్ పేపర్ మాటలు కాదు. వివేకం అంటే అవివేకం ఉన్నవాడు సాధన చేయలేడు, వివేకం ఉన్నవాడు సాధన చేస్తాడు. అయ్యి ఏది మనకు మంచి ఏది మనకు మంచిది కాదు తెలియని వాడికి ఇంకా సాధన ఏం చేస్తాడు? సాధన చేయలేడు. ఏది మనకు మంచి, ఏది మనకు ఉపయోగపడుతుంది, ఏది మనకు ఉపయోగపడదు, ఏది సత్యం, ఏది అసత్యం, ఏది నిత్యం, ఏది అనిత్యం ఎలా ప్రవర్తిస్తే మనకు ఆత్మజ్ఞానం కలుగుతుంది? ఆత్మజ్ఞానం కలిగాకదా బంధం నుంచి బయటకు రావటం, ఈ చక్రం నుంచి జన్మబంధన చక్రం నుంచి బయటకు రావటం ఆత్మజ్ఞానం కలిగాక కదా. ఆత్మజ్ఞానం కలగడానికి కావాల్సిన ఎక్విప్మెంట్ ఏంటి మనకి అని ఆ వివేకం వల్ల తెలుసుకున్నాక, ఆ వివేకం వల్ల తెలుసుకున్నాక అప్పుడు సాధన ప్రారంభిస్తాడు. సాధన ప్రారంభించిన తర్వాత కూడా ఆత్మజ్ఞానం వాడికి వస్తుందని చెప్పడు. అరుణాచల నా ధైర్యంతో నా తెలివితేటలతో నిన్ను నేను తెలుసుకోగలని ప్రయత్నం చేసి పరిగెత్తుకొచ్చి నాశనం అయిపోయాడు రమణ మహర్షి గారు. అంటే నా ధైర్యం వల్ల, నా తెలివితేటల వల్ల నేను నిన్ను తెలుసుకోగలిగానని అనుకున్నాను, నిన్ను తెలుసుకోగలనని అనుకున్నాను. కానీ నిన్ను తెలుసుకోవడానికి నా ప్రయత్నము, నా తెలివితేటలు, నా ధైర్యం సరిపోదని తెలియక అలా అనుకున్నాను. తెలుసుకున్నాక తెలుస్తుంది, నీ దయ లేకుండా, నీ అనుగ్రహం లేకుండా, నీ ఆప్యాయత లేకుండా, నీ ప్రేమ లేకుండా ఆత్మజ్ఞానం కలగదని. డివైన్ ఇంటర్ఫరెన్స్ లేకుండా ఆత్మజ్ఞానం కలగదు. మీరు ధనవంతులైనా పండితులైనా సరే చాలా మంది ఏం చేస్తారంటే డబ్బు పెరిగితే అవసరాలు పెంచుకుంటారు. నెలకు 5000 జీతం వచ్చినా మనకు సార్ తడదంటారు. ఏంటో అర్థం కాదు, మనకి ఏం చేస్తారు డబ్బు అంతా మనకు తెలియదు. ఇలా చాలా మంది ఏం చేస్తున్నారంటే డబ్బు పెరిగితే అవసరాలు పెంచేసుకుంటున్నారు. అవసరాలు పెరిగి కొద్ది వీళ్ళకి తెలియటం మనస్సు పాడవటం ప్రారంభం. ఈ డబ్బు రాదు, ఈ శరీరం రాదు, ఈ ప్రాంతం రాదు, పాడైపోయిన మనస్సు మనకు మనకు కూడా అంటే నీకు ఏదైనా పరిస్థితులు బాగుండి పైసలు పెరిగితే అవసరాలు పెంచుకోకండి. పైసలు పెరిగిన అవసరాలు పెంచుకోకండి. ఈ పైసలు ఎన్ని పైసల్లో మనకు కూడా మన శరీరమే మనకు కూడా రానప్పుడు పైసలు ఎలా వస్తాయి? మన శరీరమే మనకు కూడా రానప్పుడు పైసలు ఉంటే జాగ్రత్త పెట్టుకుని దాన్ని బట్టి మన అవసరాలు పెంచుకుంటే ఈ అవసరాలు పెరిగి మనస్సు పాడవుతుంది. మనస్సు పాడవుతుంది. మనస్సు పాడైనప్పుడు జంతు లక్షణాలు మళ్ళీ పెరుగుతాయి. ఈ ఇక్కడ ఇక్కడ మనస్సు పాడైతే ఇక్కడ ఆగలేదు. మన శరీరం శ్మశానంతో మన శరీరం ఆగిపోతుంది. శ్మశానంతో మన దేహయాత్ర ముగిసిపోతుంది. ఇప్పుడు మన దేహాన్ని బట్టే స్నేహితులు, మన దేహాన్ని బట్టే విరోధులు, మన దేహాన్ని బట్టే బంధువులు, అంతే కదండి. మన దేహాన్ని బట్టే పరిసరాలు. దేహం పోయిన తర్వాత వీళ్ళకి మనకి సంబంధం ఏంటి? అసలు ఇరుగు పొరుగు. మనకు దేహం ఉంటే ఇరుగు పొరుగా, దేహం లేకపోతే ఇరుగు పొరుగా? చుట్టాలు ఆడు చుట్టం, ఈడు చుట్టం, వాడి స్నేహితుడు, ఈడు విరోధి. కానీ దేహం ఉన్న వాళ్ళకే, దేహం లేని వాళ్ళకి, దేహం ఉన్న వాళ్ళకే. దేహం చచ్చిపోయాక విరోధులు లేరు, స్నేహితులు లేరు, పరిసరాలు లేరు, ఇరుగు పొరుగు లేరు. దేహం పోయిన తర్వాత ఈ సంబంధాలు అన్నీ పోతాయి. కానీ ఈ అన్ని పోయినా పర్లేదు, మన పాడైపోయిన మనస్సు మనకు కూడా వస్తుంది. అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ మన మనస్సును పాడు చేసుకోకూడదు. మన మనస్సును అశాంతి తెచ్చుకున్నాము, మన మనసు పాడు చేసుకున్నాము, మళ్ళీ జంతు జన్మలు వస్తాయి మనసు. ఆ జంతు లక్షణాలు తీసుకొచ్చేస్తాం మళ్ళీ మళ్ళీ పశువులుగా. ఒకసారి మలయాళ స్వామి గారు ఏదో బిల్డింగ్ కడుతున్నారు, మలయాళ స్వామి గారు ఆశ్రమంలో 2 ఇళ్ళు బండి లాక్కు వస్తున్నది. ఆ సామాన్యం ఎనప వసలు లాక్కు వస్తున్నాయి. ఆ ఇంటికి మేళ్ళకు వచ్చేటప్పుడు ఎనప వసలు చేస్తారు కదా, ఎనప వసలు బాగా లాక్కు వస్తున్నారు. ఎనపోసం లాక్కు వస్తున్నాయి బండి, బండి తోలుకు వస్తున్నారు. ఎడ్లు మెరక వెళ్ళినప్పుడు కష్టపడుతున్నాయి లాగటానికి, ఎడ్లు లాగటానికి కష్టపడుతున్నాయి. ఎవరైనా ఎడ్లు బాగా కష్టపడుతున్నాయండి లాగటానికి కష్టపడుతున్నాయంటే వీళ్ళు పౌర జనములో మనుషులే వాళ్ళు ఇద్దరునే భక్తులను పీడించి పీడించి భక్తులు హింస పెట్టి జంతు లక్షణాలు పెంచుకుని మళ్ళీ ఎద్దుల్లా పుట్టారు. ఈ 2 ఎడ్లు పూర్వం ఆశ్రమంలో ఉన్నాయి, ఆశ్రమాల్లో ఉన్నాయి. కానీ ఈ ఆశ్రమంలో ఉండి మనిషి లక్షణాలు పెంచుకోలేదు, జంతు లక్షణాలు పెంచుకుని మళ్ళీ ఎడ్ల కింద పుట్టి అన్నాడు మరో విషయాలు. అయ్యాకు తర్వాత ఏంటి? తర్వాత అవివేకం. ఇంకోటి ఏంటి? వివేకం. అంటే వివేకం ఉంటే ముందు సాధన చెయ్యాలని బుద్ధి పడుతుంది. తర్వాత తరిస్తాం తరించాం వేరే విషయం. వివేకం ఉంటే ఏమవుతుంది? సాధన చెయ్యాలనే బుద్ధి పడుతుంది, తరించాలనే బుద్ధి పడుతుంది. తరించాలని సజ్జన సాంగత్యం పట్ల మనసు ఇష్టపడుతుంది, సజ్జన సాంగత్యం పట్ల మనసు ఇష్టపడుతుంది వివేకం వల్ల. అప్పుడు వివేకం లేకుండా వాడు అవివేకంలోంచి వివేకం రావాలి, వివేకంలోంచి సాధనలోకి వస్తాడు. సాధనలోకి వచ్చాక అది భగవద్ అనుగ్రహం ఉంటే తరిస్తాడు, లేకపోతే లేదు. సాధన చేసిన మాత్రమే తరిస్తాడని చెప్పడం. అంటే సాధన చేసినప్పటికీ దైవానుగ్రహం లేకుండా దైవాన్ని పొందలేడు. అంతకు ఇప్పుడు ఈ మాటలు చెప్పి దానికి సాధన చేసినప్పటికీ దైవానుగ్రహం లేకుండా దైవాన్ని పొందలేడు అంటే సహజ స్థితి. మనకి సహజ స్థితి వచ్చే వరకు, మనకి సహజ స్థితి వచ్చే వరకు శరీరాలను మోస్తూనే ఉండవచ్చు. అది మానవ శరీరం రావచ్చు, దేవతా శరీరం రావచ్చు, జంతు శరీరం రావచ్చు, ఏ శరీరమైనా శరీరమే, ఏ శరీరమైనా శరీరమే. మోక్షంలో శరీరాలు ఉండవు, మోక్షంలో శరీరాలు ఉండవు, మోక్షం వచ్చే వరకు శరీరాలు ఆడవు. ఈ సూత్రం మోక్షంలో శరీరాలు ఉండవచ్చు. శరీరం అంటే చాకరి చేయటం కదా, శరీరం అంటే ఏంటి, చనిపోయే వరకు దానికి చాకరి చేయటం. రమణ మహర్షి గారు దీనికి ఒక సూత్రం చెప్పారు. నువ్వు నిద్రలో ఉన్నావు, నిద్రలో నీ శరీరానికి నీకేం సంబంధం లేదా. నువ్వు నిద్రలో ఉన్నప్పుడు శరీరానికి నీకు ఏమీ సంబంధం లేదు, కానీ నిద్రలో ఉన్నావు నీ శరీరానికి నీకు ఎట్టి సంబంధం లేదు. శరీరమే నువ్వైతే ఎట్టి సంబంధం లేకుండా ఎలా ఉన్నావు నిద్రలో మట్టికి. నిజంగా శరీరమే నువ్వు అనుకో, నిద్రలో కూడా నువ్వు ఎందుకు విడిపోతున్నావు శరీరంతో. నిద్రలో మనసు లేదు, మనసు నిద్రలో దేహం లేదు, దేహం లేదు మనస్సు లేదు, దేహం లేదు, రెండూ లేవు నిద్రలో లేవు. నువ్వు ఆ రెండు నువ్వైతే ఎందుకు వెళ్ళిపోతున్నావు నువ్వు. ఆ రెండు నువ్వు కాదు. జాగ్రత్త అవస్థలో నువ్వు సాధన చేసి ఆ రెండు పోగొట్టుకుంటే నీ శరీరానికి సావు రాకముందే నీకు మోక్షం వస్తుంది. చాలా మంది ఏమంటారంటే మీకు కర్మ అనుభవిస్తున్నావు అంటే కర్మ అనుభవిస్తున్నా. భగవాన్ చెప్పారు మీరు ఏం కర్మ అనుభవించకుండా. చాలా మంది ఏమంటారంటే మీకు కర్మ అనుభవిస్తున్నావు అంటే కర్మ అనుభవిస్తున్నాం, మంచి కర్మ అయితే మంచి కర్మ, చెడ్డ కర్మ అయితే చెడ్డ కర్మ. మా పరిస్థితి ఈ మధ్యన చాలా బాగున్నాయంటారు, ఏదో కొంత అంటారు మా పరిస్థితి బాగులేదని అంటారు. పరిస్థితి బాగున్నా కర్మ అనిపిస్తున్నాం అంటే బాగుంది, ఏదో మంచి కర్మ చేసాం అనుకునే రోజులు బాగున్నాయంటారు. చెడ్డగా ఉన్నారు లేకపోతే రోజులు చెడ్డ, అది కర్మ ఇది కర్మ. భగవాన్ ఏం చెప్పారంటే అసలు మీరు కర్మ అనిపించకుండా చెప్పారు. ఇప్పుడు మన దీనికి సూత్రం చెప్పారు. సరసానికి మనుషులు ఏం చేస్తారంటే భగవంతుని స్మరించకుండా సాధన చేయకుండా జరిగిపోయిన గొడవలన్నీ ఇంటికాడు కూర్చుని ఖాళీగా కూర్చుని జరిగిపోయిన గొడవలన్నీ తలపెట్టుకుంటుంటారు. ఆ జరిగిపోయిన గొడవలు తలపెట్టుకోవడం కర్మ అని చెప్పారు. ఇగో అప్పుడు లాభం వచ్చింది, ఇప్పుడు నష్టం వచ్చింది, మేము పుట్టింటికాడు సుఖపడ్డాం, అత్తోరింటికి వచ్చి కష్టపడుతున్నాం, అత్తోరింటికి వచ్చి కష్టపడుతున్నాం. తర్వాత ఏమో అప్పుడేమో అప్పుడు గొప్పగా బతికాం, ఇప్పుడు గొప్పగా బతకటం లేదు, అది అప్పుడే పరిస్థితులు బాగోలేదు, ఇప్పుడే పరిస్థితులు బాగున్నాయి, ఇవన్నీ జ్ఞాపకం పెట్టుకుని కర్మ అనిపిస్తున్నారు. ఈ గొడవ వదిలేయండి అన్నది. కర్మ అంటే ఇది ఒక సాధన లేదు, దేవుడు లేదు, ఇంటికాడ ఖాళీగా కూర్చుని స్వామర్థనంగా కూర్చుని పని పాటు లేకుండా జరిగిపోయిన గొడవ సెలబెట్టుకుని కర్మ అనిపిస్తున్నారా మీరు అన్నాడు. కర్మ అనిపించి దేనికి కర్మ అనిపిస్తున్నారు మీరు, ఏం కనిపించడం కర్మ. అది జరిగిపోయిన గొడవలు అంటే మీరు మర్చిపోండి, మంచి గొడవలు ఉండొచ్చు, చెడ్డ గొడవలు ఉండొచ్చు. మీకు అర్థమవుతుందే, జరిగిపోయిన గొడవలు ఇప్పుడు ఈ క్షణంలో మీరు కూర్చుండగా మర్చిపోండి, మీ తలకాయలు దూదలాగా అయిపోతాయి. తలకాయ పోటీ ఎవడకరాదు, మీ తలకాయ దూదలాగా అయిపోతుంది. అసలు మొండి మీద, ఈ మొండి మీద, ఈ శరీరం మీద తలకాయ ఉండలేదని మీకు అనుమానం వస్తుంది. కర్మ మించిన ఏంటి, మీరు అన్ని జ్ఞాపకం పెట్టుకుని ఆ రోడ్డు మీద దిమ్మంతా పూజ చేసుకొచ్చిన కర్మ అనుభవిస్తున్నావు అంటారు. అప్పుడు రోజుల్లో చాలా సుఖపడ్డామండి, ఇప్పుడు రోజుల్లో చాలా కష్టపడ్డామండి. ఏదో గొడవ నడిపించుకుంటా ఉంటారు కదండి, అదే కర్మ. అది మర్చిపోండి ఏమి లేదా, అది మర్చిపోతే మీకు లాభం ఏంటి, ఒకటి శాంతి కలుగుతుంది, మీ మనసుకు లోచూపు కలుగుతుంది, నేను మనసుకి అంతర్దృష్టి కలుగుతుంది, అంతర్దృష్టి కలుగుతుంది, అంతర్దృష్టి కలిగితే ఆత్మజ్ఞానం తొందరగా వచ్చేస్తుంది. ఇప్పుడు దేహము నేను కాదు, నేను కానిది దేహం, నేను ఆత్మని, దేహము కాదు అని వేదం చెప్పాను. వేదం ఏం చెప్పింది? వేదానికి మూలం జ్ఞానం. లోకానికి మూలం డబ్బు. వేదానికి మూలం ఏంటి? జ్ఞానం. లోకానికి మూలం డబ్బు. సాధన చేస్తే, సాధన చేసిన వాడికి పాపం లేదు, జపం చేసుకున్న వాడికి పాపం లేదు, సాధన చేసుకున్న వాడికి అంటే బుద్ధిలో దోషాలు పోతాయి. సాధన చేసుకున్న వాడికి పాపం పోతుంది, అంటే బుద్ధిలో పాపం అంటే బుద్ధిలో దోషాలు పోతాయి. వేదం చదివి అర్థం చేసుకున్న వాడికి జ్ఞానం కలుగుతుంది. మీకు లోకానికి సంబంధించిన గొప్పలు కావాలి, ఊరేగింపులు కావాలంటే పైసలు ఉండాలి. అది సాగుతోటి ఉంది. డబ్బున్న వాడికి వెనకాల వీపు మీద కురిపేస్తే ఆ ఊళ్ళో అందరికీ తెలుస్తున్నట్టు. డబ్బు లేని వాడికి కురిపేది కదా, క్యాన్సర్ వచ్చినా ఆవిడకి తెలియదు. డబ్బున్న వాడికి వీటి మీద కురిపేస్తున్నట్టున్నా, ఊళ్ళో అందరికీ తెలిసిపోతున్నట్టున్నాడు, కురిపేస్తున్నాడు. అయితే డబ్బు ఉంది కాబట్టి. డబ్బు లేని వాడు క్యాన్సర్ వచ్చినా పక్కింటి వాడికి కూడా తెలియదు. అంటే ఈ లోకానికి మూలం డబ్బు. ఇవన్నీ మీ కాలక్షేపాలను చెప్పటం లేదు, అందులోనూ ప్రమాదం తెలుసుకుని మనం బయటపడతాం. తర్వాత అవివేకం పోయిన తర్వాత వివేకం వస్తుంది. వివేకం పోయిన తర్వాత ఏమొస్తుంది? వాడు వివేకం వచ్చాక వాడికి సాధన చేస్తాడు. అంటే వాడికి సాధన చేయాలనే బుద్ధి పుడుతుంది. వివేకం రాకుండా వాడికి సాధన చేయాలనే బుద్ధి కూడా పుడుతుంది. అదేనా పని తలపెట్టినప్పుడు ఆ పనికి సంబంధించిన పనులు మనం ఎలా సమకూర్చోవాలని అనుకుంటాము, అలాగే దైవజ్ఞానం సంపాదించాలనుకున్న వాళ్ళ బ్రహ్మజ్ఞాని బ్రాహ్మణస్థితి సంపాదించు, బ్రహ్మభావన ఆత్మభావన ఆ దైవ భావన సంపాదించగల అనుకున్న వాళ్ళు కూడా ఆ ఎక్విప్మెంట్ సంపాదించాలి. ఒక చోట సిమెంట్ రోడ్డు పోయాలనుకున్న సిమెంట్ రోడ్డుకి సంబంధించిన పరికరాలను వాడి దగ్గర ఉండాలి, లేదా సిమెంట్ రోడ్డు పోయలేడు. అలాగే దైవజ్ఞానం కావాలంటే దానికి సంబంధించిన ఎక్విప్మెంట్ అంతా కూడా మన దగ్గర ఉండాలి, లేకపోతే పోయి రాదు, దైవజ్ఞానం రాదు. ఈ శ్రవణం కూడా మీరు శ్రద్ధగా ఇలా శ్రవణం చేస్తూ ఉంటారు అనుకోండి, చాలా సబ్జెక్ట్ బాగా శ్రవణం చేయాలి. మనకు అవసరమైన గొడవలకు వెళ్ళకూడదు. శ్రవణ మహర్షి గారు చెప్పింది ఏంటి? రెండు ముఖ్యమైన మాటలు మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి. ఒకటి, తిండికాడ జాగ్రత్తగా ఉండాలి. తిండికాడ జాగ్రత్తగా ఉండాలి. మీ శరీరానికి ఏం పట్టండి మీకు తెలిస్తే అవి మానేయాలి. ఒక్కొక్క శరీరం ఒక్కొక్కటి రిజెక్ట్ చేస్తుంది. ఒక్కొక్క శరీరం ఒక్కొక్క పదార్థాన్ని రిజెక్ట్ చేస్తుంది. ఆకుకూరలు మామూలుగా మంచివని చెప్తారు, కొంతమందికి ఆకుకూరలు పడవు. మీ శరీరానికి ఏ పదార్థాలు అయితే పడవు అది వదిలేయాలి. అక్కడ రాజీ పడకూడదు కనుక వదిలేయటం ఏమీ లేదు. ఇప్పుడు మీరు మీ శరీరానికి మీకు అలవాట్లు ఉన్నాయనుకోండి, అలవాట్లు మీరు తప్పించుకోవాలంటే దాన్ని వదిలేస్తే అలవాట్లు పోతాయి. ఒకే పని 4 సార్లు చేస్తే అది అలవాటు అంటారు. ఒకే పని 4 సార్లు చేస్తే అది అలవాటు అంటారు. దాన్ని చేయటం మానేయటం ఇంక హ్యాబిట్ లేదు. ఒకే పని 10 సార్లు చేస్తాం అనుకోండి, ఓ రోజు సినిమాకి వెళ్తున్నాం అనుకోండి, 4 సార్లు వెళ్ళేటప్పుడు దాన్ని అలవాటు అంటారు. ఏమంటారు? అలవాటు అయిపోయింది అంటారు. వెళ్తే మానేసాం అనుకుంటే అలవాటు లేదు, ఏమి లేదు. మనిషి పాడవటానికి హ్యాబిట్సే కారణం. మనిషి పాడవటానికి ఏంటి? అలవాట్లే కారణం. నీకు అర్థమవుతుందా? లోపల శుభ్రంగా పైకి బాగానే ఉన్నాడు కానీ లోపల కుళ్ళిపోయి ఉన్నాడు అని అనుకుంటారు కదా. లోపల కొంతమంది పైకి బాగానే ఉంటారు, లోపల కుళ్ళిపోయి ఉంటారు శుభ్రంగా. దీనికి కారణం ఏవో అలవాట్లు ఉంటాయి, అలవాట్లు అలా అలా పతనం అయిపోతాయి. ఏం అక్కర్లేదు. ఓ సారా తాగి వాడు ఉన్నాడు అనుకోండి, ఆ సారా తాగి అలవాటు ఎవరి చేతనే మీరు మానిపించగలిగారనుకోండి, ఊరికి అనుకోండి, ఆ కుటుంబానికి అందరూ మీరు సహకారం చేసినట్టు. మీరు ఆ సారా తాగిబడికి 10 రూపాయలు ఇవ్వటం కంటే ఆయన అలవాట్లోంచి బయటకు తీసేస్తే ఆడు కుటుంబం బాగుపడుతుంది, ఆడు ధనవంతులు అవుతారు. పాడైపోయి అలవాటు ఎవరికి అలవాటు ఉందో అలవాట్లోంచి వాడు విడుదల బయటకు తీసుకొస్తారనుకోండి అనుకోండి, వాడిని అతనే బాగు చేసినట్టు అవుతాడు, కుటుంబాన్ని కూడా మీరు బాగు చేసినట్టు అవుతుంది. అయితే దానికి ఎంత ప్రేమ ఉండాలి, జ్ఞానం ఉండాలి, శాంతి ఉండాలి, శక్తి ఉండాలి, ఎక్విప్మెంట్ చెప్పాను కదా, ఇవన్నీ లేకుండా అలవాట్లోంచి వాడిని బయటకు తీసుకురాలి. అంటే ఈ గొడవ దేహ ప్రారంభాన్ని బట్టి అలా జరుగుతూ ఉంటాయి, దేహ ప్రారంభాన్ని బట్టి అలా జరుగు అని జ్ఞాపకం పెట్టుకోవచ్చు భగవాన్. ప్రణాళిక అంటే మన శరీరం ఎందుకు వచ్చింది ఈ భూమి మీదకి, శరీరం చనిపోయిన వాడుకు దైవ ప్రణాళిక, పంచవర్ష ప్రణాళిక కాదు, దైవ ప్రణాళిక ప్రకారం అలా జరిగిపోతూ ఉంటుంది. ఆ గొడవలు వదిలేదు, అస్తమానం మనసులోకి తెచ్చుకుని బాధపడక భగవాన్ లేక్షన్ సరిగ్గా. నీ జీవితంలో ఏ పని జరిగినా దేవుడి తెలియకుండా జరగలేదు, ఇంకెందుకు నువ్వు కర్మను ఏడుస్తావు? నీ జీవితంలో ఏ సంఘటన జరిగినా ఆ సంఘటన దేవుడికి తెలియకుండా జరగలేదు, భారం దేవుడి మీద పడే నువ్వెందుకు కర్మను ఏడుస్తావు? ఎందుకు ఆ ఏడ్చి వాడిని వదిలేయండి. నీకు భగవంతుడి మీద నీకు పరిపూర్ణమైన విశ్వాసం ఉంటే, పరిపూర్ణమైన నమ్మకం ఉంటే ప్రారంభం అనుభవించక్కర్లేదు. చాలా మంది నీ ప్రారంభం అనిపిస్తున్నావు అని అంటారు, అలా ప్రారంభం అనుభవించక్కర్లేదు. ప్రారంభం ఎవరు అనిపిస్తారు? మనస్సు అనిపిస్తుంది అంతే కదా, అది నువ్వు కాదని తెలిస్తే నీకు ప్రారంభం ఏంటి? ప్రారంభం ఎవరు అనిపిస్తారు? మనస్సు అనిపిస్తుంది. ఆ మనస్సు నువ్వు కాదని తెలిస్తే నువ్వు కాదు, ఇంకా ప్రారంభం ఏంటి? జపం ఎవరు చేస్తారు? మనస్సు చేస్తుంది. ధ్యానం ఎవరు చేస్తారు? మనసు చేస్తుంది. పూజ ఎవరు చేస్తారు? దేహం చేస్తుంది. ఆ మనస్సు కాదు దేహం కాదు మనకు తెలిస్తే, ఆ దేహం పూజ చేసే దేహం మనం కాదు, జపం చేసే మనస్సు మనం కాదు, ధ్యానం చేసే మనస్సు మనం కాదు, ఈ మనమే కల్పించుకుని మనమే చేస్తున్నాం. ఈ అలవాట్లోంచి బయటకు రావడానికి అన్నింటికి అత్యంతంగా ఒక సహజంగా ఒక స్థితి ఉంది. ఆ స్థితి పొందే వరకు చనిపోటాలు, పుట్టుకలు, చావులు, పుట్టుకలు, శ్మశానానికి వెళ్తాం, ఇవన్నీ అంటే ఈ చక్రం, ఈ జన్మ మరణ చక్రంలోంచి బయటికి రాలేము. ఆ సహజ స్థితి పొందే వరకు, ఆ నార్మల్ స్టేట్, న్యాచురల్ స్టేట్ పొందే వరకు, మన సహజ స్థితి పొందే వరకు, మనం ఏదిగా ఉన్నామో దాని తాలూకు ఎరుక మనకు కలిగే వరకు, మనకి జన్మ ప్రవాహంలోంచి, ప్రకృతి ప్రవాహంలోంచి బయటికి రాలేము. అనుకరణ ఏది, వాళ్ళు ఎలా ఉన్నారు, వీళ్ళు ఎలా ఉన్నారు, అనుకరణ చేయకండి. మీ పద్ధతిలో మీరు ఉండండి, తిండికాడ జాగ్రత్తగా ఉండండి, మీకు అవసరం లేని గొడవల్లో కలగ చేసుకోవద్దు. మనకు అవసరం లేని గొడవల్లో కలగ చేసుకునే కొద్ది మన అహంభావాలు పెరిగిపోతుంది. మనకు అవసరం లేని గొడవల్లో కలగ చేసుకుంటాం అనుకోండి, అహంభావాలు పెరిగిపోతాం. ఒకసారి ఎవడో వచ్చాడు, ఆడేది చంద్రుడు అయి ఉంటాడు, భగవాన్ దగ్గరికి వచ్చి అన్నాడు, వివేకానందకి రామకృష్ణ పరమహంస దేవుని చూపించాడు, మీరు నాకు చూపించండి అన్నాడు. నువ్వు వివేకానందవా అన్నాడు. ఆడు సలవించుకుని వెళ్ళిపోయాడు. అంటే ఒక్క ముట్టికాయ తోటి పచ్చడైపోయాడు. వివేకానందకి రామకృష్ణ పరమహంస దేవుని చూపించాడు, అలా మీరు నాకు చూపించనంటే ఈ రామ మహర్షి నువ్వు వివేకానందవా అని అడిగాడు. అంటే ఇంకేం మాట్లాడలేదు, పక్షవాతం వచ్చినాడు కింద పడిపోయాడు. ఆవిడ చంద్రుడు ఆడి వివేకానంద అడ్డి ఏ పుస్తకంలోనే చదువుకుంటే ఇక్కడికి వచ్చేది రిహార్సల్ వేస్తున్నాడు అది. వివేకానందకు రామకృష్ణ పరమహంస దేవుని చూపించాడు, నీకు వివేకానందకు చూపించినట్టు నీకు చూపించమంటున్నావు. నువ్వు వివేకానందవా? నీకేమైనా యోగ్యత ఉందా, అర్హత ఉందా? అది అవివేకం. అసలు అది వివేకంగా కూడా అడిగిన వాడు వివేకంగా కూడా లేడు, అవివేకంలో ఉన్నాడు. అవివేకంలో ఉన్న వాళ్ళని అటువంటి ప్రశ్న వచ్చింది అది. వివేకంలో ఉంటే రాదు. తర్వాత ఇప్పుడు భగవాన్ చెప్పింది ఏంటంటే, ఉన్నదంతా లోపల ఉంది, బయట ఏమీ లేదు. ఉన్నదంతా లోపల ఉంది, బయట ఏమీ లేదు. మీకు బయట కనిపించిందంతా మీ మనస్సే. బయట మీ ప్రపంచం అంటే ఏమి లేదు, మీ మనస్సే. ప్రపంచం అంటే ఏమి లేదు, మీ మనస్సే. మనసు నశిస్తే దృశ్యం నశిస్తుంది. దృశ్యం నశించిన వాడికి దుఃఖం లేదా? మనస్సు నశిస్తే దృశ్యం నశిస్తుంది. దృశ్యం నశించిన వాడికి దుఃఖం లేదు. అంటే దృశ్యం ఉంటే, దృశ్యం కనిపిస్తూ ఉంటే మిమ్మల్ని బంధిస్తుంది, కానీ దృశ్యం లేకపోతే ఏమి లేదు. దృశ్యం లేని వాడికి దుఃఖం లేదు. దృశ్యం ఎలా నశిస్తుంది? మనస్సు నశిస్తే దృశ్యం నశిస్తుంది. అయితే మీకేదో జరిగిపోయింది, ఏదో జరిగిపోయింది, ఏదో జరిగింది, ఏమీ జరగలేదు. అది ఏమీ జరగలేదు, ఏదో జరిగిపోయింది, ఏదో జరిగిపోయింది అని ఊహించుకోవడానికి మీరు అశాంతి తెచ్చుకుంటున్నారు. నచ్చింది ఎవరు హ్యాపీ, ఏమీ జరగలేదు, ఏదో జరిగిపోయింది, ఏదో జరిగిపోయింది అని కంగారు పడి మీరు అశాంతి తెచ్చుకుంటారు. ఏమీ జరగలేదు, ఏదో జరిగిపోయింది, ఏదో జరిగిపోయింది, ఏదో జరిగిపోయింది అని మీ మనస్సుకు అనిపిస్తుంది. మీకు బాగా డబ్బు ఉందనుకోండి, మీరు డబ్బు ఉన్నవాళ్ళం, డబ్బు ఉన్నవాళ్ళం అనుకుంటారు. మీకు గౌరవం ఉందనుకోండి, మీకు గౌరవం ఉన్నవాళ్ళం, గౌరవం ఉన్నవాళ్ళం అనుకుంటారు. అది మీకు డబ్బు లేదనుకోండి, మేము దారిద్ర్యం అనిపిస్తున్నాం, డబ్బు లేదు, డబ్బు లేదు ఇలా అనుకుంటాడు. మీకు ఆత్మజ్ఞానం ఎలా కలుగుతున్నాను అడిగారు భగవాన్. నీ డబ్బుతో నువ్వు తాదాత్యం పొందుతున్నావు, నీ గౌరవంతో నువ్వు తాదాత్యం పొందుతున్నావు, నీ దారిద్ర్యంతో నువ్వు తాదాత్యం పొందుతున్నావు, నీ దారిద్ర్యంతో నువ్వు తాదాత్యం పొందుతున్నావు. నువ్వు కాని దానితో నువ్వు తాదాత్యం పొందితే ఏదిగా ఉన్నావు అది నీకు ఎలా తెలుస్తుంది? ఇది కామన్ సెన్స్ ఉంటే చాలు, ఇది అర్థం చేసుకుంటాను. నీకు పెద్ద తెలివితే అట్లా అక్కర్లేదు. మీరు మేము ధనవంతులు, మీరు ధనవంతులు అనుకుంటారు అనుకోండి, ఎవరికి అనుకోండి మాట. అసలు మీకు ధనం ఉంది అంటే మీరు కాని ధనంతో మీరు సాధాక్ష్యం పొంది మేము ధనవంతులు, మీరు ధనవంతులు అనుకుంటున్నారు. అప్పుడు మీకు ఆత్మజ్ఞానం ఎలా కలుగుతున్నారు? అయితే దారిద్ర్యం అనిపిస్తున్నారు అనుకోండి, దారిద్ర్యం నేను దరిద్రం, నేను దరిద్రం అనుకున్న ఆత్మజ్ఞానం కలగదు. అంటే మా దేహం తల్లి కడుపులోంచి బయటకు వచ్చేవారు, తల్లి కడుపులోంచి బయటకు వచ్చి శ్మశానానికి వెళ్లే వరకు ఆ దేహయాత్ర, ఆ దేహానికి ఎప్పుడు ఏది జరగాలో, ఎక్కడ ఏది జరగాలో, ఎక్కడ ఏ సంఘటన జరగాలో, దేహం ఆ ముక్కులో ఉన్న ప్రాణం ఎప్పుడు వెళ్ళిపోవాలి, ఇదంతా ప్రణాళికబద్ధంగా నడిచిపోతూ ఉంటుంది. మనం లేకుండా భగవంతుడు ఉండగలరు, కానీ భగవంతుడు లేకుండా మనం ఉండలేము. ఒక ప్రణాళికబద్ధంగా ఆ జీవితం జరిగిపోతూ ఉంటుంది. అది దేహ ప్రారంభానికి ఏ సంఘటనలు అయితే జరుగుతున్నాయో దాంతో తాదాత్యం పొందకండి. అది ప్రారంభాన్ని బట్టే జరిగిపోతున్నాయి, అంతే తాదాత్యం పొందరనుకోండి. మీరు బండెడు దుఃఖం ఉంటే బండెడు శాంతిగా మారిపోతుంది. మీరు సబ్జెక్ట్ అర్థం చేసుకోకుండా ఏదో చేసేస్తాను, ఏదో ఏదో చేయటం వల్ల రాదు, ఇది అర్థం చేసుకోవటం వల్ల వస్తుంది. ఏదో చేసేస్తాం, ఏదో ఏం చేసేస్తారు, ఇది ఏదో చేయటం వల్ల ఏదో వస్తుంది, కానీ ఆత్మజ్ఞానం రాదు. అయితే మీకున్న పనులు అయితే శ్రద్ధగా చేసుకోవటం, మీకున్న పనులయో మీరు శ్రద్ధగా చేసుకోవటం, ఇతరుల గొడవల్లో కలగ చేసుకోకుండా ఉండటం, మీ పని మీరు ఆహార విషయంలో జాగ్రత్తగా ఉండటం, మాట విషయంలో జాగ్రత్తగా ఉండటం, మీకు వచ్చే తలంపుల విషయంలో జాగ్రత్తగా ఉండటం, మీకు అలా మీరు జీవితాన్ని అలా మలుపుకుంటూ ఉంటారనుకోండి, అలా మలుచుకుంటూ ఉంటారనుకోండి, అంటే మీ ఉన్న లోపల ఉన్న వస్తువు తనంతటి తానుగా వ్యక్తమైపోతుంది. దాన్ని మీరు కనిపెట్టక్కర్లేదు. లోపల సహజంగా హృదయంలో ఉన్న వస్తువే తనంతటి తానుగా వ్యక్తం. ఈశ్వరుడు లోపల ఉన్నాడు, అంతర్యామి లోపల ఉన్నాడు, దైవం లోపల ఉన్నాడు, అంతర్యామిగా ఉన్నాడు. దైవం అంతర్యామిగా లేకుండా మానవ శరీరం కానీ పశు శరీరం కానీ ఈ భూమి మీదకి రాదు. అయితే ఈ మనోదేహములతోటి నీకున్న తెలివితేటలతోటి నువ్వు తాదాప్యం పొందటం వల్ల లోపల ఉన్న వస్తువు నీ గరికలోకి రావటం లేదు. అంతే, తప్పుడు తాదాప్యం, రాంగ్ థింకింగ్, రాంగ్ ఐడెంటిఫికేషన్, దానివల్ల నీకు ఆ వస్తువు అనుభవంలోకి రావటం లేదు. శ్రవణం చేయండి, మీరు శ్రద్ధగా సబ్జెక్టు శ్రవణం చేయండి. సబ్జెక్టు మీరు ఇంటికాడ చేసుకోండి, మీ పద్ధతిలో మీరు పూజలు అవి చేసుకోండి, మీ ఇంటికాడ మీ పద్ధతిలో మీరు చేసుకోండి. మీటింగ్లప్పుడు సబ్జెక్టు శ్రవణం సబ్జెక్టుగా శ్రవణం సబ్జెక్ట్ శ్రవణం శ్రద్ధగా చేయండి. శ్రద్ధావాన్ని లభతే జ్ఞానం, శ్రద్ధ వల్లే జ్ఞానం కలుగుతుంది, శ్రద్ధ లేకుండా జ్ఞానం కలగదు. మీరు ఆ సబ్జెక్టు బాగా డీటెయిల్డ్గా మీరు అది శ్రవణం చేస్తంటే ఈ దేహభావం నశిస్తుంది. మనం కాని దానితో తాదాప్యం పొందుతున్నాం కదండి, మనోదేహములతోటి మనకున్న తాదాప్యం తగ్గుతూ ఉంటుంది సబ్జెక్టు బాగా శ్రవణం చేయటం వల్ల. మళ్ళీ ఇంటికాడ మన మీటింగ్లో విన్న విషయాలు ఇంటికి వెళ్ళి మననం చేసుకుంటే ఆత్మలబ్ధి కలుగుతుంది, ఆత్మలాభం కలుగుతుంది. ఏం లాభం అది? అది ఏం లాభం? ఆత్మలాభం కలుగుతుంది. అంటే శ్రవణం అనడానికి అంత శక్తి ఉంది. అయితే మన హిందూ మతంలో ఎక్కువ పూజలకి ఈ జపాలకి ఇస్తున్నటువంటి ప్రాముఖ్యత శ్రవణ మననాలకు లేవు. ఇప్పుడు బైబుల్ ఉందనుకోండి, 4-5 గంటలు చెప్తారు రోజు నాళ్ళకి. మన భగవద్గీత చెప్పేవాళ్ళు ఎవరు ఉన్నారు? ఎవరు ఉన్నారు? 5 గంటల పూజ చేస్తాడు, 5 నిమిషాలు కూడా భగవద్గీత చెప్పు. ఇదిగో పీఠాధిపతి గారు వస్తున్నారంటారు, పొద్దున్న 6 గంటలకు మొదలు పెడతాడు, పూజ 12 గంటలకు తెలుస్తాడు, భగవద్గీత అని చెప్పంటే 5 నిమిషాలు చెప్తాడు. ఈ 12 గంటలు అయిన తర్వాత మళ్ళీ తీర్థం అంటాడు, నన్ను ముట్టుకోకుండా అంటాడు. ఈ మధ్యన ఒక అమెరికన్ అన్నాడు, భారతదేశం అంతా చూసి వెళ్ళాను, చాలా దేవాలయాలకు వెళ్ళాను, చాలా మందిని చూసి వెళ్ళాను, ఈ దేవాలయాల్లో పూజ చేసి దేవాలయాన్ని శుద్ధి చేస్తూ ఉంటారు, దేవాలయాన్ని శుభ్రంగా కడిగి శుద్ధి చేసి అన్ని చేస్తూ ఉంటారు కదా, ఆ దేవాలయాన్ని శుద్ధి చేస్తూ ఉంటారు, కడుగుతూ ఉంటారు, మంచిది. ఆ దేవాలయాన్ని శుద్ధి చేసినప్పుడు, దేవాలయాన్ని శుభ్రం చేసినప్పుడు, దేవాలయాన్ని కడిగినప్పుడు ఆ దేవాలయాల్లో పూజ చేసి పూజారులను కూడా శుభ్రంగా తోమటం మంచిది అని చెప్పాడు. వాళ్ళని కూడా శుభ్రంగా కడగటం మంచిది అని చెప్పాడు. దేవాలయాలతో పాటు పూజారులను కూడా శుభ్రంగా కడిగేస్తే మంచిదని చెప్పాడు. భక్తుల్ని కడగక్కర్లేదు, ముందు పూజారులను కడగండి. ఎలాగ దేవాలయాలను కడుగుతున్నారు కదా, దేవాలయాన్ని కడి అదే రోజు నీ పూజారులను కూడా కడిగేయమని. అయితే దేవాలయాలు శుభ్రం చేస్తున్నారు మంచిది, పూజారులను కూడా కడిగేసి శుభ్రం చేసేదాన్ని. అర్చకులు వాళ్ళు కూడా శుభ్రంగా ఉండాలి కదా, శుభ్రంగా కడిగేసి శుభ్రంగా చీపులు పెట్టాను. అంటే దేవాలయం ఎంత శుభ్రంగా ఉంటే అప్పుడు ఇల్లు కూడా అంత శుభ్రంగా ఉంటారు, వీళ్ళు కూడా శుభ్రంగా చీపులు పెట్టి కడిగేస్తాను. నేను మీ దగ్గర నుండి ఏదో కొన్ని మాటలు వింటున్నానంటే భగవంతుడు చెప్తున్నాడు ఒక భక్తుడు, మీ దగ్గర నుండి కొన్ని మాటలు ఏవి వింటున్నానంటే నాకేం తెలియటం లేదా, నాకేం తెలియటం లేదని అని నాకేం తెలియటం లేదని ఎవరు అంటున్నారన్నాడు భగవాన్. నేనంటున్నానన్నాడు, ఆ నేనే నకిలీ నేనన్నాడు. ఎవరంటున్నారు నాకు తెలియటం లేదు నాకు తెలియటం లేదని? నేను అంటున్నాను, ఆ నువ్వు చెప్పే నేనే నకిలీ నేను. అది ఏదే నువ్వు ఇప్పుడు నేను అంటున్నావు కదా, ఆ నేనే నకిలీ నేను. ఆ నేనే నకిలీ నేను మనం పోగొట్టుకోవాల్సింది అది, మనం సాధన చేసి పోగొట్టుకోవాల్సింది అది, ఆ నకిలీ నేనే దాన్నే పోగొట్టుకోవాలి. సాధన చేసి పోగొట్టుకోవాల్సింది అంటే ఇది చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. ఈ నేనేం చేస్తుందంటే అటు తోలితే ఇటు వస్తుంది, ఇటు తోలితే అటు వెళ్తుంది, అది దెయ్యులంటది, అది భూతం. రమణ మహర్షి గారు ఏమన్నారంటే నువ్వు పెద్ద పోతానవు, అరుణాచలేశ్వరుడా నువ్వు పెద్ద పోతానవు, ఈ నేను నేను చిన్న పోతాను, ఈ నేనే చిన్న పోతాను పోగొడతామని నీ పెద్ద పోతాను నిన్ను పట్టుకున్నాను. నువ్వేమో పెద్ద పోతానవు, ఈ నేను చిన్న పోతాను అంటే నిన్ను ఎందుకు ఆశ్రయించానంటే పెద్ద పోతాను పట్టుకుంటే ఈ చిన్న పోతం పోతున్నాను, నేను ఆశ్రయించాను అరుణాచలేశ్వరుడు నిన్ను ఆశ్రయించడానికి కారణం అదే. ఒక పెద్ద దెయ్యాన్ని పట్టుకుంటే చిన్న దెయ్యం పోతున్నాడు. ఇది నకిలీ నేను అంటే ఇది ఎంత ప్రమాదం అంటే, మీరు ఏదైనా మంచి పనులు చేస్తున్నారనుకోండి, మంచి పనులు చేస్తే మీకు ఏదైనా గౌరవం వస్తే వస్తుందా అయితే లేదు అనుకోండి, కొన్ని గౌరవం వచ్చినా ఇక్కడ మీరు బాగా చూసుకోవాల్సింది అంటే ఇంటికి వెళ్ళి బాగా చూసుకోండి. మీరు మంచి పనులు చేయటంలో లోపల నేను పెరుగుతాను అనుకోండి, ఇదంతా దండగ మీరు డబ్బు దండగా, మీరు ఖర్చు పెట్టి డబ్బు దండగా, లోకంలో ఏదో ఎల్లమ్మ గారు సుబ్బమ్మ గారు మంచి పనులు చేశారని చెప్పుకుంటారు. ఈ మాటలు మీ లోకం ఎంత నిడమో మీ దేహం ఎంత నిడమో కానీ ఇవన్నీ సత్యము కాదు. ఈ ఊరేగింపులన్నీ నిజం కాదు, ఇదంతా స్వప్నమే. ఊరేగింపులు స్వప్నం, నీ గౌరవం స్వప్నం, నీ అగౌరవం స్వప్నం, నీకున్న కీర్తి స్వప్నం, ఇవన్నీ స్వప్నాలే. అది మీరు ఏదైనా మంచి పనులు చేశారనుకోండి, మనం ఏదైనా మీరు మంచి పనులు చేశారనుకోండి, ఆ చేయటి వల్ల నేను పెరుగుతాను. ఇప్పుడు నేనంటున్నాను చూడండి, ఈ దేహగతమే, నేనంటే దేహం స్ఫురిస్తుంది కదా, ఈ నేను పెరుగుతుంది అనుకోండి, ఏమంటే దానివల్ల మీకు బయట గౌరవం వస్తుంది కానీ లోపల కుళ్ళిపోతారు, కుళ్ళిపోతాం కదా, జన్మలు పెరుగుతారు. డబ్బు ఖర్చు అయిన శని పట్టుకుంది అంటారు చూడండి, అలా వస్తుంది. డబ్బు ఖర్చు అయింది శని పట్టుకుందని సామెతను చూడండి, డబ్బు ఖర్చు పెట్టి మీరు ఏదో మంచి పని చేస్తారు, ఏదో మీరు మంచి పని చేశారు లోకంలో చెప్పుకుంటారు, దానివల్ల మీకు లోపల ఈ నేను పెరిగింది అనుకోండి, అక్కడి నుంచి చెనట్టుకుంటుంది మీరు. అంటే మీరు ఒక మాట ఇదే సాధన అంటే, ఇదే సాధన అంటే మీరు తలుపులు వేసేసుకుని గదిలో కూర్చుని కిటికీ తలుపులు వేసేసుకుని గుమ్మం తలుపులు వేసేసుకుని శవాల కింద కూర్చోవడం సాధన అనుకుంటున్నారు. మళ్ళీ ఎక్కడైనా తెలియ కాదు తలుపు కొడితే అడిగే పెద్ద పేచి, తలుపుకి ఎంత కొట్టారో నేను ధ్యానం చేసుకుంటున్నాను. ఆ ధ్యానం ఎవరు చేస్తున్నాడు, మనసే చేస్తాం. ఆడ అబద్ధం, ధ్యానం చేసేవాడు పెద్ద అబద్ధం. ఇప్పుడు మీరు ఎలా, మీరు ఇది కృత్రిమంగా పోదు. ఇప్పుడు మీరు ఏదైనా మాట మాట్లాడుతున్నారు అనుకోండి, పని చేస్తున్నారు అనుకోండి, ఏదైనా నోటితోటి మాట, ఈ మూడు త్రికరణాలు అంటారు. ఇట్లేంటి త్రికరణాలు? త్రికరణాలు అంటే ఒకటి శరీరం, రెండు మాట, మూడు మనస్సు. మూడు మనస్సు, ఒకటి శరీరం, రెండు మాట, ఈ మూడు మనస్సు. మీరు శరీరంతో చేసే పని కానీ, మీరు మనస్సుతో చేసే పని కానీ, అంటే మాటతో, మాట ద్వారా మీ మాట ద్వారా కానీ, మీ శరీరం ద్వారా కానీ, మీ మాట ద్వారా కానీ, మీ మనస్సు ద్వారా కానీ, ఈ నేను పెరగకుండా చూసుకోవాలి. అదే సాధన, అది మీకు తెలియటం లేదు. ఈ త్రికరణాలను మీరు ఉపయోగించుకుని ఆ నేను పోగొట్టుకోవాలి అంతే. మనం ఏం చేస్తాం, ఈ త్రికరణాలు ఉపయోగించుకుని నేను పెంచుకుంటున్నాం. ప్రయోజనం ఏమిటి, గదిలో కూర్చొని జపం చేసిన ప్రయోజనం లేదు, ఇంకోటి చేసిన ప్రయోజనం లేదు. జపం చేస్తే చేయండి, జపం చే, ఆ జపం చేసే మనస్సు కూడా మనం కాదు. జపం చేయండి, చేసుకోవద్దని నేను చెప్పడం లేదు. మీరు పూజ చేసుకోండి, జపం చేసుకోండి, ధ్యానం చేసుకోండి. పూజ ఎవరు చేస్తారో దేహం చేస్తుంది, మన జపం ఎవరు చేస్తారో మనసు చేస్తుంది, ధ్యానం ఎవరు చేస్తారో మనసు చేస్తారు. ఇది మూడు మనం కాదు. సాధన అంటే మీకు ఈ మూడాటిని ఉపయోగించుకోవాలి. మీరు మనం పుణ్యం సంపాదించి పెట్టిన ఇయ్యే, పాపం సంపాదించి పెట్టిన ఇయ్యే. ఏ మూడు? శరీరం ఒకటి, మాట ఒకటి, మనస్సు ఒకటి. అయ్యే పుణ్యం సంపాదించి పెడతాయి, అయ్యే పాపం సంపాదించి పెడతాయి. ఈ పుణ్యము పాపం వదిలేయండి, ఆ గొడవలు వదిలేయండి. సాపేక్షిక మాటలు, ఈ సాపేక్షికాలకు సంబంధించిన మాటలు ఇవి. ఈ పుణ్యము పాపం అటు ఉంచండి ఏమండి. కానీ ఈ మూడాటి వల్ల, ఈ మూడాటిని జాగ్రత్తగా ఉపయోగించుకుని మనకి దేహబుద్ధి నశించేలాగా, దేహాభిమానం నశించేలాగా, ఈ శవబుద్ధి నశించేలాగా ఈ మూడాటిని ఉపయోగించుకుని జాగ్రత్త పడాలి. మన మాట దేహాభిమానాన్ని పెంచకూడదు, మన చేతులు చేసే పని దేహాభిమానాన్ని పెంచకూడదు, మనకు వచ్చే ఆలోచనలు, మనకు వచ్చే తలంపులు దేహాభిమానాన్ని, దేహము లేననే అభిమానాన్ని పెంచకూడదు. అది సాధన. సాధన అంటే మీకు అర్థమవుతుంది. మీరు మామూలుగా మీ ఇష్టాన్ని బట్టి, మీ అలవాట్లను బట్టి జపం ధ్యానం చేసుకోండి. కానీ ఇది ముఖ్యం. ఈ త్రికరణాల ద్వారా ఈ నేను తొలగించుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. అంటే మీరు ఏదైనా పలానా చోట ఓ సత్కర్మ చేశారు, ఆ సత్కర్మ చేసి పోగొట్టు. మీరేదో అక్కడ మిమ్మల్ని మీ పేరు పలానా సుబ్బమ్మ గారు ఈ పని చేశారని చెప్పుకుంటే లోకం మంచి మంచి పని చేశారని చెప్పుకుంటే అవన్నీ మనకు అనవసరం అని అని రోడ్డు మీద దుమ్ములు అంటే అవన్నీ ఏంటి? రోడ్డు మీద దుమ్ములు అంటే అవన్నీ మనకు అనవసరం. ఏదో మనం చెయ్యాలనుకున్నాం, చేసాం, వదిలేసి అక్కడ మర్చిపోవాలి. నీకు అర్థమవుతుంది. కానీ ఆ మంచి పనిని బట్టి ఈ లోపల నేను నీకు పోవాలి. కానీ అది పెరుగుతాట మంచి పని వల్ల నీకు ప్రయోజనం లేదు. ఇప్పుడు మనం మందు వాడుతున్నాం, మందు ఎందుకు వాడుతున్నాం? రోగం తగ్గటానికి. మనం వాడి మందు వల్ల మనకు రోగం పెరుగుతుంది, ఇంకా మందు ఎందుకు మనకి? మీరు చేసే సత్కర్మ వల్లే మీకు లోపల దేహాభిమానం పెరుగుతాను. ఇంకా సత్కర్మ ఎందుకు? దేహం లోపల నేను పెరిగిపోతున్నాడు అనుకోండి, దేహము నేను తరం పెరిగిపోతాను అనుకోండి, మీరు చేసే సత్కర్మ వల్ల దానివల్ల మీకు ప్రయోజనం. పుణ్యం రావచ్చు, కాలప్రవాహం, పుణ్యం అనుభవిస్తే పోతుంది, కాలప్రవాహంలో పోతుంది. అది కాదు కదా మెయిన్. మన శరీరం ఏదో కాలంలో వచ్చింది, ఇంకో కాలంలో పోతుంది. అసలు వస్తు మనోదేహములకు అతీతమైనది. టైమ్ లెస్, స్పేస్ లెస్, పెయిన్ లెస్, సార్వర్ లెస్. అద్భుతంగా చెప్పాడు ఉపనిషత్తుగా. అది అసలు వస్తువు దేహానికి అచేతం, లోకానికి అచేతం, కాలానికి అచేతం. అది ఒక కాలంలో ఇంకొక కాలంలో లేకపోవటం కాదు. మన దేహం ఉంది కొంతకాలం కిందకి లేదు, ఇంకో కొంతకాలం తర్వాత, ఇంకో 50 సంవత్సరాలను తొలి చూస్తే, ఇంకో 50 సంవత్సరాలు 60 సంవత్సరాల తర్వాత చూస్తే ఇక్కడ ఉన్న శరీరంలో ఒక శరీరం ఉండదు. ఇంకో 100 సంవత్సరాల తర్వాత చూస్తే ఇప్పుడు ఇక్కడున్న శరీరాల్లో ఒక శరీరం కనపడదు. ఏమిటది శరీరాలు? ఎక్కడ కేరా ఫెడరేషన్ వల్ల కాడు. ఈ శరీరాలను ఈ 100 సంవత్సరాల తర్వాత చూస్తే ఇక్కడున్న శరీరాల్లో ఒక శరీరం కనిపిస్తుంది. ఈ మంచి చెడ్డ కూడా నిజం కాదు. ఒక మంచివాడు చెడ్డవాడు అవచ్చు, ఆ అలవాట్లే కానీ ఒక చెడ్డవాడు మంచివాడు అవచ్చు. ఈ మంచివాడు ఎవడైనా చెడ్డవాడు అలవాట్లు నేర్చుకున్నాడు అనుకున్న వాడు చెడ్డవాడు అయిపోతాడు. చెడ్డవాడు ఎవడైనా మంచి అలవాటు నేర్చుకున్నాడు అనుకున్న వాడు మంచివాడు అయిపోతాడు. ఇవన్నీ మన మనసుకు సంబంధించిన విషయాలు. వీడు మంచివాడు, వీడు చెడ్డవాడు. అసలు వస్తువు, సత్య వస్తువు ఈ మనసుకు అతీతంగా ఉంది, కాలానికి అతీతంగా ఉంది, దేశానికి అతీతంగా ఉంది, ప్రాంతానికి అతీతంగా ఉంది, దుఃఖానికి అతీతంగా ఉంది, ప్రకృతికి అతీతంగా ఉంది, ఈ బాధలకి కష్టాలకి నష్టాలకి అతీతంగా ఉంది అని ఉపనిషత్తులు ఏం చెప్తారంటే, ఆ ట్రూత్ ఎలా ఉందంటే, ఆ సెల్ఫ్ ఎలా ఉందంటే, అది ఇట్ ఇస్ నాట్ ఏ హ్యూమన్ సెల్ఫ్. ఈగో ఈజ్ హ్యూమన్ సెల్ఫ్. ఈగో ఈజ్ ఇట్ ఈజ్ నాట్ ఏ హ్యూమన్ సెల్ఫ్, ఇట్ ఈజ్ డివైన్ సెల్ఫ్. అది నువ్వు అనుకునే నేను కాదు, దయగతమైన నేను. అది నువ్వు అనుకునే నేను కాదు, అది నిజమైన నేను, స్వచ్ఛమైన నేను, అది ఆత్మగతమైన నేను, దయగతమైన నేను. అది ఎలా ఉందంటే, బాడీ లెస్, మైండ్ లెస్, టైమ్ లెస్, స్పేస్ లెస్, పెయిన్ లెస్, సారు లెస్. ఉపనిషత్తులు చెప్పాడు. ఉపనిషత్తు ఋషులు ఎంత బుద్ధిమంతులంటే, వాళ్ళు ఏం చెప్పారంటే మా తెలివితేటల వాళ్ళు ఇవన్నీ కనుక్కోలేదు, భగవంతుని మాకు తెలియపరిస్తే ఇవన్నీ తెలుసుకుని మీకు చెబుతున్నా ఉన్నారు అంటే. మనం ఏం చేస్తామంటే ఎవడో కట్టిన మనిషిని కూడా మనమే కట్టామని చెబుతాం. ఆ ఎల్లం ఎవరైనా మంచి పని చేస్తే మంచి పని నేనే చేశానని చెబుతాను. అసలు ఇంకోటి అర్థం అంటే మనిషికి వాడికి లేనిది లోపల, వాడికి లేనిది బయట ఎలా ఇస్తాడు? వాడికి శాంతి లేదు, శాంతిని ఎవరికి ఇస్తాడు? వాడికి శక్తి లేదు, శక్తిని ఎవరికి ఇస్తాడు? వాడికి లోపల లేనిది బయట ఎవరికి ఇస్తాడు? వాడికి లేనప్పుడు మనకు ఉన్నదేదో మనం ఇతరులకు ఇవ్వగలం, కానీ మనకు లేనిది ఎక్కడి నుంచి తెచ్చిస్తాం? అంటే అసలు వస్తువు మనోదేహములకు అతీతమైంది, ప్రకృతికి పంచిభూతాలకు అతీతమైంది. ఈ పంచభూతాలకు కూడా ప్రపంచం అంటే ఏమి లేదు, పంచభూతాలు ఈ జీవకోటి. ఈ నేను నేనంటాం కదా అదే జీవకోటి, పంచభూతాలు. ఈ జీవులు పంచభూతాలు, ఈ జీవులు, జీవులంటే ఈ దేహగతమైన నేను. ఈ జీవకోటి పంచభూతాలు కలిపితే ప్రపంచం, తీసేస్తే ప్రపంచం అంటే లేదు అసలు. జీవుడు దైవాన్ని అర్థం చేసుకోలేడు. ఈ మధ్య నేను మా బంధువుల ఇంటికి ఒక ఇంటికి వెళ్ళాను. వెళితే ఆయన అంటున్నారు, రాముడు ఎన్ని కష్టాలు పడ్డాడో నేను అన్ని కష్టాలు పడ్డానని అన్నాడు. రాముడు ఎన్ని కష్టాలు, రాముడు కష్టాలు పడ్డానని మీతో ఎప్పుడైనా చెప్పాడా? మీరు చెప్తున్నారు నేను కష్టాలు పడ్డానని. రాముడు కష్టాలు పడేటప్పుడు నేను కష్టాలు పడుతున్నానని రాముడు అనుకున్నాడా? అరణ్యానికి పొమ్మంటేనే సంతోషంగా శాంతికి వెళ్ళిపోయాడు, ఇదంతా మీ కల్పనని చెప్పాను. మీరు చెప్పిన మాటలు నాకు నచ్చలేదు అన్నాడు. మీరు జీర్ణం అవటలేదు కాబట్టి నచ్చలేదని చెప్తాను. మీకు అడగకపోతే మీకేమి నచ్చుతాయండి? నేను చెప్పిన మాట మీకు నచ్చలేదంటే మీరు అడగటాలేదు ఆ మాట, అంతకంటే తేడా. రాముడు అరణ్యానికి పోమంటే శాంతిగా సుఖంగా సంతోషం కలిపాడు. నేనేమి కష్టపడ్డానని అనుకోలేదు, మీరు అనుకుంటున్నారు. పైగా రాముడితో కూడా పోల్చుకోవటం ఎందుకు? మీరు రాముడు ఎన్ని కష్టాలు పడ్డానికి నన్ను కష్టపడ్డాను. ఈయన పడ్డ కష్టాలు ఏమి ఎప్పుడైనా పిల్లలు తిడతా ఉంటున్నా కోడలు తిడతా ఉంటారు. అది ఇదేమో అడవికి వెళ్ళలేదు, శుభ్రంగా ఇంటికి వెళ్తేనే అడవికి వెళ్ళలేదు, ఎక్కడికి వెళ్ళలేదు. పైగా రాముడి చోటు పోలికింది తినేనా? అడవికి వెళ్ళాడా? ఏమన్నా రాక్షస సంహారం చేశాడా? ధర్మాన్ని ఉద్ధరించాడా? అధర్మాన్ని తగ్గించాడా? ఏమీ లేకుండా రాముడి చోటు, రాముడు పడ్డ కష్టం ఎక్కడికి వెళ్ళాడు? ఈయన ఇంట్లో చీపిరి కట్ట ఉందో లేదో చూసుకునే వాళ్ళు చాలు చూసుకునేవాడు రాముడు అంటాడు. ఏంటైనా అంటే ఇదంతా ఒక ఏడమెరికన్ తయారైంది. అది నేను చెప్తాను. రాముడు అరణ్యానికి పొమ్మంటే చాలా శాంతి కలిపాడు, ముఖంలో కూడా వికారం లేకుండా వెళ్ళిపోయాడు. రాముడు సీతమ్మ ఒకసారి కూర్చుని మాట్లాడుకుంటున్నారు. రాక్షసులు ఎవరినో చంపుతున్నారు, ఋషుల నాడిని చంపుతున్నారు, ఋషుల్ని ఇబ్బంది పెడుతున్నారు. వాళ్ళు మన జోలికి రావటం లేదు. ఎవళ్ళు రాక్షసులు మన జోలికి రావటం లేదు. వాళ్ళు మనకు జోలికి రానప్పుడు ఇంకా మనం హింస పెట్టే ఎందుకు? ఎవరినో మహర్షుల్ని ఇబ్బంది పెడుతున్నారు, ఋషుల్ని మంచి వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు. మామూలుగా సంసార పక్షంగా ఇది బాగానే ఉంది. అంటే రాముడు ఏమన్నాడంటే అయితే మన దేహాలు నీ దేహం నా దేహం ఈ భూమి మీదకి ఎందుకు వచ్చినట్టు అన్నాడు. నా దేహం నీ దేహం ఈ భూమి మీదకి ఎందుకు వచ్చింది, ఆ పని అయిపోవాలి, ఆ పని కోసం ఇచ్చాం. దేహంతో తాదాప్యం పొందకూడదు, దేహంతో తాదాప్యం పొందకూడదు. అంతే, మీకు దేహంతో ఎప్పుడైతే మీకు తాదాప్యం తగ్గిపోయింది, మీకు కర్మ అనుభవించక్కర్లేదు. అసలు అనుభవించడానికి ఎవడ మిగలడు లోపల. మీకు లాభం వచ్చింది అనుకోండి వెనకాల దేవుడు ఉన్నాడు, నష్టం వచ్చింది అనుకోండి వెనకాల దేవుడు ఉన్నాడు. మీ జీవితంలో ఏ సంఘటన జరిగినా దేవుడికి తెలియకుండా జరగటం లేదు. ఇవన్నీ తలపెట్టుకుని మీరు బుర్రను పాడు చేసుకోవద్దు, బుర్రను పాడు చేసుకుని ప్రారంభం అనిపిస్తున్నామని అనుకోవద్దు. అయితే మీరు ఇప్పుడు ఎందుకు చెప్తున్నారంటే, మీరు ఏదో మంచి పనులు చేస్తున్నాం మంచి పనులు చేస్తున్నామని మీరు కీర్తికాంక్ష పెట్టుకుంటే చివరికి అవే వివేకం పెరగదు, అవివేకం పెరుగుతుంది చివరికి. మనం అనుకున్నదోటి జరిగేది ఒకటి, మనం అనుకున్నదోటి జరిగేది ఒకటి. అంచేది మీరు చేసే మంచి, మీరు చెప్పే మంచి మాటల వల్ల కానీ, మీరు చేసే మంచి ఆలోచన వల్ల కానీ, మీకు వచ్చే మంచి ఆలోచన వల్ల కానీ, మీరు చేసే మంచి పనుల వల్ల కానీ, ఆ దేహగతమైన నేను, ఆ శవగతమైన నేను తగ్గాలి కానీ అది పెరగటం వల్ల ఇటు ప్రయోజనం ఏమి లేదు, చేసినా ప్రయోజనం లేదు. బూడిదలో పోసిన పన్నీరు ఇసుకలో పోసిన నూనె, గుడిదిలోకి పోసిన పన్నీరు గతి ఎలా అవుతుందో, ఒక డబ్బా నూనె పట్టుకెళ్ళి ఇసుకలో పోస్తే ఆ డబ్బా నూనె గతి ఎలా అవుతుందో, మీరు చేసే మంచి పనులు కూడా గతి అంతే. ఏదైనా పుణ్యం వస్తుంది ఒక కాలంలో అనుభవిస్తారు, అది పోతుంది. అసలు అజ్ఞానం అక్కడ పెట్టుకుని మీరు పుణ్యం అనిపించిన ప్రయోజనం ఏంటి? ఏదో కొంత అనిపిస్తారు పుణ్యం, అది పుణ్యం సుఖరూపంలో వస్తుంది, ఆ సుఖం అనిపిస్తారు పోతుంది. మరి ఆ సుఖం మళ్ళీ ఏం చేస్తుందంటే, మళ్ళీ ఆ సుఖాన్ని ఎలా పొందదాం చూస్తూ ఉంటారు. మీరు ఎప్పుడైనా సుఖం పొందారనుకోండి, మళ్ళీ ఆ సుఖం ఎలా పొందుదాం, అలా సుఖం పొందుదామని ఆలోచిస్తూ ఉంటారు. ఇది మీరు పని చేసుకున్నప్పుడు రాదు, ఇటువంటి ఆలోచన ఖాళీగా కూర్చున్నప్పుడు వస్తాయి. అది ఒక లగ్జరీ. మీరు ఇంట్లో కష్టపడి పని చేసుకుంటున్నారనుకోండి, ఇటువంటి ఆలోచన రావు. ఖాళీగా కూర్చున్నప్పుడు ఆ టైంలో ఈ సుఖం పొందాం, మళ్ళీ ఆ సుఖం ఎలా పొందాలి, అది ఎలా రిపీట్ అవుతుందని మీరు ఎలా అనుకుంటా ఉంటారనుకోండి, అది ఒక రకమైన లగ్జరీ, అది ఒక రకమైన మనసుకి భోగం. అంటే మనిషికి భోగ ప్రవృత్తి ఉంది కాదు, వాడు యోగి అవ్వలేడు. లోపల భోగ ప్రవృత్తి ఉన్నంత కాలం వాడు యోగి అవ్వలేడాడు. సుఖం అంతా హృదయంలోనే ఉంటుంది. సుఖం అంతా సృష్టిలో ఏ పదార్థంలోనే సుఖం లేదు. అక్కడ అందరూ సుఖం ఉన్నట్టు మనకు కనిపిస్తామంటే అదొక ఆభాస. ఉన్నదంతా మన హృదయంలో ఉంది, శాంతి మన హృదయంలో ఉంది, సుఖం మన హృదయంలో ఉంది, జన్మరాహిత్యం కూడా మన హృదయంలో ఉంది, జన్మరాహిత్యం కూడా మన హృదయంలో ఉంది. దేహము నేను కాకపోయినా దేహము నేననే తలంపు ఒక ముడి, ఒక ముడి. ఆ ముడిని తెలివితేటలు వాళ్ళు ఇప్పుకోలేవు, దేవుడి సహాయం కూడా ఉండాలి. బాగా అర్థమవుతుంది మీకు. దేహము నేను కాకపోయినా దేహము నేనున్న తలం మనకు వస్తాను కాదు, ఒక రకమైన ముడి. అదేంటది ఆ ముడి? ఆ ముడిని నీ తెలివితేటల వాళ్ళు ఇప్పుకోలేవు. ఆ ముడిని నువ్వు ఇప్పుకుంటే దేహభావన పోతుంది. అది నీ తెలివితేటల వాళ్ళు కాదు, నీ సాధనతో పాటు ఈశ్వరుని యొక్క కృప ఉండాలి, గురువు యొక్క కృప ఉండాలి, ఈశ్వరుని యొక్క కృప ఉండాలి. ఆ ముడి విడిపోయే వరకు, ఆ ముడి తెగిపోయే వరకు ఈశ్వరుడి పాదాలను మనం విడిచిపెట్టడానికి వెళ్ళాలి. సరే, అరుణాచల శివ చూద్దాం.
అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల నీవు నేను అనగా నిత్య ఆనందమయముగ నిలిచి స్థితి కరుణింపు అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల
అంటే మనం లోక జ్వరం తగ్గించుకోవాలి. లోక జ్వరం తగ్గి లోకంలో ఉన్న డొల్లతను లోకంలో ఉన్న అల్పత్వం మనకు తెలిస్తేనే కానీ మనస్సు అటు తెలిస్తే మనస్సు అటు వెళ్ళటం ప్రయాణం చేయటం మానేస్తుంది. లోకంలో ఉన్న డొల్లతను లోకంలో ఉన్న అల్పత్వం లోకం అంటే ఏంటి రూపం లాభాలు అంతకంటే రూపము నామం అంతకంటే లోకం అంటే ఏమి లేదు అంచేది అందులో ఉన్న అల్పత్వం అందులో ఉన్నటువంటి ఆ లోకంలో ఉన్నటువంటి అల్పత్వం మనకు తెలిస్తే అందులో డొల్లతనం మనకు తెలిస్తే మనస్సు అటు వెళ్ళటం మానేస్తుంది. అసలు అక్కడ ఏదో ఉంది ఏదో అనుకుంటే మనస్సు అటు పరిగెడుతుంది. అక్కడ ఏమీ లేదు, ఉన్నది ఒకటే వస్తువు, ఉన్నది ఒకటే వస్తువు. అది అక్షరమణ వారిలో చెప్పారు కదా, ఒకడవవు నిన్ను మాయమనుల నుంచి వచ్చి వారు ఎవరు, ఇది నీ జాలమారి నాచారు. ఇదంతా మనస్సు యొక్క కల్పితం. మనస్సు నశించిన వెంటనే మనో కల్పితమంత మనస్సు కల్పించిన విషయాలు కూడా నశిస్తాయి. మనస్సు నశించిన వెంటనే మనస్సు కల్పించిన విషయాలు కూడా నశిస్తాయి. ఇదంతా ఈ లోకం అంతా దొరతరం, ఇందులో ఏమి లేదు, ఇది మనోకల్పితం, అంతకంటే ఏమి లేదు. ఈ అనుబంధాలు కూడా అబద్ధాలే, ఈ అనుబంధాలు కూడా నిజం కాదు, అన్ని మురికే వ్యవహారిక సత్యాలు, అవి కూడా అబద్ధాలే. అంటే ఇక్కడ భగవాన్ చెప్పింది ఏంటి, నువ్వు సాధన చేసేదో కనిపెడుతున్నావు అనుకోకు. సహజంగా భగవంతుడు నీ హృదయంలో ఉన్నాడు, అంతర్యాముగా ఉన్నాడు. నీ హృదయంలో భగవంతుడు ఉన్నాడు, ఈశ్వరుడు అంతర్యాముగా ఉన్నాడు. నువ్వు ఏదో సాధన చేసి శ్రవణం చెయ్యి, మననం చెయ్యి, సత్పురుషులు సహవాసం చెయ్యి, తీర్థయాత్రలకు వెళ్ళు, దర్శనాలు చెయ్యి, దేవతల దర్శనం ఎన్ని చేసినా ఇక్కడ నువ్వు కొత్తగా అది నీకు ఎరుకుపడిన నీకు ఆ లోపలటువంటి జ్ఞానం నీకు తెలియబడినప్పుడే ఉందనుకోక, అంతకు ముందు కూడా ఉంది. లోపల వస్తువు ఎప్పుడు ఉంది, ఎప్పుడు ఉంది, నీకు తెలియబడినప్పుడు అది కొత్తగా రాలేదు, కొత్తగా వచ్చినట్టు నీకు అనిపిస్తుంది, కానీ అది అదా ఉంది. నువ్వు ఏం చేసినా, సాధన చేసినా, జపం చేసినా, సజ్జన సాంగత్యం చేసినా, శ్రవణ మరణములు చేసినా, ఒకటి లోపల ఏదిగా ఉన్నావో, నువ్వు లోపల ఏదిగా ఉన్నావో అది అది అనుభవం, అది అనుభవంలోకి నీకు రావటానికి, అది అనుభవంలోకి నీకు రావటానికి ఉన్న వాసనలు, సంస్కారాలు, ఆటంకులు, ఆటంకాలు, వాసనలు, సంస్కారాలు, సంస్కారాలు, ఆటంకాలు, అడ్డంకులు, అలవాట్లు, అవి ఏమున్నాయి చూసుకుని వాటిని తొలగించుకోవడానికి ప్రయత్నం చేయి. అయ్యే సాధన అంతకు మించి సాధన లేదండి. మీరు సబ్జెక్ట్ బాగా అర్థం చేసుకోండి. మీకున్న ఏ అలవాట్ల వల్ల మనసు బాహ్యానికి వెళతాను, మీకున్న ఏ అలవాట్ల వల్ల మనసు బాహ్య ముఖానికి వెళతాను అది చూస్తే తెలుస్తాను. ఏ బలహీనతల వల్ల మన మనస్సు బాహ్య ముఖానికి వెళతాను, ఎందుకు వెళతాను బాహ్యము, అసలు మనస్సు ఎందుకు చలిస్తాను, మనస్సు ఎందుకు చలిస్తాను. నీ మనస్సు చలించడానికి కారణం బయట ఏదో ఉంది, ఏదో ఉంది అనుకుంటున్నావు, అలా మనస్సు చలిస్తాను. ఏదో ఉందనుకోవటం వల్ల మనస్సు చలిస్తాను. బయట ఏమి లేదు, ఉన్నదంతా లోపలే ఉంది. అంటే రోగం వచ్చిన తర్వాత మందులు వాడటం కంటే రోగం రాకుండా చూసుకోవటం మంచిది. మనస్సు చలించిన తర్వాత దాన్ని నిగ్రహించుకోవటం కంటే మనసు అసలు చాపల్యం రాకుండా చూసుకోవాలి. మనిషి చేసే పనులు 90 మనసు యొక్క చాపల్యం వల్ల, అవసరం ఉండి చేయటం కాదు, వాడు మనో చాపల్యం వల్ల ఆ పనులు చేస్తూ ఉంటాడు. అవసరం 100 పనులు ఒక మనిషి చేస్తే ఆడికి అవసరం ఉంటే ఆడికి అవసరమైన పనులు 10, మిగతా 90 కూడా ఆడు మనసు యొక్క చాపల్యం, ఆడ మనసు యొక్క పిచ్చి, ఆ పిచ్చిని బట్టి చేస్తూ ఉంటాడు. అది మనసు యొక్క చాపల్యం. అది అంతే మనకు అవసరం లేని దానికంటే ఎక్కువ తింటున్నాం అనుకోండి, మనసు యొక్క చాపల్యం. మనకు అవసరం లేని గొడవలు వింటున్నాం అనుకోండి, అది మనసు యొక్క చాపల్యం. లేని అలవాట్లు డబ్బు ఉందని బుద్ధి పెరగదు, లేనివాడు డబ్బు ఉందని లేకపోతే ఏదో పాండిత్యం ఉందని లేని అలవాట్లు తెచ్చిపెట్టుకుంటున్నాం అనుకున్న మనసు యొక్క చాపల్యం అది. అది మనసు యొక్క చాపల్యం అని కూడా మనకు తెలియదు, అదే మాయ. మీకు అర్థమవుతుందే? అంటే మనస్సు యొక్క చాపల్యం వల్ల తెచ్చిపెట్టుకున్న అలవాట్లు కూడా అవసరాలు అనుకుంటాం. అవసరాలు కదా అలవాట్లు, అవి అవసరాలు వేరు అలవాట్లు వేరు. ఈ అలవాట్లు ఎక్కడొస్తాయంటే మన మనస్సు చెలించడం వల్ల వస్తుంది. అంటే ఇక్కడ భగవాన్ చెప్పేది ఏంటంటే, నీకు తెలుసున్నా తెలియపోయినది హృదయంలో ఈశ్వరుడు ఉన్నాడు, శాంతి ఉంది ప్రభు ఉన్నాడు. నీ యజమాని నీ హృదయంలో ఉన్నాడు, నీ ప్రభువు నీ యజమాని నీ హృదయంలో ఉన్నాడు, నీ భర్త నీ హృదయంలో ఉన్నాడు, నిన్ను పాలించేవాడు నీ హృదయంలో ఉన్నాడు, నీ కంట్రోలర్ నీ హృదయంలో ఉన్నాడు. ఒకవేళ నీకు తెలుసున్నా ఉన్నాడు, తెలియకపోయిన ఉన్నాడు. తెలిస్తే సుఖం, తెలియకపోతే దుఃఖం. తెలిస్తే సుఖం, తెలియకపోతే దుఃఖం. అయితే అసలు దానికి అది అనుభవం, నీకు ఎందుకు అనుభవంలోకి రావటం లేదు? విచిత్ర సత్యం. లోపల ఉన్న సుఖం, లోపల ఉన్న శాంతి నీకు ఎందుకు అనుభవంలోకి రావటం లేదు? ఆ లోపల అదే అక్షరమణమాలో చెప్తారు భగవాన్. ఆ లోపల ఉన్న సుఖం, లోపల ఉన్న శాంతి, లోపల ఉన్న ఆనందం ఒకసారి ఉబికి నీ సహస్రంలోకి వస్తే నీకు మాటతోటి పని లేదు, చేతలతోటి పని లేదు, లోకంతోటి పని లేదు, దేహంతోటి పని లేదు, దేహంతోటి పని లేదు, లోకంతోటి పని లేదు, పునర్జన్మలతోటి పని లేదు, ప్రకృతితోటి ప్రకృతితోటి పని లేదు. అంటే లోపల సుఖం అది మనకు పొంగింది అనుకోండి, లోపల శాంతి పొంగింది అనుకోండి ఈశ్వరానుగ్రహం వల్ల, పొంగి మన సహస్రాలను ముంచేస్తాం. సహస్రాలను శుద్ధి అవ్వకుండా ఎవరికి ఆత్మజ్ఞానం కలగదు. ఆ లోపల జ్ఞానం వచ్చి మన సహస్రాలను ముంచేస్తాం అనుకోండి, వాడికి ప్రపంచంతో పని లేదు, చావుతోటి పని లేదు. దేహం చనిపోయింది అనుకోండి, అయ్యో నష్టపోతున్నాను అనుకున్నాడు. దేహం ఉందనుకోండి, మనకి ఏదో లాభం వచ్చేస్తాం అనుకోండి. దేహం బతుకుందనుకోండి, మనం ఏదో లాభం వచ్చేస్తామని మనకు అనుకోడు. దేహం చనిపోయింది అనుకోండి, మనం ఏదో నష్టపోతున్నామని అనుకోడు. ఆ సుఖస్వరూపాన్ని పొందినవాడు, ఆ శాంతి స్వరూపాన్ని పొందినవాడు, లోకం కనిపించినా కనిపించకపోయినా ఏమి అనిపించదు. అది దేహం కనిపించినా దేహం కనిపించకపోయినా ఏమి అనిపించదు. చావుకి జీవితానికి మధ్యన భేదం పోతుంది. అది ఈ మాటలన్నీ అనుభవేక వైద్యమే, వాళ్ళ అనుభవంలోని తీసి చెప్పిన మాటలే, కల్పించి చెప్పిన మాటలు కాదు. అయితే ఏదో పుస్తకాలు చదివి చెప్పిన మాటలు కాదు. ఇప్పుడు రమణ ఋషి కూడా ఆయన అనుభవంలోని తీసి చెప్పిన మాటలే. ఆయన అనుభవంలో లేని మాట ఒక్కడ చెప్పలేదు. అలా ఏదో భగవద్గీత చదివి చెప్పిన మాటలు కాదు. ప్రతిదీ ఆయన అనుభవంలోని తీసి చెప్పిన మాటలే. కొండ మీద ఉన్నప్పుడు ఆకలి బాధ, ఆశ్రమం పెట్టాక అజీర్తి బాధ. కొండ మీద ఉన్నప్పుడు ఆకలి బాధ, ఆశ్రమం పెట్టాక అజీర్తి బాధ. అప్పుడు ఈ శరీరం అప్పుడు ఎలా ఉండవలసి వచ్చింది, ఇప్పుడు ఎలా ఉండవలసి వచ్చింది? దీనికి జ్ఞానానికి ఏం సంబంధం లేదు. మన రమణాశ్రమ మేనేజర్ గారు ఎవరో చెప్తున్నారు, 1950లో శరీరాన్ని విడిచిపెట్టారు. నిర్వాణం భగవాన్ నిర్వాణం 1950లో శరీరాన్ని విడిచిపెట్టారు. 1950లో 1950 మొదలు 1960 వరకు 5 రూపాయలకు ఇబ్బంది పడ్డారు ఆశ్రమం. ఆ మేనేజ్మెంట్ చేసేవాళ్ళు, ఆశ్రమం మేనేజ్మెంట్ చేసేవాళ్ళు ఒక 5 రూపాయలు ఇంటికాడ 5 రూపాయలు, ఆశ్రమంలో 5 రూపాయలు కూడా లేకపోవడంలో ఇబ్బంది పడ్డారు. 5 రూపాయలు అంటే ఏదో భోజనాలు పెట్టినా అలాగలలో ఏ రోజుకి ఆ రోజు తంతు, ఏ రోజు కారోజు అలా కాలక్షేపం చేసేవారు. అలా 1950 వరకు ఆశ్రమం అలా ఉంది. 60 తర్వాత అభివృద్ధి, ఆ సంవత్సరానికి ఆ సంవత్సరం అభివృద్ధిలోకి వచ్చింది. ఇప్పుడు రిచ్ ఆశ్రమం అయిపోయింది. ఏం చెప్పి ఇది కాల ప్రవాహంలో వచ్చింది, దీనికి జ్ఞానానికి సంబంధం లేదు. అప్పుడు ఆశ్రమం అలా ఉండవలసి వచ్చింది, ఇప్పుడు ఎలా ఉండవలసి వచ్చింది? దీనికి ఆత్మజ్ఞానానికి సంబంధం లేదు. అది మీకు చెప్పింది నేను. కాకినాడలో షావుకర్ గారు చెప్పారు, ఇప్పుడు ధనవంతుడైన ఆయన భీమవరంలో, పూర్వం భీమవరంలో బిస్కెట్లు అయ్యి అమ్ముకునేవారు. ఆయన చిన్నప్పుడు సైకిల్కి ఎప్పుడైనా ప్యాచీ పడితే పావులంతా పుచ్చుకున్నారు ఆ రోజుల్లో పావులో లేకపోతే బేడ పుచ్చుకున్నారు ప్యాచీ వేయటానికి బేడ అనా పుచ్చుకున్నారు ఆ బేడ అనా ఇవ్వటానికి బాకీ పెట్టుకున్నారు ఆ సైకిల్ షాపుకి ఆయన ఇప్పుడు సంవత్సరానికి 30 లక్షలు దాన ధర్మాలు చేస్తున్నాడు. ఆయన ఇప్పుడు చేసే దానం సంవత్సరానికి 30 లక్షలు అనాకు బాకీ పెట్టుకోండి అని చెప్పుకోడు. అప్పుడు అది ప్రారంభం అది అదేంటే అప్పుడు ఎలా ఉండవు భీమవరం ఎలా ఉండవలసి వచ్చింది ఇప్పుడు కాకినాడ ఎలా ఉండవలసి వచ్చింది. అయితే దీనికి జ్ఞానానికి సంబంధం లేదు, దీనికి జ్ఞానానికి సంబంధం లేదు. అంటే నీకు అదృష్టం కొన్ని సంఘటనలు తీసుకురావచ్చు, దురదృష్టం కొన్ని సంఘటనలు తీసుకోవచ్చు, ఇవన్నీ మనసుకి దేహానికి సంబంధించినవి. వాటితో నువ్వు కలవద్దు అసలు, అదే మాయ. వాటితో తాదాత్మ్యం పొందొద్దు అసలు, నువ్వు కాని దానితో నీకు తాదాత్మ్యం వద్దు. ఒకవేళ నీకు గౌరవం వచ్చిన దానితో తాదాత్మ్యం వద్దు, గౌరవం కూడా మాయే. అంటే నీకు ఇతరుల గొడవ నీకు అనవసరం, ఇతరుల గొడవ నీకు అహంకారానికి ఇతరులు ఉన్నారు కానీ జ్ఞానానికి ఇతరులు లేరు, మనసుకి ఇతరులు ఉన్నారు కానీ ఆత్మకి ఇతరులు లేరు. మనసుకి దేహం ఉంది, మనసుకి లోకం ఉంది కానీ ఆత్మకు దేహం లేదు, లోకంలో ఇది ఉపాధి రహితం. మనసుకి దేహం ఉంది, ఆత్మకు దేహం లేదు. దేహం చనిపోయినప్పుడు ఏడ్చింది మనస్సు, ఆత్మ ఏడవదు. ఏం చేద్దాం, దానికి దేహం ఉన్నప్పుడు కూడా దేహంతో సంబంధం లేదు. దానికి మన దేహం చనిపోయినప్పుడు మన మనస్సు ఏడుస్తుంది, దేహం చనిపోతున్నాను ఏం చేత ఏడుస్తుంది, ఆ దేహం నేననుకోవటం వల్ల, దేహం నేననుకోవటం వల్ల ఆ దేహం మనస్సు ఏడుస్తుంది. ఆత్మ ఏడవదు, ఏం చేద్దాం, దానికి అసలు దేహమే లేదు. ఆత్మకి దేహమే లేదు, ఆత్మకి పుట్టుక లేదు, అది చావు, దానికి చావు లేదు, దాని స్వరూపమే శాంతి. అది చెప్పాను కదా ఇందాక, చెప్పాను కదా ఉపనిషత్తులు టైమ్లెస్, స్పేస్లెస్, మరి బాడీలెస్, మైండ్లెస్, వర్డ్లెస్, పెయిన్లెస్ అండ్ సార్వలెస్, అన్ని రహితమే, అన్ని రహితమే. అది పుణ్యానికి అచేతమే, పాపానికి అచేతమే. అంటే మీకు తెలిసి, మీకు తెలిసినా మీకు లోపల ఉంది, మీకు తెలియపోయినా మీకు లోపల ఉంది. అదే రమణ మహర్షి గారు చెప్పారు అరుణాచలేశ్వరంతో, నా హృదయంలో వస్తువు నాకు ఎరుకులోకి తీసుకొచ్చావు. ఆ ఎరుకులోకి తీసుకొచ్చేప్పుడు ఏవి విషమంత బాధ లేకుండా వస్తువు నాకు ఎరుకులోకి తీసుకొచ్చావు, విషమంత పెయిన్ లేకుండా అది నా ఎరుకులోకి తీసుకొచ్చావు. నాకు సూత్ర జ్ఞానం లేదు, బ్రహ్మసూత్రాలు చదువుకోలేదు, ఉపనిషత్తులు చదువుకోలేదు. భగవాన్ అంతా లక్ష్మణ వాళ్ళు, సూత్ర జ్ఞానం లేదు, బ్రహ్మసూత్రాలు చదువుకోలేదు, ఉపనిషత్తులు చదువుకోలేదు, మరి శాస్త్ర జ్ఞానం ఏమీ లేదు. ఈ మామూలుగా ఈ శాస్త్రాలు అవి చదువుకోలేదు, వేదాలు అన్నాయి ఏమీ చదువుకోలేదు. ఈ శాస్త్ర జ్ఞానం లేని నాకు నువ్వు నాకు స్వరూపంగా వ్యక్తమయ్యే అరుణాచలేశ్వరుడా? సరిగ్గా దీపాలు కూడా వచ్చాయి. అది నీ దయ వల్ల నువ్వు తెలియబడ్డావు, నీ కరుణ వల్ల నువ్వు తెలియబడ్డావు. అలా వస్తువు అనేది ఒకటి ఉందన్న సంగతి, చావు పుట్టుకలతో సంబంధం లేకుండా, చావు పుట్టుకలతో సంబంధం లేకుండా, ప్రకృతి గుణాలతో సంబంధం లేకుండా, పంచభూతాలతో సంబంధం లేకుండా, ప్రకృతితో సంబంధం లేకుండా అసలు వస్తువు ఒకటి ఉందని కూడా నాకు తెలియదు. అలా వస్తువు ఒకటి ఉందని కూడా నాకు తెలియకపోయినా అది ఆ ఎరుకులోకి తీసుకొచ్చావు. ఇదంతా నీ కరుణ కాకపోతే, నీ ప్రేమ కాకపోతే, ఈ జ్ఞానం కాకపోతే ఏమిటి? ఈ మట్టి ముద్దని బంగారం కింద చేసేసావు. మట్టి ముద్దలను బంగారంగా మార్చావు. శవబుద్ధిని ఎలా పోగొట్టావో, శవబుద్ధిని ఎలా తీసుకొచ్చావో నాకు తెలియకుండా చేసేసావు. నా ముఖం నలక్కుండా చేసావు, నా బట్ట నలక్కుండా చేసావు. ఇదంతా కూడా పెయిన్ లేదు, సాధన సాధన పేరు మీద నేను బాధపడలేదు ఎప్పుడు. అసలు ఆ వస్తువు ఉందని కూడా తెలియకుండా గిరుకులోకి వచ్చింది. అది ఉందని తెలియటానికి అనేం పుస్తకాలు చదువుకోలేదు, శాస్త్రజ్ఞానం ఆయనకి లేదు. అంటే నీకు నేననే తలం పొస్తుంది కదా, నీ దుఃఖానికి కారణం అది, నీ అశాంతికి కారణం అది, నీ దుఃఖానికి కారణం అది, ఈ అశాంతికి కారణం అది, నీ అశాంతికి కారణం అది. అయితే అది ఆ నేననే తలంపు నీకు లోపల నుంచి వస్తుంది. నేననే తలంపు నీకు ఎక్కడి నుంచి వస్తుంది? ఆ భావం ఎక్కడి నుంచి వస్తుంది? లోపల నుంచి వస్తుంది. ఇతర భావాలను ఇతర తలంపులన్నీ ఈ నేననే తలంపుకి వస్తాయి. ఈ నేలని తలంపు, దేహము లేనని తలంపు నీకు లోపల నుంచి వస్తుంది. అదే గ్రంథి, అదే ముడి. ఈ నేలిన తలంపు ఎక్కడి నుంచైతే వస్తుందో అక్కడే దేవుడు ఉన్నాడు. అయితే నేలిన తలంపు దాని మూలంలోకి నువ్వు వెళ్లి చూసిన వెంటనే ఇది నశిస్తుంది, దేవుడు నీకు తానుగా వ్యక్తమవుతాడు. అంటే అక్కడ చైతన్యం ఉంది, అక్కడ చైతన్యము ఉంది. భగవాన్ వాడు చెప్పారు, మనస్సు, బుద్ధి, శరీరము, ఇంద్రియాలు, లోకం, పంచభూతాలు అన్ని జడ వస్తువులే అన్నారు. మొత్తం సృష్టి అంతా జడ వస్తువులే. మొత్తం మన కళ్ళకు కనిపించే పదార్థాలు ఏంటి, అన్ని మన బుద్ధి ఏంటి, మనసు అన్ని జడమే. ఈ జడాన్ని ఇప్పుడు ఈ పుస్తకం ఉందండి, ఈ పుస్తకాన్ని ఎలా కలపాలంటే చైతన్యం ఉండాలి. ఈ పుస్తకాన్ని ఎలా కలపాలనుకోండి, చైతన్యం ఉండాలి. చైతన్యం లేకుండా ఈ పుస్తకం కదలదు. ఇప్పుడు ఈ కుర్చీని అటు కలపాలంటే చైతన్యం ఉండాలి, దాని అంతర్గత కదలదు. మీకు అంత జాగ్రత్త అర్థం చేసుకోండి, ఈ కుర్చీని అటు కదలమంటే దానంతరం కదలదు. ఎవరైనా కదలచాలి దాన్ని, దానంతరం కదలదు. అలాగే మొత్తం ప్రపంచం అంతా కూడా జడ వస్తుడే. మనస్సు, బుద్ధి, శరీరము, పంచిపోతారు, లోకం అన్ని జడ వస్తుడే. ఈ జడ వస్తువుని కదిలించడానికి ఒక చైతన్యం ఉండాలి. ఈ జడ వస్తువుని కదిలించడానికి ఒక చైతన్యం ఉండాలి. ఆ చేతన ఒకటి ఉండాలి, ఒక చైతన్యం ఉండాలి. ఆ చైతన్యాన్ని మనం దేవుడు అని పిలుస్తున్నాం. ఆ చైతన్యాన్ని మనం దేవుడని పిలుస్తున్నాం. దానికే రూపం కల్పించి, నామం కల్పించి, గుడి కట్టి ఆరాధిస్తున్నాం. ఆ చైతన్యానికి, ఆ చైతన్యానికి మనం ఏం చేస్తున్నాం? ఆ చైతన్యాన్ని మనం దేవుడని పిలుస్తున్నాం. ఆ చైతన్యం యొక్క సంకల్పం లేకుండా, చైతన్యం కదిలించకుండా జడ వస్తువులు ఏం కదలవు. నీ బుద్ధి కూడా కదలదు, నీ బుద్ధి కూడా కదలదు ఆ చైతన్యం కదిలించకపోతే. నీ మనస్సును కూడా చైతన్యం కదిలించకపోతే నీ మనస్సు కూడా కదలదు. అంటే ఈ సృష్టినంతా కదిపేది, ఈ సృష్టినంతా నడిపేది ఎవరు? ఆ చైతన్యమే. ఇంకా నువ్వెక్కడ ఉన్నావు? ఆడించేవాడు ఆయనవు, ఆడి మనం బొమ్మలం, ఆడించేవాడు ఆయనే, మనం షాడోస్. నువ్వెక్కడ ఉన్నావు? ఇంకా ఆడించేది చైతన్యం, నువ్వెక్కడున్నావు? ఇంకా అయితే ఈ విషయాలను అర్థం చేసుకోవడానికి ఇప్పుడు మనుషులకి సహనం తగ్గిపోతాడు. ఈ టెక్నాలజీ పెరిగి కొలిది సహనం తగ్గిపోతుంది. మామూలుగా మనుషుల్లో పూర్వం సహనం లేదు. ఇప్పుడు పూర్వం కంటే ఇప్పుడు అందరి దగ్గర డబ్బులు ఉన్నాయి, కానీ సహనం లేదు. పూర్వం సహనం తగ్గిపోతుంది. అంటే ఈ విషయం అర్థం చేసుకోవడానికి కూడా కొంత సహనం ఉండాలి. ఆ సహనం కూడా మనకు లేదు. సహనం లేకుండా ఆ లోపల హృదయం యొక్క లోతులు పెరగవు. సహనం లేకుండా హృదయం యొక్క లోతులు పెరగవు. ఈ శత్రువులు, మిత్రులు, బంధువులు అన్ని అహంకారానికి, అహమెక్కే, మనస్సుకే. చైతన్యానికి ఎవరు శత్రువులు లేరు, మిత్రులు లేరు. అది చైతన్యానికి తన సంగతి తనకు తెలుసు. అది ఏదో ఉందో తనకు భిన్నంగా ఏదో ఉందన్న సంగతి చైతన్యానికి తెలియదు. అసలు అంతా చైతన్యమే. ఇది ఒక ఆట అంతే, ఈ చనిపోటాలకు పుట్టడాలు ఇది ఒక ఆట, ఇది ఒక లీల. ఇదేంటిది రామి శంకరాచార్య వారు ఇది మాయ అన్నారు, ఇది రామకృష్ణ పరమహంస గారు ఇది ఒక లీల అంతే, ఇది ఒక ఆట, ఇది ఒక ప్లే, ఇది ఒక లీల. ఆయన మాయ అన్నాడు శంకరాచార్య వారు, మాయ అన్నాడు అంటే మాయ అంటే లేనిది ఉన్నట్టు కనిపిస్తుంది. బీయింగ్ ఆర్ నాన్ బీయింగ్, ఉన్నది లేనట్టు కనిపిస్తుంది, లేనిది ఉన్నట్టు కనిపిస్తుంది, అదే మాయ. ఉన్నది బీయింగ్ ఏమో నాన్ బీయింగ్ కింద కనిపిస్తుంది, నాన్ బీయింగ్ ఉన్నట్టు ఉన్నట్టు కనిపిస్తుంది, అసలు ఏదైతే ఉందో లేనట్టు కనిపిస్తూ ఉంటుంది, లేనిది ఉన్నట్టు కనిపిస్తూ ఉంటుంది, అదే మాయ. ఆ ఉన్నది ఉన్నట్టుగా నీకు ఎరుకుడకు వచ్చే వరకు లేనిది ఉందని అనుకుంటానే ఉంటా ప్రతి జాంబులను. ఎప్పుడు ఏ గురువు సహాయం వల్ల, ఏ డివైన్ ఇంటర్ఫరెన్స్ వల్ల, ఏ పరమేశ్వరుడు అనుగ్రహం వల్ల నీ కళ్ళు జ్ఞానం వైపు తెరవాలి, కానీ లేకపోతే తెరవు, తెరవబడవు నీ కళ్ళు. జ్ఞానం వైపుకి ఈశ్వరుడు, ఈశ్వరుని దయ లేకుండా, ఈశ్వరుని అనుగ్రహం లేకుండా జ్ఞానం వైపు నీ ముఖం తిరగదు అసలు. నువ్వు జ్ఞానం పొందుతావో పొందవు వేరే విషయం, నీ ముఖమే అటు తిరగదు అసలు. భగవాన్ దగ్గరికి వచ్చి ఎవరైనా అయినా అనువారు, మీ అనుగ్రహం మాట లేదన్నా ఏమనువారు, మన అనుగ్రహం లేకపోతే నువ్వు ఎక్కడికి ఇంటికి వచ్చి, అంటే నా అనుగ్రహం నేను ఎక్కడ తీసుకొచ్చిందన్న సంగతి కూడా నీకు తెలియకుండా తెలియని వల్ల ఇలా అంటున్నావు. నా అనుగ్రహం లేదంటున్నావు, మరి నా అనుగ్రహం లేకపోతే నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు, లోకంలో కొన్ని కోట్ల మంది జనం ఉన్నారు అందరూ వస్తున్నారు నా దగ్గరికి, నువ్వెందుకు వచ్చావు, నా అనుగ్రహం నేను తీసుకొచ్చింది ఆ మాట తెలియక నువ్వు నీ అనుగ్రహం లేదని నువ్వు అంటున్నావు. అది గురువు అంటే నా అనుగ్రహం, గురువు అంటే జ్ఞానం, గురువు అంటే శాంతి, గురువు అంటే సుఖం, గురువు అంటే ఈశ్వరుడు, గురువు అంటే అంతర్యామి, గురువు అంటేనే అజ్ఞానాన్ని తొలగించేవాడని. గురు శబ్దానికి అర్థం ఏంటంటే అజ్ఞానం అనే చీకటిని తొలగించేవాడు గురువు. ఆ జీవుని ప్రతి జన్మలోనే వెంటాడుతుంటారు, వాడు అజ్ఞానాన్ని భంగం చేసే వరకు గురువు వెంటాడుతూనే ఉంటాడు. ఈ ఒక మాట గుర్తుపెట్టుకోండి, ఎవరికైనా పుస్తకాలు ఉంటే రాసుకోండి. ఇప్పుడు మనం నేను నేను అంటాం కదా, మనం నేను 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 అంటే ఇది అజ్ఞానం యొక్క పిలక. ఎవరి పిలక ఇది? అజ్ఞానం, అజ్ఞానానికి అజ్ఞానంలోంచి వచ్చిన పిలక. ఎవరు ఈ నేను అనేది? ఎవడు అజ్ఞానంలోంచి వచ్చి అజ్ఞానంలోంచి వచ్చింది నేను అనే తలంపు ఎక్కడి నుంచి వచ్చింది? జ్ఞానంలోంచి రాలేదు. ఎక్కడి నుంచి వచ్చింది? అజ్ఞానంలోంచి. దాన్ని మోసం తిరుగుతున్నాం మనం. ఇప్పుడు నేను నేననే తలంపు జ్ఞానంలోంచి రాలేదు, అజ్ఞానంలోంచి వచ్చింది. ఇట్ ఈజ్ చైల్డ్ ఆఫ్ ఇగ్నోరెన్స్. దాన్ని మోసం తిరుగుతున్నాం అది. ఈ భగవాన్ చాలా గట్టిగా చెప్పారు, మీ రంగుతోటి మీకున్న తాదాత్మ్యం విడిచిపెట్టరు, మీకున్న శరీరంతో మీకున్న శరీరంతో తాదాత్మ్యం విడిచిపెట్టరు, మీకున్న పేరుతోటి తాదాత్మ్యం పెట్టరు. ఈ మార్కెట్ గొడవలు ఉంటాయి కదా, మీకనేది గౌరవాలు అగౌరవాలు గొప్పలు చెప్పలు ఏముంటాయి కదా, వాటితోటి మీరు తాదాత్మ్యం విడిచిపెట్టరు, ఐడెంటిటీ వాటితోటి విడిచిపెట్టరు. మీకు ఆత్మజ్ఞానం ఎలా కలుగుతుంది? కలగదే కలగదు. ఆ విడిచిపెట్టుకుని ఇది ఎలా కలుగుతుంది? ఇప్పుడు మిమ్మల్ని ఎవరైనా స్తోత్రం చేస్తారనుకోండి అనుకున్నా, మిమ్మల్ని ఎవరైనా స్తోత్రం చేస్తారనుకోండి అనుకుందా, మీకు అప్పుడు సంతోషం కలుగుతుంది. ఎవరికి కలుగుతాను లోపల సంతోషం? మీ మనసుకే కలుగుతాను. మీకు అర్థమవుతుంది? మిమ్మల్ని ఎవరైనా విమర్శిస్తారనుకోండి, అప్పుడు మీ మనసుకి ఏమొస్తుంది? దుఃఖం కలుగుతుంది. మీ మనసుకి ఏమొస్తుంది? దుఃఖం కలుగుతుంది. దీనివల్ల మనసు పెరిగిపోతూ ఉంటుంది. అంటే మీ మనసు ఎవరైనా మిమ్మల్ని స్తోత్రం చేసినా విమర్శించినా మీరు వికారం లేకుండా ఉంటే మనసు అణిగిపోతుంది. అది మిమ్మల్ని ఎవరైనా విమర్శిస్తున్నారనుకోండి, మీకు ఆత్మవిశ్వాసం లేకపోవటం వల్ల కంగారు పడతారు. మీకు మీకు ఆత్మవిశ్వాసం లేకపోవటం మీకు కంగారు పడతారు. మీకు ఆత్మవిశ్వాసం ఉందనుకోండి, ఎవడు విమర్శించినా మీకు కంగారు కలగదు. ఒకసారి చలం గారి ఇంటికే నేను కూర్చున్నాను. చలం గారి ఇంటికాడ కూర్చుని ఆయనకి 5-6 సంవత్సరాలు పోతారనగ, శరీరం పోతుందనగా, ఆయన పెద్దవాళ్ళు ఉండవు. ఆయన డిప్యూటీ స్కూల్ ఇన్స్పెక్టర్, డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్ ఏదో చేసేవారు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో. ఏలూరులో కూడా ట్రైనింగ్ స్కూల్లో కూడా కొంతకాలం పనిచేశారు. ప్రయత్నం చేస్తే ఎవరో పెద్దవాళ్ళ నుంచి వచ్చారు, ఆయనకి దగ్గరికి చూడటానికి వచ్చారు అరుణాచలం. చలం గారి దగ్గర కూర్చుని వాళ్ళు మిమ్మల్ని ఎలా విమర్శించారండి, వీళ్ళు మిమ్మల్ని ఎలా విమర్శించారని ఏదో చెప్తున్నారు. ఎవరితోటి? చలం గారితో. చలం గారితో ఏదో చెప్తున్నారు. ఆడే బెల్లం నుంచి వచ్చాను, ఎలా విమర్శించారని ఎలా విమర్శించారు మిమ్మల్ని. ఆశ్చర్యం ఏంటని చలం గారి ముఖంలో నాకు ఏం వికారం కనపడలేదు. చలం గారి ముఖంలో ఏం వికారం కనపడలేదు, అలా ప్రశాంతంగా ఉన్నారు. ప్రశాంతంగా ఉండగా సరే ఇలా అన్నారు అలా అన్నారని వెళ్ళిపోయారు. ఆయన ఊరికి ఎలా ఆయన ఏమని చలం గారు మౌనంగా ఉన్నారు, ఆ చెప్పిన వెళ్ళిపోయారు. మళ్ళీ అంటే మళ్ళీ నేను గ్రీపరిశ్రమం చేసేస్తాను వెళ్ళిపోయారు. తర్వాత చలం గారిని అడిగాను, ఏంటి ఏంటి ఆయన కౌలు చెప్తున్నారు, మీ మనసు ఏంటి అంత వికారం కనపడతాడు, మీ అంత ప్రశాంతంగా ఉన్నారు వెంటనే అన్నాడు. నన్ను ఎవరైతే విమర్శించారో వాళ్ళందరి గురించి నాకు తెలిసి వాళ్ళందరూ దొంగలు అని చెప్పాడు. వాళ్ళు దొంగలని తెలిసినప్పుడు నాకెంత వికారం వస్తుంది? అది పెద్ద మనుషులు అయితే వాళ్ళు ఎందుకు నన్ను విమర్శించారని ఆలోచించారు. వాళ్ళందరూ దొంగలు, నెంబర్ వన్ దొంగలు వాళ్ళు. వాళ్ళు నెంబర్ వన్ దొంగలు. దొంగలని నాకు తెలుసు కదా, వాళ్ళు పెద్ద మనుషులు అయితే ఆలోచింది నేను ఎందుకు విమర్శిస్తున్నారని. వాళ్ళు దొంగలని నాకు నెంబర్ వన్ దొంగలని వాళ్ళు నాకు తెలిసినప్పుడు నాకు వికారం ఎందుకంటే రాజు జిన్నూరు రాజు, నన్ను జిన్నూరు రాజు గారు అన్నవారు. వాళ్ళు నెంబర్ వన్ దొంగలని నాకు తెలిసినప్పుడు నాకు వికారం ఎందుకంటే జిన్నూరు రాజు గారు అన్నారు. అప్పుడు నాకు నాన్నగారు అని పేరు రాలే, జిన్నూరు రాజు గారు అన్నవారు నాన్న. యాక్చువల్లీ ఇలాగే అన్నారు, విమర్శించిన వాళ్ళు నెంబర్ వన్ దొంగలు. వాళ్ళు పెద్ద మనిషి అయితే నేను ఆలోచించింది ఎందుకు విమర్శ, వాళ్ళు దొంగల గురించి దొంగలు ఏదో అన్నారు. నేను ముఖం పాడు చేసుకుని, నా ఆరోగ్యం పాడు చేసుకుని, నా మనసు ఎందుకు కుళ్ళిపోవాలి? నేను అంత అమాయకున్నా, ఆత్మవిశ్వాసం లేని వాడినా, నా మీద నాకు నమ్మకం లేకపోతాను. మామూలు దొంగలు కదా, నెంబర్ వన్ దొంగలు అని చెప్పాడు. ప్రశాంతంగా ఉన్నాడు ఆ మాట. అదైనా ఆ విమర్శించిన దగ్గర చెప్పాలి, వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయాక నేను అడిగాను, ఏంటి మీరు అంత ప్రశాంతంగా ఉన్నారు? విమర్శించిన వాళ్ళు ఎవడో నాకు తెలుసు కదా, నేను పెద్దవాళ్ళు 10 ఏళ్ళు ఉన్నాను, నెంబర్ వన్ దొంగలు అన్నాడు. అయితే మీకు ఆత్మవిశ్వాసం, మీకు ఆత్మవిశ్వాసం ఉందనుకోండి, మీ నిదానంలో మీరు ఉన్నారనుకోండి, ఎవరేమనుకున్నా మీకు అనిపించదు. మీకు ఆత్మవిశ్వాసం తగ్గిందనుకోండి, వాళ్ళు ఏమనుకుంటున్నారు, వీళ్ళు ఏమనుకుంటున్నారు, వాళ్ళు ఏమనుకుంటున్నారు, వీళ్ళు, అది మీ మనసు యొక్క బలహీనత గుర్తు. మీకు అర్థమవుతుందా? అని భగవాన్ చెప్పారు, మేక్ ద మైండ్ స్ట్రాంగ్. మీ మనస్సు ఎప్పుడు బలహీనంగా ఉండకూడదు. బలహీనంగా ఉన్న మనస్సే ఆకులో చెట్టులో ఉన్న గాలి గాలి వేస్తా ఉంటే చెట్టులో ఉన్న చెట్టు మీద ఉన్న ఆకులు అటు ఇటు కదులుతాయో, అలా బలహీనంగా ఉన్న మనస్సే కదులుతూ ఉంటున్నారు. ఏది ఈ నిందలకి స్తోత్రాలకు, మేక్ ద మైండ్ స్ట్రాంగ్. మీ మనసు స్ట్రాంగ్ మైండ్ అనుకోండి, అది మీకు ఏమి అనిపించదు అన్నాడు. లోకంలో ఉన్న డస్ట్ మీకేమి చేయదు. అయితే మీరు ఎప్పుడు కూడా మీ ఆత్మవిశ్వాసాన్ని పోగొట్టుకోకూడదు. మీకు అర్థమవుతుందా? మీ ఆత్మవిశ్వాసాన్ని ఎప్పుడు పోగొట్టుకోకూడదు. లోకంలో విమర్శలకి 99 కారణం అసూయ. లోకంలో విమర్శలకి 99 కారణాలు అసూయ మెయిన్. లోకం అంటే కుక్కతోక లాంటిది. లోకం అంటే కుక్కతోక వంకర. ఇప్పుడు ఎవరికి కుక్కతోక ఉన్న వంకర ఇప్పటి వరకు ఏ సైంటిస్ట్ తీలైపోయాడు? లోకం కూడా అటువంటిదే. భగవాన్ అన్నారు, ఈ లోకాన్ని మరమ్మతు చేసేస్తాము, ఈ లోకాన్ని ఉద్ధరించేస్తామని వచ్చి చెప్పి లోకాన్ని ఉద్ధరించకుండానే బయటకు పోయారు. ఈ లోకాన్ని మరమ్మతు చేసేస్తాం, ఈ లోకాన్ని ఉద్ధరించేస్తామని చెప్పారు. అక్కడ చాలా మంది వచ్చి లోకం ఎలాగుంది, వీళ్ళు చచ్చి బయటకు వెళ్ళిపోయారు. నువ్వెవడరా లోకానుగ్రహం, ఇది ఎక్కడే చెప్తారు, ఒక ముట్టిగా మొడతారు భగవాన్. నువ్వెవడరా లోకానుగ్రహించడానికి, నువ్వు పుట్టక ముందు ఈ లోకం ఉంది, నువ్వు చచ్చాక ఈ లోకం ఉంటుంది, ఈ లోకానికి ఎవడైతే ప్రాణం పోసారో వాడు చూసుకుంటాడు లోకం కూడా, నువ్వెవడ లోకానుగ్రహించగలరు. నీ మనస్సు నీ స్వాధీనం లేదు, నీ ఇంద్రియాలు నీ స్వాధీనం లేదు, నీ మాట నీ స్వాధీనం లేదు, నీ సుఖం నీ స్వాధీనం లేదు, నువ్వు లోకానుగ్రహిస్తానంటావేంటి, నీకు తింటానికి తిండి లేదు అన్నసత్వం పెడతానంటావేంటి, నీకే తింటానికి తిండి లేనప్పుడు అన్నసత్వం పెడతానంటావేంటి, నీ మనసు నీకు స్వాధీనం లేదు, నువ్వు లోపల శాంతిగా లేవు, సుఖంగా లేవు, ఆనందంగా లేవు, నీకు ఇంద్రియ నిగ్రహం లేదు, మనో నిగ్రహం లేదు, లోకానుగ్రహిస్తానంటావేంటి. నీకు రాగద్వేషాలు ఉన్నాయి, రాగద్వేషాలు ఉన్నాయి, నీకు రాగద్వేషాలు రాగద్వేషాలు కన్నా రాగద్వేషాలు లేని వాడికి అసలు మనస్సు చేపలేం లేదు. రాగ ఇష్టాలు అయిష్టాలు లేని మనిషికి మనసుకి అసలు చేపలేమే ఉండదు. నీ మనస్సే నీ స్వాధీనంలో లేదు, ఇంకా లోకానుగ్రహిస్తానంటావేంటి నువ్వు, ఇవన్నీ కపటంతో కూడిన మాట, కపటంతో కూడిన మాటలు, లోకాన్ని మోసం చేయడానికి పనికొచ్చే మాటలు. నువ్వెవడు లోకానుగ్రహించడానికి, ఇవాడు చస్తే నువ్వు నువ్వు చస్తే నువ్వు పుట్టక ముందు లోకం ఉందా లేదా, లోకం ఉంది, సూర్యుడు ఉదయిస్తున్నాడు లేదా, సూర్యుడు నువ్వు చచ్చిపోయాక సూర్యుడు ఉదయిస్తాడో లేదా ఉదయిస్తాడు, మరి నువ్వు పుట్టక ముందు ఈ లోకాన్ని ఎవరు చూశారు, నువ్వు చచ్చిపోయిన తర్వాత వాడే చూస్తాడు, నీకెందుకు ఈ లోకం కూడా నువ్వు బాగు చేసు, నేను బాగు చేసుకోవడం నువ్వు మానేసి. ఇది అక్కడ మీరు అర్థం చేసుకోవాలి, ఒక లోకంలో ఏదైనా మంచి పనులు చేసినా గొప్పల కోసం గౌరవాల కోసం చేసుకోకండి, మీరు బాగుపడటం కోసం ఎవరు ఉంటే చేయండి ఆ పని, ఇలా చేయొద్దు. సబ్జెక్ట్ అర్థమవుతుంది, అది లోకంలో మీరు ఏదైనా కర్మ చేసినా పని చేసినా పని మీరు బాగుపడటానికి ఉపయోగపడాలి, మీరు బాగుపడటానికి ఉపయోగపడితే ఆ పని అనవసరం వేస్ట్ అది. నువ్వెవడు లోకాన్ని ఉద్ధరించడానికి, నువ్వెవరు లోకాన్ని సృష్టించావా, లోకాన్ని కల్పించావా, దీన్ని ఉద్ధరించడానికి నువ్వు పుట్టక ముందు ఈ లోకం లేదా, నువ్వు చచ్చిపోయిన తర్వాత ఈ లోకం ఎక్కడికన్నా పోతుంది, ఇక్కడ ఉంటుంది కదా, నీ పది రోజులు ఉండి బతికి పది రోజులు లోకాన్ని నిన్ను బాగు చేసుకోవటం మానేసి, నిన్ను సంస్కరించుకోవటం మానేసి లోకాన్ని ఉద్ధరిస్తానంటావేంటి. మహాత్మా గాంధీ గారు ఒక మాట చెప్పారు, నేను దేశానికి ఎంతో కొంత ఉపయోగపడ్డాను, దేశానికి ఎంతో కొంత ఉపయోగపడ్డాను, దేశం కోసం దేశానికి ఉపయోగపడలేదు, ఈ దేశ వల్ల నేను పవిత్రుని అవుతానేమో అనుకోవటం వల్ల దేశానికి ఉపయోగపడ్డాను, ఈ దేశానికి సేవ చేయటంలో నేను పవిత్రుని అవుతాననే భావన వల్ల దేశానికి ఉపయోగపడ్డాను, దేశానికి సేవ చేస్తున్నట్లు నేను పవిత్రుని అవ్వను అనుకోండి, దానివల్ల నాకు వచ్చే ప్రయోజనం ఏంటి. హాస్పిటల్లో వెళ్ళి పది రోజులు ఉన్నాం, మన రోగం తగ్గలేదు, ఏం చేసుకుంటాం హాస్పిటల్లో మనం, అది ఇంకోటి ఈ లోకంలోకి మనం ఎందుకు వచ్చామంటే మనకున్న బలహీనతను తొలగించుకోవడానికి వచ్చాం, మనకున్న సంస్కారాలను తొలగించుకోవడానికి వచ్చాం, మనకున్న అలవాట్లని తొలగించుకోవడానికి వచ్చాం. ఈ లోకంలోకి వచ్చిన పని అదంతే అంతవరకు నేనేమైనా పవిత్రుని అవుతానేమో అని దేశ సేవలో ఉన్నాను, నేను పవిత్రుని అవడానికి ఇది వల్ల దీని వల్ల కూడా నాకు ప్రయోజనం లేదు అన్నాడు ఆయన. అంటే మనస్సు వాసనలన్నీ ఎక్కడున్నాయి, సంస్కారాలు ఎక్కడున్నాయి, అలవాట్లు ఎక్కడున్నాయి, మనస్సులో ఉన్నాయి. అంటే మనస్సు నశించకుండా అది నశించం, మనస్సు నశించకుండా అలవాట్లు నశించం, మనస్సు నశించకుండా అలవాట్లు నశించం, ఇంకా ఈ అలవాట్లన్నీ మనస్సులోనే ఉన్నాయి. ఇక్కడ భగవాన్ చెప్తున్నారు వినండి, నేను నేనని దేహం అనదు, శవం ఎప్పుడైనా నేనంటుందా, ఎవరు శవం అయినా నేనంటుందా, నేను ఎప్పుడు శవం మాట్లాడటం చూశారా, శవం నేను 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 అని అంటుందా, అనదు. దేహము నేను నేను అనే శక్తి దేహానికి లేదు, దేహము నేను నేను అనదు, శవం నేను నేను అని అంటుందా, అనదు, దేహం నేను అనదు, ఈ శరీరము నాది, ఈ శరీరము నేనని నువ్వు అంటున్నావు. దేహం అంటలేదు ఈ శరీరము నేను, ఈ శరీరము నాదని ఎవరంటున్నారు? నేను నేను నేనని దేహం అంటలేదు. ఈ శరీరము నేను, ఈ శరీరము నాదని ఎవరంటున్నారు? నువ్వు అంటున్నావు. అంటే మనస్సు అంటాను. నువ్వంటే అక్కడ ఎవరు? మనస్సు అంటాను. నువ్వంటే ఎవరంటున్నావు? మనస్సు అంటున్నావు. ఎవరంటున్నారు? మనస్సు అంటాను. ఆ మనస్సు ఎవరో తెలుసుకో. ఆ మనస్సు ఎవరో తెలుసుకుంటాను. దేవుడు స్వరూపాన్ని పొందుతావు. ఇది లాజిక్. ఇక బాగా అర్థం చేసుకోండి. ఈ శరీరము నేను అనదు, శరీరము నేను అనదు. ఈ శరీరము నేను, ఈ శరీరము నాదని ఎవరంటున్నారు? మనస్సు అంటాను. ఎవరంటున్నారు? ఆ మనస్సు అంటారు. ఆ మనస్సు ఎవరో తెలుసుకొని దేవుడు స్వరూపాన్ని పొందుతావు. కష్టంతా మనస్సులో ఉంది. నువ్వు పోగొట్టుకోవాల్సింది కూడా మనస్సులో ఉంది. ఈ సమావేశాలు కూడా మన బుద్ధిని బాగు చేసుకోవడానికి, మన మనస్సును బాగు చేసుకోవడానికి. అది మీటింగ్లు అనవసరం. ఇప్పుడు మీరు ఎక్కడో ఎండను పడి 15 రూపాయలు 20 రూపాయలు ఖర్చు పెట్టుకుని వచ్చారు బస్సులకు. దీని ప్రయోజనం ఏమిటి? దీని ప్రయోజనం ఏంటి? మన బుద్ధిని బాగు చేసుకోవడానికి ఉపయోగపడాలి, మన మనస్సును బాగు చేసుకోవడానికి ఉపయోగపడాలి. మీరు ఖర్చు పెట్టుకు వచ్చిన 25 రూపాయలు నష్టం అది లేకపోతే. ఈ ప్రవచనాలు దేనికోసం? బుద్ధిని బాగు చేసుకోవడానికి, మనస్సును బాగు చేసుకోవడానికి. బాగుపడిన మనస్సుకి అంతర్దృష్టి కలుగుతుంది, బాగుపడిన మనస్సుకి లోచూపు కలుగుతుంది. అంటే కారుకి డ్రైవర్ ఎటువంటి వాడో, ఈ శరీరానికి బుద్ధి అటువంటిది. కారుకి డ్రైవర్ ఎటువంటి వాడో, ఈ శరీరానికి బుద్ధి అటువంటిది. అయితే బుద్ధి బాగుపడింది అనుకోండి, శరీరయాత్ర బాగుపడుతుంది. బుద్ధి బాగుపడితే శరీరయాత్ర కూడా బాగుపడుతుంది. బుద్ధి పాడైపోయింది అనుకోండి, మొత్తాన్ని నాశనం అయిపోతాడు, మొత్తాన్ని కుండిపోతాడు. భగవాన్ ఎవరితో మాట్లాడుతున్నారు? మాట్లాడితే అంటే సడన్ గా ఒక మాట అన్నారు. మరి ఎందుకు వచ్చింది అన్నమాట సడన్ గా అన్నారు. మనస్సు ఒకసారి బయటకు వస్తా ఉంటాం, ఒకసారి హృదయం బయటకు వెళుతుంది. నీకు అర్థమవుతుందా? హృదయ వైపుకి వెళ్లి మనస్సుని, ఎక్కడైతే భగవంతుడున్నాడో అది వెళ్లి మనస్సుని అంతర్ముఖ మనస్సు అంటారు. ఏమంటారు? అంతర్ముఖ మనస్సు. ఈ బజార్లోకి, విషయాల్లోకి, లోకం గొడవల్లోకి వచ్చేసి మనసుని, లోకం గొడవల్లోకి వచ్చే మనసుని ఏమంటారు? బాహ్యముఖం మనస్సు అంటారు. దాన్ని బాహ్యముఖం అంటారు. ఏమంటారు? లోపలికి వెళ్లి దాన్ని ఏమంటారు? అంతర్ముఖం మనస్సు అంటారు. అంతర్ముఖం వెళ్లి మనస్సు ఏం చేస్తుందంటే మనకు శాంతి పోయేసి పెడుతుంది, ఏం శాంతిని సంపాదించి పెడుతుంది. బయటికి వెళ్లే మనసు ఏం చేస్తుంది? అశాంతిని పోగు చేసుకోస్తుంది. బయటికి వెళ్లే మనసు ఏం చేస్తుంది? అశాంతిని పోగు చేసుకొస్తుంది, అల్లరి పోగు చేసుకొస్తుంది. మీకు అర్థమవుతుందా? లోపలికి వెళ్లి మనసు ఏం చేస్తుంది? శాంతిని తీసుకొస్తుంది. ఏం తీసుకొస్తుంది? రెస్టింగ్ మైండ్ అంటారు దాన్ని. హృదయం వైపుకి వెళ్లే మనసుని ఏమంటారు? రెస్టింగ్ మైండ్. అంటే మనస్సు విశ్రాంతి తీసుకుంటుంది. ఈ మనస్సు ఏం చేస్తుంది? విశ్రాంతి ఉంటుంది. నేను మీకు ఏదైనా ఒక మాట, ఇది బాగా అర్థం చేసుకోండి. భగవాన్ అన్నారు ఒక భక్తుడితో, నీకు ఇప్పుడు ఏదో మాట చెప్తున్నాను, నీకు నీ మనస్సు ఇప్పుడు అంతర్ముఖం ఉందనుకో, నీ మనస్సు నీకు అంతర్ముఖం అవుతుంది అనుకో, అంటే హృదయాకారం చెందుతుంది అనుకో, ఇప్పుడు నేను చెప్పే మాట నీకు అర్థం అవుతుంది. నీకు అర్థం అవుతుంది ఇప్పుడు నేను చెప్పే మాట నీకు అర్థం అవుతుంది. ఇదే టైంలో నీ మనస్సు బాహ్యముఖానికి వెళ్ళిపోతుంది అనుకో, నీకు కోటిసార్లు చెప్తే నీ బుద్ధి పట్టుకోలేదు ఈ మాట అన్నారు. మీ పాయింట్ ఇక్కడ పట్టుకోండి, గట్టిగా పట్టుకోండి ఈ పాయింట్. నేను మీకు ఏదో చెప్తున్నాను ఒక మాట. ఒక భక్తుడి గారు అన్నారు, ఒక భక్తుడి గారు కాకతాళించి ఈ మాట వచ్చింది ఆ నోటంట. ఇప్పుడు నీ మనసు అంతర్ముఖం అవుతుంది అనుకో, అంటే హృదయానికి ప్రయాణం చేస్తాను అనుకో, అది హృదయాకారం చెందింది అనుకో, బ్రహ్మాకారం చెందింది అనుకో, నేను చెప్పిన మాటలో ఉన్న విలువ, దాని తూకము, దాని విలువ, దాని తూకము తెలుస్తుంది రేపు. ఈ మాట ఒక దేశానికో కాలానికే పరిమితమైంది కాదు, ఇది ఒక జన్మకు పరిమితమైంది కాదు, ఇది కలకాలం చిరకాలం ఉండే మాటలు, కలకాలం చిరకాలం ఉండే మాటలు. అంటే నక్షత్రాలు ఎంతకాలం ఉంటాయి, సూర్యచంద్రులు ఎంతకాలం ఉంటారో, కొండలు ఎంతకాలం ఉంటాయి, నదులు ఎంతకాలం ప్రవహిస్తాయి, ఈ మాటలు కూడా ఎంతకాలం జీవించి ఉంటాయి. అయితే ఈ మాట నేను చెప్పినా నీకు అర్థం కాదు. నేను చెప్పే టైంలో నీ మనసుకి లోచూపు కలిగి ఉంటే అది హృదయపుకి ప్రయాణం చేస్తుంటే సడన్ గా పట్టుకుంటాను నేను చెప్పిన మాట. నీకు అర్థమవుతుందా? ఇప్పుడు ఇదే టైంలో నీ మనసు బాహ్యముఖానికి వెళ్ళిపోతుంది అనుకో, నిన్ను నేను చీపురు పెట్టి తోమేసినా, లక్షసార్లు చెప్పినా నా మాట నువ్వు బుద్ధి అందుకోలేదు. అర్థం చేసుకునేది శరీరం కాదు. అర్థం ఎవరు చేసుకుంటారు? బుద్ధి అర్థం చేసుకుంటుంది. శరీరం అర్థం చేసుకోదు. ఎవరు అర్థం చేసుకుంటారు? అర్థం కాకపోతే నీకు శరీరం లేదంటారు అని అంటారు, నీకు బుద్ధి లేదంటారు. ఎవరికైనా మనం ఒక మాట అర్థం అవుతుంది అనుకోండి, నీకు శరీరం లేదు అంటారు, అంటే నీకు బుద్ధి లేదురా అంటారు. నీకు అర్థం అవుతుంది అంటే బుద్ధి బాహ్యముఖం అయినప్పుడు ఆ సబ్జెక్ట్ విలువ తెలియదు. బుద్ధి అంతర్ముఖమైనప్పుడు సబ్జెక్ట్ విలువ తెలుస్తుంది. అంటే ఈ సత్సంగం యొక్క సమావేశాలు బుద్ధిని బాగు చేసుకోవడానికి. బుద్ధి బాగుపడితేనే కానీ దానికి లోచూపు కలగదు. లోచూపు కలిగితేనే కానీ శాస్త్రం అర్థం అవదు. గురువు అంటే ఏంటో తెలియదు, జ్ఞానం అంటే ఏంటో తెలియదు. ఆ లోచూపు కలిగినప్పుడు మనం శాస్త్రం చదివితే తన హృదయాన్ని మనకిస్తుంది, మన హృదయం దానికి. మార్చిపోయింది మనం అంటే హృదయం వైపుకి ప్రయాణం చేసే మనస్సే గురువు చెప్పిన మాటను అర్థం చేసుకుంటుంది. కానీ లోకం వైపుకి, ప్రకృతి వైపుకి ప్రయాణం చేసే మనస్సు, విషయాల వైపుకి ప్రయాణం చేసే మనస్సు గురువు ఎన్నిసార్లు చెప్పినా ఆ గురువు యొక్క మాట విలువ తెలియదు. గురువు యొక్క మాట తోకం విడితే గురువు విలువ కూడా తెలియదు. సాక్షాత్తు వచ్చి అక్కడ ఈశ్వరుడు కూర్చున్నా బాహ్య ముఖానికి వెళ్ళి మనస్సు అందుకోలేదు, పట్టుకోలేదు. మీరు చదివిన అర్థం కాదు, ఇంకేత బుద్ధి బాహ్యముఖానికి వెళ్ళిపోతాం. సరిగ్గా ఆ చెప్పి పాయింట్ లో మీ మనసు హృదయంలో ఉంది అనుకో, సడన్ గా పట్టుకుంటుంది ఆ మాట, పట్టుకుంటుంది మీ జీవితాన్ని మార్చేస్తుంది ఆ మాట. అంటే నేనని ఈ దేహం అనదు, ఈ దేహము నాది, ఈ దేహము నేనని ఎవరంటున్నారో బుద్ధి అంటాను. ముందు దాన్ని బాగు చేసుకో. ఎవరంటున్నారు? మనస్సు అంటాను. దాన్ని బాగు చేసుకో, దాన్ని తెలుసుకో, దాన్ని తెలుసుకో. ఆ బుద్ధి యొక్క మూలాన్ని వెతుకు, ఆ మనస్సు యొక్క మూలాన్ని వెతుకు. ఆ మనస్సు నీ లోపల నుంచి వస్తుంది, బయట రావటం, బయట నుంచి రావటం లేదు. ఎక్కడి నుంచి వస్తుంది? అది లోపల నుంచి వస్తుంది, బయట నుంచి రావటం లేదు. దాని మూలాన్ని వెతుకు. అది మనస్సు పలచబడతంటే, మనస్సు పలచబడతంటే దాని మూలంలోకి వెళ్ళిపోయి దాని మూలంలోకి వెళ్ళిపోతూ ఉంటుంది. అది పలచబడాలి మనస్సు. మనస్సు పలచబడతంటే ఏమవుతుంది? దాని మూలంలోకి అది జరిగిపోతూ ఉంటుంది. దాని మూలంలోకి అది జరిగిపోతుంది. జరిగిపోయి జరిగిపోయి దాని మూలాన్ని అది చూసిన వెంటనే, మనస్సు దాని మూలాన్ని చూసిన అది నశిస్తుంది. అది నశి నువ్వు ఏదిగా ఉన్నావో దాని తాలూకు నీకు ఎరుకు వస్తుంది, ఎరుకులోకి వస్తుంది. అది నీ కడసారి జన్మ. అప్పటి వరకు నువ్వు శవాలు మైవరిస్తుంది. మాటల్లో ఉంది, గురువు యొక్క దయలో ఉంది, గురువు యొక్క అనుగ్రహంలో ఉంది, గురువు యొక్క ప్రేమలో ఉంది, గురువు యొక్క ఆప్యాయతలో ఉంది. కానీ మాటల్లో ఉంది. మనకు సామెతలు ఉన్నాయి, కడుపులో లేనప్పుడు కౌగులించుకుంటే వస్తుంది అని. మనకు సామెతలు ఉన్నాయి కదా, కడుపులో లేనప్పుడు కౌగులించుకుంటే వస్తుంది. చమత్కారం కోసం, మర్యాదల కోసం మాట్లాడుతంటే వాటి వల్ల, మనం చమత్కారాల కోసం, మర్యాదల కోసం మాట్లాడుతంటే దానివల్ల మోసపోయడం అమాయకుడు కాదు, ఈశ్వరుడు. మనకు సామెత ఉంది కదా, కడుపులో లేనిది కౌగులించుకుంటే వస్తుంది అని. అంటే నీ జీవిత గమ్యం ఏంటంటే మనస్సును హృదయంలో ఐక్యం చెయ్యాలి. నదెల్లి ఎలాగైతే సముద్రంలో ఐక్యమవుతుందో, నదెల్లి సముద్రంలో ఎలా ఐక్యమవుతుందో, అక్కడ మాటలు కాదు ముఖ్యం, మాటలు కాదు ముఖ్యం. నీ మనస్సు అది హృదయంలో ఐక్యం కావాలి. ఈశ్వరుడికి మరొక పేరు హృదయం, చైతన్యానికి మరొక పేరు హృదయం. ఇప్పుడు ఈ పూర్వజన్మలో ఎప్పుడు పూర్వజన్మలు ఎలా ఉన్నాయో, రాబోయే జన్మలు ఎటువంటి జన్మలు వస్తే ఆ గొడవలోకి వెళ్ళకండి. మీరు ఆ గొడవలది ఆ గొడవలకి వెళ్ళకండి. ఈ పూర్వజన్మలో రాబోయే జన్మలో మనసుకు సంబంధించిన గొడవలు, అది నువ్వు కాదు, అది నువ్వు కాదు. ఏది నువ్వుగా ఉన్నావు దానికి పుట్టుకలేదు చావులేదు, మీరు అందులో ఉన్న ఆ గొడవలో ఉన్న ఈ గొడవలో రావద్దు. మీరు ఈ అలవాట్లు పూర్వజన్మలో రాబోయే జన్మలో దేనికి సంబంధించిన జన్మలు, దేనికి సంబంధించిన గొడవలు, మనస్సుకు సంబంధించిన గొడవలు. జన్మలో దేనికి సంబంధించిన మనసు, ఆ మనస్సు మీరు కాదు, ఆ మనస్సు మీరు కాదు. అంటే ఏది ఏది మీ ఏది మీరుగా ఉన్నారో దానికి పుట్టుకలేదు చావులేదు. దాని మీ దృష్టి మీ శక్తి అక్కడ కేంద్రీకరించి ఈ చిల్లర గొడవల్లోకి మీరు రావద్దు. చిల్లర గొడవల్లోకి మీరు వచ్చారే పతనం ప్రారంభం. కొన్ని రాబోయే జన్మ మంచి జన్మ వచ్చింది అనుకోండి, అనుకోండి మాట వరుసకి, ఎంతకాలం ఉంటారు? ఏమైనా 8 సంవత్సరాలు ఉంటారా? 70 వేలు 80 వేలు బయట తర్వాత ఆ శరీరం కూడా విడిచిపెట్టేవలసింది కదా. కానీ మీకు రోజులు బాగా వెళ్ళిపోతున్నాయి అనుకోండి, బాగా రోజులు బాగా వెళ్ళిపోతున్నాయి. మీరు చెప్పిన మాట అందరూ వింటున్నారు, తినదంతా అరుగుతుంది, తినదంతా అరుగుతుంది. మీరు చెప్పిన మాట అంతా అందరూ వింటున్నారు. మీ అహంకారానికి కూడా ఫుడ్ సప్లై బాగానే ఉంది, మీ అహంకారానికి కూడా అందవలసిన ఆహారం అంతా కూడా అంచంది. మీరు గొప్పలు చెప్పుకుంటా అంటే ఇనీ జనం కూడా ఉన్నారు, మిమ్మల్ని ఊరేగించి జనం ఉన్నారు, మీకు సన్మానాలు చేసే జనం ఉన్నారు అని మీరు 1000 ఏళ్ళు బతుకుతారా? భగవాన్ అన్నవారు ఈ అహంకారం అనే దీని అందానికి ఊరేగింపులు కూడా కావాలి. దేని అందానికి ఈ అహంకారం అందానికి, దీని అందానికి ఊరేగింపులు కూడా కావాలి. శరీరం ఒకటి ఉండాలి, అది నల్ల శరీరము తెల్ల శరీరము ఏదో తోలు, నల్ల తోలు తెల్ల తోలు శరీరం ఉండాలి, లోకం ఉండాలి, దేవుడు ఒకరు ఉండాలి. రోజు పూజ చేసుకోవాలి కదా, దేవుడు ఒకరు ఉండాలి. ఆ పూజ గదిలో నుంచి బయటకు రాగానే ఎవడు కనిపిస్తాను పట్టుకు తెచ్చటం? దీనికి దేహం ఒకటి కావాలి, ఒక ఊరేగింపులు కావాలి, సన్మానాలు కావాలి, గౌరవాలు కావాలి, లోకం ఒకటి కావాలి, లోకం ఒకటి కావాలి. మీ చిన్నదల్లా అడుగుతూ ఉండాలి, మీ చిట్ని అన్ని ఇంట్లో వాళ్ళు పడతా ఉండాలి. మీరు చిట్ని అన్ని పడకపోతే మీ మెళ్ళలోని గురిచాలకి ఇవ్వరు. ఇది లోకం, లోకం ఏదో ఉంది ఏదో ఉంది అని మీరు అనుకున్నారు, ఇది లోకం అంటారు. అసలు లోకంలో సారం ఏమి లేదు, ఇది డల్లతనం. లోకంలో ఏమి లేదని తెలిసే వరకు మన మనసు అట్టడుతుంది. అక్కడ ఏమి లేదని సంగతి తెలిసాక ఆగిపోతుంది లోకం వైపు ప్రయాణం చేయడం. ఈ లోకంలోకి మనం వచ్చామనుకోండి, ఎంతో కొంత మనం బాగుపడలేదు అనుకోండి, ఈ 80 ఏళ్ళు బతుకు వృధా. మనకు 80 ఏళ్ళు బతుకుతాం అనుకోండి, ఎంతో కొంత మన బుద్ధిని బాగు చేసుకోలేదు అనుకోండి, లోకంలోకి వచ్చినందుకు ఈ 80 ఏళ్ళు బతుకు వృధా. వాళ్ళ 1000 బస్తాలు దండుగా మన బుద్ధిని మనం బాగు చేసుకోకపోతే ఏది సాధించినట్టు? మన బుద్ధి మనకు కూడా వస్తుంది, ఎవరో రారు. మన శరీరం చనిపోయాక మన బుద్ధి మనకు కూడా వస్తుంది, కానీ మనకు కూడా ఎవరో రారు. అసలు ఒకసారి నారదుడు ఒక భక్తుడి దగ్గరికి వస్తాడు, ఒక భక్తుడి దగ్గరికి వస్తాడు. వైకుంఠానికి వెళ్ళి ఎక్కడి నుంచి వస్తున్నావు అని అడుగుతాడు. ఇద్దరు భక్తులు కూర్చుని ఉంటారు అక్కడ, ఇద్దరి దగ్గరికి ఇద్దరు భక్తులు అవటానికి. నేను ఎక్కడి నుంచి వస్తున్నానని అడుగుతారు భక్తులు. వైకుంఠం నుంచి వస్తున్నాడు. అక్కడ నారాయణుడు ఏం చేస్తున్నాడు వైకుంఠంలో? నారాయణుడు ఏం చేస్తున్నాడు అంటే వీడంటాడు నారదుడు వైకుంఠంలో నారదుడు ఏం చేస్తున్నాడంటే ఒంటిల్ని ఏనుగుల్ని సూది బెద్దం నుంచి బయటికి లాగి పంపేస్తున్నాడు అన్నాడు. ఏమన్నాడు? ఒంటిల్ని ఏనుగుల్ని సూది బెద్దంలోంచి బయట లాగుతున్నాడు, లాగి బయటికి పంపేస్తున్నాడు. ఒక భక్తుడు ఏం చేశాడంటే చాలా ప్రశాంతంగా మాట విన్నాడు. ఏమన్నాడు? ప్రశాంతంగా ఒక ప్రశాంతంగా మాట విని సంతోషించాడు. ఎవరు? ఒక భక్తుడు. అంటే వాడు ఉద్దేశం దేవుడికి ఏదైనా సాధ్యమా? దేవుడికి ఏదైనా సాధ్యమా? ఇంకో భక్తుడు అన్నాడు, అది దేవుడైనా సూది పెద్దంలోంచి ఒంటిల్ని ఏనుగుని ఎలా లాగుతాడంట అన్నాడు. అప్పుడు నారదుడు చెప్పాడు, వాడికి విశ్వాసం ఉంది, నీకు విశ్వాసం లేదు దేవుడు. నీకు విశ్వాసం లేని మూలాన ఇటువంటి ప్రశ్నలు వస్తున్నాయి. ఇద్దరు భక్తులు అవటానికి వాడు అలా విశ్వాసాన్ని పెంచుకుంటున్నాడు, నువ్వు కూడా అలా పెంచుకో, నువ్వు బాగుపడతావు, నీకు అలా బుద్ధి చెప్పడానికి ఇక్కడికి వచ్చాను. దేవుడికి ఏదైనా సాధ్యమే? జీవుడికి సాధ్యం కాదు, జీవుడికి సాధ్యం కాదు, దేవుడికి ఏదైనా సాధ్యమే. నీకు విశ్వాసం సరిపోవటం లేదు, నువ్వు విశ్వాసహీనుడు, నీకు విశ్వాసం సరిపోవటం లేదు. ఆ విశ్వాసం నీ పక్కన కూర్చున్న భక్తుడికి ఉన్న విశ్వాసం నీకు లేదు, నీకు ఆ విశ్వాసం తక్కువగా ఉంది. అది ఆ విశ్వాసం పట్టించడానికే నేను ఇక్కడికి వచ్చాను, నాకు అంతకంటే నీ ఇద్దరు చోటు నాకు ఏం పని లేదన్నాడు నారదుడు. కృష్ణుడు గీతలో అంటాడు, ఈ లోకంలో పనిచేసి పొందవలసిందంటే నాకేమి లేదు, ఈ లోకంలో పనిచేసి పొందవలసిందంటూ నాకేమి లేదు, అయినా పని చేస్తూనే ఉన్నాను. పని చేసి పొందవలసిందంటే ఏమి లేదు, పని చేస్తూ పని కోసమే చేస్తున్నాను. అంటే జ్ఞానికి తనకంటే భిన్నంగా పని ఉండదు. తనకంటే భిన్నంగా ఏదో ఉంటామో మనం గౌరవం ఆశిస్తాం. జ్ఞానికి తనకంటే భిన్నంగా ఏది ఉండదు గౌరవం ఆశించే పని లేదు. వేరు భావం ఉన్నప్పుడే గౌరవం ఆశిస్తాడు, వేరు భావం లేనప్పుడు గౌరవం ఆశించడు. మీరు వేరు, నేను వేరు అనుకున్నప్పుడే మీ దగ్గర నేను గౌరవం ఆశిస్తాను. వేరు భావం లేనప్పుడు ఏమి ఆశించేది ఏమి ఉండదు. అంతా ఒకటే అయినప్పుడు ఆలోచన అలా ఇచ్చుకోండి, ఇంకా గౌరవం ఆశించేది ఏముంటుంది? అంటే మనస్సు హృదయాభిముఖంగా ప్రయాణం చేస్తంటే దానికి శాంతి కలుగుతుంది, విశ్రాంతి కలుగుతుంది. మీకు అర్థమవుతుందా? దానికి ఎంత రెస్ట్ కావాలో అంత రెస్ట్ కలుగుతుంది. అది హృదయంలో స్థిరపడ్డాక, హృదయంలో నిలకడగా ఉన్నాక అది కరిగిపోతుంది. ఏది కరిగిపోతుంది? మనస్సు కరిగిపోతుంది. అప్పుడు నీ లోపల ఉన్న సత్య వస్తువు, సద్వస్తువు నీకు తానుగా ఎరుకులోకి వస్తుంది. అది నీ కడసారి జన్మ. అయితే నువ్వు చేయవలసింది సాధన ఏంటంటే ఆ వస్తువుని తెలుసుకోవడం కోసం కాదు, ఆ వస్తువుని తెలుసుకోవడం కష్టం కాదు. ఆ వస్తువుని తెలుసుకోవడానికి నీకున్న అలవాట్లు, నీకున్న ఆటంకాలు, నీకున్న ఇబ్బందులు తొలగించుకోవడానికి ప్రయత్నం. లోపల వస్తువుని ఏదైనా కనిపెట్టక్కర్లేదు, నువ్వు కనిపెట్టకుండా సహజంగానే ఉండదు. ఋషులు చెప్పిన మాటలు మీరు చాలు, ఎంత బుద్ధిమంతులు చూడండి. నేను మంత్రాలు కనిపెట్టలేదు, ఈ మంత్రాలకి మేము ద్రష్టలం కాదు, ఈ మంత్రాలకి మేము కనిపెట్టలేదు, ఈ ద్రష్టాలకి మేమేమి కనిపెట్టలేదు, ఈ మంత్రాలు ఏమి కనిపెట్టలేదు, ఉడికి దర్శించాం భగవంతుడు మాకు తెలియపరిస్తే. ఈ మంత్రాలకి మేము కర్తలం కాదు, ఈ మంత్రాలకి మేము కర్తలం కాదు, భగవంతుడే కర్త. అయితే ఈ భగవంతుని దర్శింపు చేయటం వల్ల దర్శించుకున్నాం. మేము ద్రష్టలమే కానీ కర్తలం కాదు. ఈ మంత్రాలకి కర్తలం కాదు, ద్రష్టలమే. ఎవరు చెప్పారు? ఇది ఉపనిషత్ ఋషులు చెప్పిన మాట. మేము ఏదైనా ఒక మాట చెబితే ఆ మాటకు మేము కర్తం కాదు. కర్తవుడు ఈశ్వరుడే. మేము ఆ మాటనే భగవంతుడు చెప్తే విన్నాం, అంటే దర్శించాం. దర్శించి మీకు చెబుతున్నాం. ఇందులో మా సొంతం అంటే ఏమిటో మీరు ఎవరికైనా 10 రూపాయలు ఇచ్చారనుకోండి, మీరు 10 రూపాయలు ఇస్తే నేను ఇచ్చాను అనుకుంటారు. మీకెవరు ఇచ్చారు? ఇప్పుడు మీకు ఎవరైనా 10 రూపాయలు, మీరు ఎవరికైనా 10 రూపాయలు ఇచ్చారనుకోండి, నేను ఇచ్చాను 10 రూపాయలు 10 రూపాయలు ఇచ్చాను అనుకుంటారు కదా. మీరు ఒకవేళ అనుకుంటే మీకెవరు ఇచ్చారు? మీకు ఎలా వచ్చిందా డబ్బు? భగవంతుడు తెలియకుండా వచ్చిందా? భగవంతుడి సంకల్పం లేకుండా వచ్చింది? అంటే ఇక్కడ ఒకటి అర్థం చేసుకోవాలి. భగవంతుడు మనకి ఇచ్చిందే మనం భగవంతుడికి ఇస్తున్నాం. భగవంతుడి మనకి ఇచ్చిందే భగవంతుడికి మనకి ఇస్తున్నామని తెలిస్తే మనసు చణిగిపోతుంది. భగవంతుడు మనకి ఇచ్చిందే ఎవరికి ఇస్తున్నాం? భగవంతుడికి ఇస్తున్నాం. అసలు ఉండే ద్వితీయం అంటూ ఏమి లేదు. మనం ఎవరికో పండు ఇచ్చాం, మీకు అర్థమవుతుందా? ఆ పండు ఇచ్చాం. మనకెవరు ఇచ్చారు పండు? వాళ్ళకి ఇచ్చాం పండు, మనకెవరు ఇచ్చాం పండు? మీరు గుర్తుపెట్టుకోండి. భగవంతుడి చట్టం ఎంత బలీయంగా ఉంటుందంటే, ఆ డివైన్ లా ఎలా ఉంటుందంటే, ఆ లీల భగవంతుడి యొక్క నిర్మాణం ఎలా ఉంటుందంటే, మామిడి పళ్ళు, ఇప్పుడు మామిడి పళ్ళు రోజు ఆ మామిడి పండు పిండి తయారవుతా ఉంటుంది కదా, చట్నీ తయారవుతా ఉంటుంది కదా. ఆ పిండి తయారయ్యేటప్పుడే ఆ మామిడి పండు ఎవడు నోట్లోకి వెళ్ళాలో, ఎవడు తినాలో రాసి పెట్టి ఉంచుతాడు ఆ మామిడి పండు. నేను చెప్తే మీరు 100 రూపాయలు అవద్దు అనిపిస్తుంది. మీకు నేను చెప్పిన మాట మీకు 100 రూపాయలు అవద్దం అనిపిస్తుంది. అది ఎలా జరుగుతుంది అంటే, మామిడి పండు ఎక్కడో బజార్లో అమ్ముతాడు, అది మనం కొనుక్కుంటాం. మనం ఆవిడకి ఇస్తాం, ఇంకోటి గౌడకి ఇస్తాం. ఆడెవడికి ఇస్తాడు, ఇంకోటి గౌడ ఇస్తాడు. చివరికి ఈ మామిడి పండు 100 చేతులు మారి ఎక్కడికి వెళ్తుందంటే, ఎవడైతే ఆ మామిడి పండు తింటాడో ఓనరు, ఆ నోటి దగ్గరికి వెళ్లే వరకు ఈ మామిడి పండు అలా జారిపోతా ఉంటుంది. ఇది భగవంతు యొక్క లీల. ఇప్పుడు మేము చేసేది కూడా పోస్ట్ ఆఫీస్ పని. మాకు మామిడి పళ్ళు వస్తూ ఉంటాయి, రోజు అరటిపళ్ళు వస్తూ ఉంటాయి. ఇక పంచిపెట్టే మా పని ఏమది, ఎవరు తింటాడో. నేను ఎవరికి ఇస్తా? ఆడు తింటాడు అని చెప్పిన ఆడు ఇంకోడికి ఇస్తాడు. మొత్తం ఆ మామిడి పళ్ళు అలా జారిపోతారు ఉంటుంది. ఎవరి నోట్లోకి వెళ్ళాలో, ఈశ్వర సంకల్ప ప్రకారం అది ఎవరి నోట్లోకి వెళ్ళాలో, ఆ నోట్లోకి వెళ్ళే వరకు ఆడలేదు. అది కూడా మన చేతిలో. ఆ మామిడి పండుకు వాండ్ రాడు. ఎవడు వాండరు? ఎవడైతే తిన్నాడో ఆడి వాండరు. నువ్వెక్కడ తింటావు ఆడి వాండరు. కొంతమంది చాలా కష్టపడి సంపాదిస్తారు. తిండి చేయక తినక, అది చేయక ఇది చేయక కష్టపడి సంపాదిస్తారు. దానికి వాండరు తర్వాత ఎవడో వస్తాడు. దానికి వాండరు ఎవడో వస్తాడు, శుభ్రంగాడి పేకాట ఆడతాడు, ఉన్నదంతకి ఊడి చేసి ఆడిపోతాడు. ఈ సంపాదించిన వాళ్ళు అన్నం తినకుండా సంపాదిస్తారు. నీరికాయ పంచిలోయి కట్టుకుని అలా సంపాదిస్తారు. వీళ్ళు తినడానికి వీళ్ళు ఓనర్లు కాదు. వీళ్ళు తిందామంటే వీళ్ళు పాపం వీళ్ళు ఆకలి వేసినా తింటే ఓనర్ ఓనర్ తర్వాత వస్తాడు. పేకాట్లో ఎవడు అది చిన్నంత తిని దీన్ని పేకాట్లో ఖర్చు పెట్టి తాడు వెళ్ళిపోతాడు. అంటే సృష్టి యొక్క వైవిధ్యం అది మీకు అర్థం చేసుకోండి. సృష్టి యొక్క ఇది ఒక లీల. సృష్టి యొక్క అది లీల. గోచేటి రాఘరాజు గారి గురించి మీకు చెప్తాను కదా, 1950 సంవత్సరంలో 13,000 ఎకరం ఉంది మద్రాస్ అసెంబ్లీలో చెప్పారు. ఇది ఎంత ఉంది? 13,000 ఎకరం. ఇప్పుడు 7 ఎకరాలు ఉంది గోచేటలో. ఇదంతా ఎక్కడ పోయిందంటే, ఏమైపోయిందంటే, పదమూడేళ్ళ ఎకరం ఏమైపోయింది? ఒకసారి పీవీజీ రాజుగారిని ఇందిరాగాంధీ అడిగిందట్టున్నా. రాజుగారు మీకు చాలా ఆస్తి ఉందని చెప్పుకుంటున్నారు, ఎంత ఉంటున్నారు? ఒకసారి పీవీజీ రాజుగారిని అంటే, ఇప్పుడున్న అబ్బాయిని ఇప్పుడు చెప్పి ఇప్పుడు మంత్రులు ఏం చేశారు అంటారు, అబ్బాయి ఈ పిల్లలు అసలు పీవీజీ రాజుగారు అని చచ్చిపోయారు మొసగారు. ఆయన ఇందిరాగాంధీ అడిగిందట్టున్నా, మీకు చాలా పెద్ద ఆస్తి పనులు అని చెప్పుకుంటారు, ఎంత ఉంటుందని మీరు చాలా పెద్ద ఆశ్చర్యం చెప్పుకుంటున్నారు. ఎంత ఉందని చెప్పుకుంటారు మీకు? ఇప్పుడేదో కాలక్షేపానికి లోటు లేకుండా వెళ్ళిపోతాను, ఇంకా పూర్వపు కూడా ఎంతలేండి. ఇప్పుడేదో కాలక్షేపానికి లోటు లేకుండా వెళ్ళిపోతాను, ఇప్పుడు ఇంకా పూర్వపు కూడా ఎంతకులేండి. ఒకవేళ మీరు పూర్వపు గొడవ అడుగుతున్నారు, ఎంత ఉందంటే, కలకత్తాలో మెయిల్ బయలుదేరి మద్రాసు వచ్చి, కలకత్తాలో మెయిల్ బయలుదేరుతుంది, మద్రాసు వస్తుంది, ఈ రైలు ఎంత దూరం వెళ్తే అంత దూరం ఆస్తి అంత మాదే అన్నాడు. అయితే ఎందుకు ఆ గొప్పలను ఇప్పుడు చెప్పుకోవడం ఎందుకు? అంత క్షవరం అయిపోయింది, ఇప్పుడు వివరం వచ్చింది. క్షవరం అయ్యాక వివరం వస్తుంది. ఇందిరాగాంధీతో ఆయన చెప్పిన మాట అదే, కలకత్తాలో మెయిల్ బయలుదేరుతుంది, అది ఎక్కడికి వెళ్ళి ఆగుతుందండి? మద్రాసు వెళ్ళాగుతుంది, ఈ పొలం అంతా మాదే అని చెప్పాడు. అంటే అది పూర్వం సామ్రాజ్యం, అంత పొడుగు సామ్రాజ్యం లేకపోయినా పెద్ద సామ్రాజ్యం. ఇందిరాగాంధీకి అర్థం అవడం కోసం చెప్పాడు 1000 ఎకరాలు ఉంది, లేదా 13 ఎకరాలు ఉంది, ఇలా చెప్తే ఆవిడకి ఏం అర్థం అవుతుందండి? అయితే మద్రాసు కలకత్తాలో మెయిల్ బయలుదేరి మద్రాసు ఎక్కడ వెళ్తుంది? మద్రాసు వరకు ఆగదది, ఇది ఎంత దూరం ప్రయాణం చేస్తుంది, అంత దూరం పొలాలని మాయని చెప్పాడు. ఆగడం ఇప్పుడు ఎందుకు రెండో ఎందుకు క్షవరం అయిపోయినాయి కదా. మాకు 10000 ఎకరం ఉంది, అలా చెప్పలేదన, అది డైలీ ఎంత దూరం ప్రయాణం చేస్తే అంత దూరం పొలాలు మాయి. ఒరిస్సాలో కూడా మా సామ్రాజ్యం ఉండేది పూర్వం. జాగ్రత్తగా ఉండాలి. హృదయవైపు మీ మనస్సును మళ్లించండి. హృదయవైపు మీ మనస్సు బలహీనంగా ఉంటే హృదయవైపు కలదా? మిమ్మల్ని ఎవరైనా పొగిడితే, ఆ గొడవలు పట్టుకుని ఎవరైనా విమర్శిస్తే, ఆ గొడవలు పట్టుకుంటే మీ మనస్సు హృదయవైపు కలదా? రాగద్వేషాలు పెట్టుకుని మిమ్మల్ని నిందించినప్పుడు ఒక రకంగాని, మిమ్మల్ని స్తోత్రం చేసినప్పుడు ఒక రకంగాని, ఈ రకంగా ఉంటే మీరు రాగద్వేషాలు పెట్టుకుంటే మీ మనస్సు లోపల కలదు, మీ మనస్సు లోపల కలదు. మనస్సు హృదయాత్మకంగా వెళ్ళేటట్టు చూసుకోండి, మీ మనస్సు హృదయం వైపుకి మళ్లించేటట్టు చూసుకోండి. అక్కడ విషయాలు ఇక్కడ భగవాన్ ఏమంటున్నారంటే, బయటికి వెళ్లి మనస్సు అంటే హృదయం వైపు వెళ్లే మనస్సును విశ్రమించే మనస్సు అంటారు, రెస్టింగ్ మైండ్. అంచేత ప్రతిరోజు మీరు ఎంతకాలం అయితే హృదయంలో మీ మనస్సును ముంచగలుగుతున్నారు, హృదయంలో మీ మనస్సును ఎంతసేపు నిలబెట్టగలుగుతున్నారు, మీరు ధ్యానం చేసి మీ మనస్సును హృదయంలో నిలబెట్టి ఎంతకాలం అయితే మీరు ధ్యానం చేయగలుగుతున్నారు, హృదయంలో ఎంతకాలం అయితే ముంచుతున్నారో దాన్ని, ఎంతకాలం అయితే ఉంచుతున్నారో, ఎక్కడ హృదయంలో మీ మనస్సును ఎంతకాలం అయితే ఉంచుతున్నారో, అలా ఉంచేటప్పుడు మీకు తెలియకుండా మీ అలవాట్లు, మీ మాలిన్యాలు, మీ అలవాట్లు, మీకున్న అలవాట్లు, మీ బుద్ధిలో ఉన్న రోతలు అన్నీ పోతాయి. మీకు తెలియదు అన్ని రాలిపోతున్నాయని మీకు తెలియదు. మీ హృదయంలో మనసు నిలబడతాను అనుకోండి, నిలబడినప్పుడు మీకు తెలియకుండా మీ అలవాట్లు పోతాయి. ఇంకా ఆ హృదయంలోని సుఖాన్ని రుచి మరుగుతున్నది, హృదయంలోని శాంతిని రుచి మరుగుతున్నది, మీకు అర్థమవుతుంది? అప్పుడు మీ బుద్ధిలో ఏమైనా రోతలున్నా, మీ బుద్ధిలో ఏమైనా అలవాట్లున్నా, మీ బుద్ధిలో ఏమైనా మాలిన్యం ఉన్నా, మీ బుద్ధిలో ఏమైనా మురుకున్నా, మొత్తం అంతా మీకు తెలియకుండా అది పోతా ఉంటుంది. మీకు తెలియకుండా మీరు పవిత్రులు అయిపోతారు, మీకు తెలియకుండా మీరు ఋషులు అయిపోతారు, మీకు తెలియకుండా మీరు శాంతి సామ్రాజ్యానికి అధిపతులు అయిపోతారు. మీకు తెలియకుండా మీకు సుఖం స్వరూపంగా వ్యక్తమవుతుంది. ఏది ఎప్పుడు ఏంటి ఇంత సుఖం నా జీవితంలో, ఇట్టి సుఖం, ఇట్టి శాంతి, ఇటు ఆనందాన్ని ఎప్పుడైనా అనుభవించగలుగుతానని అనుకున్నానని మిమ్మల్ని చూసి మీకు ఆశ్చర్యం కలుగుతుంది. ఇతరులను చూసి కాదు, మిమ్మల్ని చూసి మీకు ఆశ్చర్యం కలుగుతుంది. పరిసరాల పట్ల, ప్రపంచం పట్ల మీ దృక్పథం మారిపోతూ ఉంటుంది. మీరు కర్మ అనుభవించకుండా ఉండాలంటే పునరించుకోకండి. మీ అత్తగారు ఎప్పుడున్న పూర్వం ఎప్పుడు లేదా అన్నారనుకోండి, అలాగంది అలాగంది ఇక్కడ చెప్పాడు. ఆ జ్ఞాపకాలు వదిలేయండి. జ్ఞాపకాలు వదిలేస్తే కర్మ అనుభవించక్కర్లేదని చెప్పాడు రమణ మహర్షి. ఇలా చెప్పిన వాడు అక్కడ మాత్రమే. ఇప్పుడు కర్మ ఎలా చుట్టుకుంటుంది అంటే, మీ అత్తగారు మిమ్మల్ని చిన్నప్పుడు ఇప్పుడు మీరు కొత్తగా కాపురానికి వచ్చినప్పుడు తిట్టింది అనుకోండి, ఎవరికి అనుకోండి, అది ఎప్పుడైనా జ్ఞాపకం వస్తా ఉంటుంది అనుకోండి. జ్ఞాపకం వచ్చినప్పుడు ఆవిడ మీద కక్ష తీర్చుకోవాలనిపిస్తుంది, ఆవిడ మీద ప్రతీకారం తీసుకోవడం, ఆవిడ ప్రతీకారం తీర్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు. మళ్ళీ కర్మ చుట్టుకుంటుంది, మర్చిపోతే ఏమి లేదు. ఇది రమణ మహర్షి గారు చెప్పిన సూత్రం. మీరు జరిగిపోయిన సంఘటనని మర్చిపోతారనుకోండి, కర్మ చుట్టుకోదు మిమ్మల్ని. అది జ్ఞాపకం వస్తా అంటే ప్రతీకారం చేయాలనిపిస్తుంది, మీకు అర్థమవుతుందా? మళ్ళీ కర్మ చుట్టుకుంటుంది. భగవాన్ ఇవన్నీ చెప్పాక గతం మర్చిపోండి, గతం మర్చిపోండి. మరి అది అంత ఇంకా ఆ కర్మ అనుభవంలో ఒక రాజమేక ఇంకా చెప్పాక ఇదే భక్తులు అన్నాడు. ఏమంటే నేను ఇంక 20 ఏళ్ళు బతుకుతాను, ఇంక 20 ఏళ్ళు బతుకుతాను, మరి బతుకుతే మరి ఏదో కర్మ చేస్తాను కదా, ఆ కర్మ మాట అంటున్నాడు. ఇంక 20 ఏళ్ళు నేను బతుకుతాను కదా, 20 ఏళ్ళు కూడా ఏదో కర్మ చేస్తాను కదా, మరి ఆ కర్మ ఉంటుంది, ఈ కర్మ పోయినట్టే ఆ కర్మ కూడా పోతుంది అన్నాడు. ఈ కర్మ ఎలా పోయిందో ఆ కర్మ కూడా పోతున్నాయా నీకు? ఈ వేళటకి ఏమవుతుంది? రేపటికి వేళ నిన్న అవుతుంది, రేపటికి వేళ ఏమవుతుంది? నిన్న అవుతుంది, అంతే కదా. అలాగే భూతకాలం మర్చిపోయగలిగింది, భవిష్యత్ కాలం కూడా ఏమవుతుంది? మళ్ళీ భూతకాలం అయిపోతుంది. ఈ కర్మ పోయినట్టు ఆ కర్మ కూడా పోతుంది. పాస్ట్ పోయినట్టే ఫ్యూచర్ కూడా పోతుంది. ఇంకా నువ్వు మిగులుతావు. అది శాంతి, అది సుఖం, అది ఆనందం. భగవాన్ చెప్తారు, ప్రతి వాడు చచ్చిపోయిన తర్వాత ఈ పనులు చేసుకోండి, ఆ పనులు చేసుకోండి, స్వర్గానికి వెళ్ళిపోతారు. అది ఇచ్చేసుకోండి, అది చేసుకోండి, అక్కడికి వెళ్ళిపోతారు. ఈ చేసుకోండి, ఇది పుణ్యం వస్తుంది. లేకపోతే మీరు ఈ మంచి పని చేయండి, క్రతుకు చేయండి, యజ్ఞం చేయండి, స్వర్గానికి వెళ్ళిపోతారు. ఇలా చెప్తారు. ఇటువంటి ఏం చెప్తారండి? వినేవాడికి ఇటువంటి మాటలు ఇంట్రెస్ట్ గా ఉంటాయి. వినేవాళ్ళకి ఇటువంటి మాటలు ఇంట్రెస్ట్ గా ఉంటాయి. ఇటు ఇన్ని వాళ్ళకి ఇటువంటి ఇంట్రెస్ట్ గా ఉంటాయని చెప్పేవాడు కూడా చెప్పటం, చెప్పేవాడు ఎలా చెప్తా ఉంటాడు. వినేవాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటున్నాయి కాబట్టి చెప్పేవాడికి ఎలా చెప్తాడు. సినిమాలు తీసినప్పుడు ఎలా చేస్తారంటే, ఎలా తీస్తే అందరూ చప్పట్లు కొడతారు, ఎలా తీస్తే డబ్బులు వస్తాయో, వాళ్ళ స్వార్థం, వాళ్ళ స్వార్థం చూసుకుని సినిమా తీస్తారు. కానీ మన కోసం ఎవడు సినిమా తీయడు? ఆ చెప్పి వాళ్ళు ఏం చేస్తున్నారు? మీరు ఎలా చెప్తే సంతోషిస్తున్నారు, అలా చెప్పేస్తున్నారు. కానీ మిమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్లారో వాడికి తెలియదు. మిమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్లారో తెలిసిన వాడు గురువు ఒక్కడు మాత్రమే. మీరు ఎక్కడికి వెళ్తారండి? ఆ యజ్ఞం చేసుకోండి, మీరు స్వర్గానికి వెళ్ళిపోతారు శాశ్వతంగా అని చెప్తారనుకో, మీకు ఇష్టంగా ఉంటుంది అది. ఇష్టంగా ఉంటుంది ఆ యజ్ఞం చేయడానికి ట్రై చేస్తారు అనుకోండి, అసలు మిమ్మల్ని ఎక్కడ తీసుకెళ్లాలో చెప్పేవాడికి తెలియదు, మీకు తెలియదు. అసలు మిమ్మల్ని ఎక్కడ తీసుకెళ్లాలి, ఎక్కడ తీసుకెళ్తే మీకు శాంతి కలుగుతుంది, ఎక్కడ తీసుకెళ్తే మీరు మిమ్మల్ని ప్రకృతి విడిచిపెట్టేస్తుంది, ఎక్కడ తీసుకెళ్తే మీరు ఆనందం అందుకుంటారు, మీ హృదయంలోని ఆనందాన్ని అందుకుంటే అది తెలుసుకోకుండా ఉరికే మీ మనస్సును ఉబ్బించే మాటలు, మీ మనస్సును సంతోషించే మాటలు, మీ మనస్సు నరకానికి వెళ్లే మాటలు దేనికోసమై? మీకు ఏదో పుణ్యం వస్తుంది, మనస్సు ఏదో చేస్తారు పుణ్యం వస్తుంది, సరే ఎంతకాలం ఉంటారు ఆ లోకంలో? మీ దగ్గర ఏదో డబ్బులు ఉన్నాయి, సినిమాకి వెళతారు, సినిమా బాగా నన్ను ఉంటాం, సినిమాలో ఎంతసేపు కూర్చుంటారు? ఆ సినిమా అయిన వెంటనే బయటకు గెంటేస్తారు కదా మిమ్మల్ని, ఎంతసేపు కూర్చుంటారు సినిమాల్లోనే? అంటే నీ హృదయంలో భగవంతుడి మీద, నీ హృదయంలో భగవంతుడి మీద నీకు ఈశ్వరుడు పట్ల, ఈశ్వరుడు పాదాల పట్ల నీ హృదయంలో ఎంతకాలం అయితే నీ మనసు నిలబడి ఉందో అంతకాలం నీ మాలిన్యాలు పోతాయి. నీ మనసులో ఏదైనా డస్ట్ ఉంటుంది పోతుంది, దుమ్ము దానంతరదే పోతుంది నీకు తెలియకుండా. మనస్సు స్వచ్ఛమవుతుంది, మనస్సు హృదయంలో ఉండటం వల్ల ఏమవుతుందటండి? మనస్సు స్వచ్ఛమవుతుంది, మనస్సు నిర్మలం అవుతుంది, మనసుకి ఏకాగ్రత కలుగుతుంది, మనసుకి పవిత్రత కలుగుతుంది. దాని హృదయంలో ఉంచగలిగితే మనసుకి ఏకాగ్రత కలుగుతుంది, మనసుకి పవిత్రత కలుగుతుంది, మనసుకు నిర్మలత్వం వస్తుంది, మనసుకి నిశ్చలం వస్తుంది, నిశ్చలత్వం వస్తుంది. అది అప్పుడు మనసుకి బాగా నిర్మలత్వం వచ్చాక బయటికి వెళ్ళి అలవాటు తగ్గిపోయాక దానికి ఏది మనసుకి మీకు అర్థమవుతుంది? బయటికి వెళ్ళి రోడ్ల మీద ఉన్న ఉట్టిగడ్డ అది తినే అలవాటు మనసుకి పోయాక ఆ గంతులేసుకుంటూ మన గెంటకుండా నెట్టకుండా దానంతది గంతులేసుకుంటూ గంతులేసుకెళ్ళి హృదయంలో ఐక్యమైపోతుంది. నదిని సముద్రంలో ఐక్యమై మన బలవంతాన్ని నెట్టక్కర్లేదు మన మనసు. దూడను ఎవరికి నడపాలనుకోండి, దానికి భగవాన్ రెండు పద్ధతులు చెప్పారు. దూడను వెనకాల కర్ర ఇచ్చుకుని కొట్టుకెళ్ళటం ఒకటి, వెనకాల కర్ర ఇచ్చుకుని కొట్టి ఎదుర పచ్చగడ్డి చూపించడం ఒకటి. ఎదుర పచ్చగడ్డి చూపిస్తాంటే దూడ నీకు కూడా వచ్చేస్తుంది, దానికి కష్టం అనిపించదు. వెనకాల కర్ర ఇచ్చి కొడతాంటే నీకేమవుతుంది? దాని దెబ్బలు తినాలి, దెబ్బలు ఎవరు నడిచినా నడపోయినా దెబ్బలు గడిచి నడుస్తూ ఉంటుంది, నడవాలి నడవు. నీకు అర్థమవుతుంది? ఇప్పుడు భగవాన్ చెప్పిన మార్గం ఏంటంటే ఎదరు పచ్చగడ్డి చూపిస్తూ దూడను హృదయంలోకి తీసుకెళ్లిపోవటం లాంటి దెబ్బలు అక్కర్లేదు. అంటే నీకు తాదాత్యం నువ్వు కాని దానితో, ఆ మనోదేహములతో తాదాత్యం నెమ్మదిగా తగ్గించుకుంటూ రావాలి. నీ మంచి పనులు నువ్వు మంచి పనులు చెయ్యి. నేను ఏదో మంచి పని చేస్తున్నా అనుకుంటే సరిపోదు. నీ మనసుతో బాగా అర్థం చేసుకోండి, నువ్వు చేసే మంచి పని, నువ్వు మాట్లాడే మంచి మాట, నీకు వచ్చే మంచి ఆలోచన, నీ మనస్సుతోటి నీ దేహంతో తాదాత్యం ఐడెంటి వాటితోటి నీకున్న ఐడెంటిటీ తగ్గాలి. అది సాధన. సాధన అంటే తలుపు వేసి కూర్చోవడం కాదు. కానీ మళ్ళీ కిటికీ తలుపులు గుమ్మం తలుపులు అన్ని వేసేస్తారు లోపల కూర్చుంటారు. లోపల ఏదో చేసుకుంటా ఉంటారు, ముక్కులో దారి చూసుకోవడం ఏదో చేసుకుంటారు, ఆయన లోపల ఏదో చేసుకుంటూ ఉంటారు, వాళ్ళ పద్ధతులు చేసుకుంటూ ఉంటారు. అంటే రెండాట్లు కుదిరి ఉండదు భగవాన్ చెప్పారు, ఒకటి మనస్సు, రెండు గాలి. ఈ గాలి అస్తమానం జరుగుతూ ఉంటుంది, మన మనసుకి ఇంకా పని లేదు, అచీటి తిరగటమే పని. ఈ రెండాట్లకి కుదిరి ఉండదు, గాలి చూడండి అటు ఇటు ఇటు అటు తిరిగేస్తూ ఉంటుంది. మనసు కూడా అంతే, దానికి పని, అది దానికి కుదిరి ఉండదు. గాలి ఎటు ఉండదో మనసు అటు ఉండదు, ఇది అటు ఇటు అటు ఇటు అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. ఈ రెండు అట్లకి పని ఏంటంటే వాండరింగ్ పని, ఇంకో పని లేదు అట్లా. ఇన్స్టెంట్ కాఫీ, డికాషన్ కాఫీ, ఇంకో కాఫీ ఏంటండి? బ్రాహ్మలు ఎక్కువ పుచ్చుకుంటారు, ఇంకో కాఫీ ఉంటుంది. తమిళనాడులో బ్రాహ్మలు ఎక్కువ పుచ్చుకుంటారు, ఇన్స్టెంట్ కాఫీ, డికాషన్ కాఫీ, ఇంకో కాఫీ ఉంటుంది. ఫిల్టర్ కాఫీ, ఇన్స్టెంట్ కాఫీ, డికాషన్ కాఫీ, ఫిల్టర్ కాఫీ, నేను భీమవరం కాపట్లో వచ్చాను, నేను సాయంత్రం నేను చూడతాను, అది మీకు ఫిల్టర్ కాఫీ ఎలా కాయాలో నేర్పుతా అన్నాడు నాకు. అతను కాఫట్లు మెయింటైన్ చేస్తాను. ఆ కాఫట్లు వాండరు నాకు ఇడ్లీలు స్వీట్లు తయారు చేయడం నాకు చేత కాదండి, కాఫీ టీలు తయారు చేయడం నేర్చుకున్నాను నేను. వర్కర్స్ బిజీగా ఉంటే నేనే కాఫీ ఇచ్చేస్తాను, నీకు ఫిల్టర్ కాఫీ నేర్పుతా అన్నాడు. మీరు ఒకళ్ళ మీద ఇంకా కాఫీకి ఆధారపడక్కర్లేదు, మీరు నేర్చుకోండి. ఎందుకు ఎల్లమ్మ కాఫీ పెట్టిందా పుల్లమ్మ పెట్టింది, ఎంతసేపు బాగా మీద ఆధారపడతారో మీరు నేర్చుకోండి. ఎవరో పెట్టిన దాని మీద కాఫీ మీరు ఎంత కాలం పడతారో, మీకు డికాషన్ కాఫీ నేర్పుతానంటున్నాడు నాకు. డికాషన్ కాఫీ కాదు, ఫిల్టర్ కాఫీ. ఈ మనసుకి పని లేదు, అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. గాలి ఎలా తిరుగుతూ ఉంటుందో మనసు అలా తిరుగుతూ ఉంటుంది. అయితే మీ గాలిని బంధించినప్పుడు అది ఆగుతూ ఉంటుంది. అలాగే మీకు అర్థమవుతుందో, ముక్కులో గాలి తిరుగుతూ ఉంటుంది, మనసు బ్రెయిన్ లో ఉంటుంది. మనసుకి స్థానం మెదడు, మనసుకి స్థానం మెదడు. ఈ ముక్కులో గాలి తిరుగుతూ ఉంటుంది, మనసు ఎక్కడ ఉంటుంది, ఈ మెదడులో ఉంటుంది. మీరు ఈ ముక్కులో గాలిని ఆఫ్ చేశారనుకోండి, కొంత ప్రాణాయామం చేస్తే అది ఆగుతుంది. మీకు అర్థమవుతుంది, అది ఆగుతుంది. దాన్ని పట్టుకుని దాన్ని ఆఫ్ చేశారనుకోండి, ఇది ఆగుతుంది. ఈ రెండు అట్లా తిరగటం పని, ఒకరిని ఆఫ్ చేస్తే కూడా ఆగుతూ ఉంటాడు. మీరు నన్ను ఫాలో అవుతున్నారా? ఈ బుర్ర మనసు ఎక్కడ ఉంటుంది, తలకాయలో ఉంటుంది. ఈ ముక్కులో గాలిని మీరు పట్టుకున్నారనుకోండి, పట్టుకుని ప్రాణాయామం చేస్తున్నారనుకోండి, ఇది ఆగటం, ఇది తిరగటం మానేస్తుంది. ఏది? మనస్సు. మీరు ఈ ముక్కులో గాలి వేసి బుర్రలోని మనస్సును పట్టుకుని ఏది జపం చేసుకోవడం ఏదో చేసుకుంటున్నారు అనుకోండి, ఈ మనసుని మీరు కంట్రోల్ చేసుకుంటున్నారు అనుకోండి, ఇది కూడా కంట్రోల్ అయిపోతుంది. ఏది? ముక్కుల గాలి కూడా. మీ మనసు నిర్మలంగా ఉందనుకోండి, మీ మనసు నిశ్చలంగా ఉందనుకోండి, అనుకోండి మీ మనసు హృదయంలో నిలబడి ఉందనుకోండి అనుకోండి, అప్పుడు మీరు చెయ్యి ముక్కు దగ్గర పెట్టుకుని చూసుకోండి, అలా గాలి కదులుతుందో లేదా అనిపిస్తుంది మీకు, అంత కుదిరి వచ్చేస్తుంది తను. ఇది ఆ ఇద్దరికే తిరగటమే పనండి, ఇంకో పని లేదు వాళ్ళిద్దరికి. కానీ వాళ్ళిద్దరిలో ఉంటుంది ఏంటంటే, వీడు ఆగుతంటే ఆడు ఆగుతాడు, వాడు ఆగుతంటే వీడు ఆగుతాడు. వాడిని ఆఫ్ చేయకపోతే వీడు ఆగడం, వీడు ఆఫ్ చేయకపోతే వాడు ఆగడం. వాళ్ళిద్దరు అదే తయారయ్యారండి. వాళ్ళిద్దరు అలా తయారయ్యారండి, వాళ్ళిద్దరండి. ఈ ముక్కులో గాలిని ఆఫ్ చేస్తే ఇక్కడ ఈ బుర్రలో ఉన్నాడు ఆగుతా ఉంటాడు, ఈ బుర్రలో ఉన్నాడు ఆఫ్ చేస్తే వీడు ఆగుతా ఉంటాడు, ఎవడండి ఈ ముక్కులోని గాలి ఆఫ్ చేస్తూ ఉంటాడు. అది మీకు అర్థమవుతుందే, మనస్సు నిగ్రహిస్తుంటే ప్రాణాయామం వచ్చేస్తుంది మీకు తెలియకుండా, అంటే కుంభకం వచ్చేస్తుంది మీకు. మనస్సు నిగ్రహిస్తుంటే కుంభకం వస్తుంది. మీరు ప్రాణాయామం చేస్తారనుకోండి, వాడు కంట్రోల్ అయిపోతాడు. ఎవడు కంట్రోల్ అండి? మనస్సు కంట్రోల్ అయిపోతాడు. ప్రాణాయామం చేస్తుంటే మనం ఈ రోజు ఒకసారి మీరు ఎంతసేపు పని చేయగలరు ప్రాణాయామం? ఒక గంట చేసి వదిలేసారనుకోండి, మళ్ళీ ఇద్దరు బజార్లోకి వెళ్ళిపోతారు. మీరు అరగంట సేపు జపం చేసి పాపం కష్టపడి ఒళ్ళంతా చెమట్లు పట్టించేసుకుని ఏదో నామ జపం చేస్తారనుకోని అరగంట, వాడు ఆగుతాడు. ఎవడు ఆగుతాడు? మనం జపం మనస్సే చేస్తుంది కదండి, అప్పుడు మనసు ఆగిపోతుంది జపం చేసినప్పుడు. వీడే ఆగిపోతాడు. ఎవడండి? ఈ ముక్కులో గాలి కూడా ప్రాణాయామం చేస్తాడు, ఇది కుంభక స్థితి వచ్చేస్తుంది. మీరు ఆ జపం చేసి మానేస్తారనుకోండి, ఆడికి బజార్లోకి వెళ్ళిపోతాడు, ఈ ముక్కులో గాలి బజార్లోకి వెళ్ళిపోతాడు. వాళ్ళిద్దరికి స్నేహం అలా కుదిరింది, ఇంకా ఇద్దరు బజార్లో పడిపోతారు. వీడిని ఆఫ్ చేస్తే మటుకు వాడు ఆగిపోతాడని, వాడిని ఆఫ్ చేస్తే వీడు ఆగిపోతాడు. చచ్చేటప్పుడు కూడా వీళ్ళిద్దరు మనం నిడిచిపెట్టారని భగవాన్ చెప్పారు. చచ్చేటప్పుడు ఏం చేస్తారు? ఈ ముక్కులో ఆడేమో డ్రైవర్, ఈ ముక్కు ఆడేమో గార్జెట్. మన శరీరం ఏమో రైలు, మన శరీరం రైలు అండి. వీడేమో ముక్కులో గాలేమో డ్రైవర్ అండి. ఈ తలకాయలో ఉన్న మనస్సు ఎవడండి? గార్జు. ఈ ముక్కులో గాలి అని చెప్పారు, మనం చచ్చిపోయే టైం వచ్చేసింది అండి. చచ్చిపోయే టైం వచ్చేసాము, ఈ ముక్కులో గాలి ఎప్పుడు ఇచ్చిపెట్టేద్దాం, శరీరాన్ని ఎప్పుడు ఇచ్చిపెట్టేద్దాం అని అనుకుంటా ఉంటుంది అండి. ఒకసారి ఊపిరి ఒకసారి లాక్కుంటా ఉంటాడు, ఇచ్చిపెడతా ఉంటాడు, లాక్కుంటా ఉంటాడు, ఇచ్చిపెడతా ఉంటాడు. మన పక్కన వాళ్ళు వీడు వెళ్ళిపోతే బాగుండి, బాధపడుతున్నాడని మనం అనుకుంటున్నాడు. వెళ్ళడట్టు గార్డ్ చేయి, గార్డ్ అది జెండా ఊపాలి. ఆ గాడ్ ఏం చేస్తాడంటే ఈ జన్మలో మనల్ని ఎవరు ఎవరు తిట్టారు ఎవరు కొట్టారు అన్ని జ్ఞాపకాలు పెట్టుకుని ఆ గొడవలన్నీ జ్ఞాపకం పెట్టుకుని మన ఇవన్నీ ఆడికి ఆడి గొడవలు ఆడుకుంటాయి. ఆడి ప్లాట్ఫారం క్లియర్ అవ్వకుండా జెండా ఊపడండి. వాళ్ళు కొట్టారు వీళ్ళు తిట్టారు వాళ్ళు కొట్టారు వీళ్ళు తిట్టారు అన్ని జ్ఞాపకాలు అన్ని పూర్తి అయితేనే కానీ వాడు జెండా ఊపడు. జెండా ఊపితేనే కానీ ముక్కులో గాలి బయటికి వెళ్ళండి. నేను ఇద్దరికి చచ్చిపోయేటప్పుడు కూడా జత అన్నారని భగవాన్. అందుచేత శరీరం అటు ఇటు తిరుగాడుతున్నప్పుడే ఈ గాలి ఈ మనస్సు ఎవడైతే హృదయంలో అణిగిపోయినాయో అణిగిపోయినాయో వాడే ముక్తి సుఖాన్ని పొందుతాడు, మోక్ష సుఖాన్ని పొందుతాడు, నిర్వాణ సుఖాన్ని పొందుతాడు, స్వర్గరాజ్యాన్ని పొందుతాడు. సుఖి అంటే వాడు మాత్రమే సుఖి. వాడికి కమింగ్ లేదు, గోయింగ్ లేదు. వాడు రాకపోకలు తడపడం లేదు. ఈ ప్రకృతి ప్రకృతిని వాడు ఇడిచిపెట్టాడు. ప్రకృతే వాడిని ఇడిచిపెట్టారు. ప్రకృతి వాడిని ఇడిచిపెట్టక్కర్లేదు, ప్రకృతే వాడిని ఇడిచిపెట్టారు. ప్రకృతిని బతికుండగా ఎవడైతే ప్రకృతి గుణాలు దాటి వెళ్ళిపోయాడో వాడికి జీవన్ముక్తి సుఖాన్ని పొందుతాడు. శరీరం బతికుండగా శరీరం అటు ఇటు తిరిగేటప్పుడే శరీరానికి చావు రాకముందే ఎవడైతే ప్రకృతి గుణాలు ఎవడైతే విడిచిపెట్టేసాయో వాడు మాత్రమే ముక్తి సుఖాన్ని, ముక్తి వల్ల వచ్చే శాంతిని, నిర్వాణ సుఖాన్ని. నిర్వాణ సుఖం అంటే పూర్ణ సుఖం, పూర్ణ శాంతి, పూర్ణ ఆనందం, వెలికిలేని సుఖం, వెలికి లేని ఆనందం. వాడు బతికుండగానే శరీరం ఉండగానే ఆ సుఖం అట్టి వాడు పొందుతాడు. వాడికి లోకం తోడు పని లేదు, దేహం తోడు పని లేదు. వాడికి చేయవలసిన కర్తవ్యం లేదు, చేయవలసిన డ్యూటీ అంటే వాడికి ఏం మిగలదు. ఇంకేది అక్కడ మనోనాశనం అయింది. అంటే మీరు ఎలా చెప్తే మీరు సంతోషిస్తారు, మీరు అలా చెప్పకూడదు. ఎలా ఏది చెప్తే మీకు హితవు కలుగుతుందో, ఏది చెప్తే మీకు శ్రేయస్సు కలుగుతుందో, ఏది చెప్తే మీకు మేలు కలుగుతుందో అలా చెప్పాలి మేము. అంతే మీరు తాత్కాలికంగా సంతోషించే మాటలు మేము చెప్పకూడదు. అలా చెప్తేనే మీరు దారి తప్పిపోతారు. ముఖస్థితి కోసం మాటలు చెప్పకూడదు. ఇక్కడ టైం నాలుగైంది, టైం చూడండి. అంతేది నీకున్న సంస్కారాలు నీకున్న వాసన పూర్తిగా క్షయం అయ్యేవరకు వేరుతూ సహా నీకున్న వాసనలు, నీకున్న టెండెన్సీస్, నీకున్న అలవాట్లు వేరుతూ సహా నశించే వరకు, వీరితో సహా అలవాట్లన్నీ వాసనలు సంస్కారాలు, నీకున్న సంస్కారాలు వీరితో సహా నశించిన తర్వాతే నీకున్న జ్ఞానం, నీకున్న శాంతి, నీకున్న సుఖం స్థిరపడుతుంది. అప్పుడు లేకపోతే మధ్య మధ్యలో ఎప్పుడు శాంతి కలిగినా లోపల వాసనక్షయం అవ్వకపోతే ఆ శాంతి నిలబడదు. మీరందరూ కూడా ఈ ఆత్మ సుఖానికి, ఆత్మ జ్ఞానానికి, ఆత్మశాంతికి వారసులు. మీరందరూ వారసులు ఈ ఆత్మశాంతికి. మీరందరూ వారసులు ఎప్పుడో చచ్చిపోయిన తర్వాత కాదు, ఈ జన్మలోనే ఇక్కడ ఉండగానే ఇట్టి సుఖాన్ని, ఇట్టి శాంతిని, ఇట్టి ఆనందాన్ని ఎంత తొందరగానే అనుభవిస్తాను. ఎప్పుడు అనుకోలేదని రోజు మీకు వస్తుంది. ఎప్పుడు శరీరం బతికుండగానే ఎప్పుడో వస్తుంది అనుకున్నది అప్పుడే వచ్చేసిందండి, ఎక్కడో వస్తుంది అనుకున్నది ఇక్కడే వచ్చేసిందంటని మీ మనసు మీకు అనిపిస్తుంది. అనిపించడమే కాదు, మిమ్మల్ని చూసి మీరు ఆశ్చర్యపోతారు. ఇంకోసారి చెప్తున్నాను భగవాన్, ఈ టిపి రామచంద్రయ్య చెప్పారు ఈ మాట. ఆయన మద్రాస్ హైకోర్టులో ప్లేడర్ గా ఉండేవారు. అంటే భగవంతుడు ఎక్కువ చనువుగా ఉండేవారు. చివరి రోజుల్లో ప్రేరణ ఉద్యోగం కూడా వదిలేసి చివరి 2 సంవత్సరాలు భగవంతుడు ఉన్నారు. ఇప్పుడు భగవాన్ ఫోటోలు చాలా ఉన్నాయి కదా, ఆయన ఫోటోలు తీయటం అంటే సరదా. ఆ టీపీ రామచంద్ర తీసిన ఫోటోలు ఎక్కువ భగవాన్ ఫోటోలు. కూడా ఆడికొచ్చాడు, వీడు తిట్టాడు, వాడికి మరి తిరిగి ప్రతీకారం ఎప్పుడే చెయ్యాలి అని జ్ఞాపకం వచ్చినప్పుడు ఏమొస్తుంది? ప్రతీకారం చేయాలి. ఆ ప్రతీకారం వల్ల భవిష్యత్తు కర్మ అవుతుంది. పిపి రామచంద్రరావు గారు చెప్పినవి అని అన్నారు. మీకు పూర్వం జయం రావచ్చు, అపజయం రావచ్చు. కొంతమంది పుట్టింటికాడ చాలా సుఖపడతారు, అత్తవారింటికి వచ్చి కష్టపడతారు. కొంతమంది పుట్టింటికాడ చాలా కష్టపడి అత్తవారింటికి వచ్చి సుఖపడతారు. చెప్పలేమదు. కొంతమంది జీవితంలో కొన్ని లాభాలు వస్తాయి, కొన్ని నష్టాలు వస్తాయి. జీవితంలో లాభాలు వస్తాయి, నష్టాలు వస్తాయి. సరసరిగా లాభాలు వచ్చిన రోడ్లు మీద కనిపిస్తారు, పాపం నష్టాలు ఎక్కువ వచ్చిన రోడ్లు మీద కనపడరు. ఎవరు ఎల్లకడ వాళ్ళు కూర్చుంటారు. రేణి చెరువులు ఎక్కువ లాభాలు వచ్చేవాళ్ళు మనకు కనిపిస్తారు, నష్టాలు వచ్చిన వాళ్ళు మనకు కనపడరు పాపం. లాభం నష్టం వచ్చింది, లాభం వచ్చింది, నష్టం వచ్చింది. నువ్వు ఇప్పుడు కూర్చుని వెనకడు లాభం వచ్చింది, నష్టం వచ్చింది, అప్పుడు జయం వచ్చింది, అపజయం వచ్చింది, వాడు కొట్టాడు, వీడు తిట్టాడు, నీ గతం అంతా మర్చిపో. గతం అంతా నువ్వు మర్చిపోగలిగితే నీ కర్మ కూడా నశిస్తుంది. అయిపోయింది మరి భవిష్యత్తు మాట. భూతకాలం జరిగింది మర్చిపోతే భవిష్యత్తులో జరిగింది కూడా నశిస్తుంది. జరిగింది, జరిగిపోయింది ఎలా నశిస్తుంది, అలా భవిష్యత్తులో జరిగింది కూడా నశిస్తుంది. ప్యాస్ట్ కాదు ఫ్యూచర్ కూడా పోతుంది, ప్యాస్ట్ తో పాటు ఫ్యూచర్ కూడా పోతుంది. రామచంద్ర కొంతమంది పెద్ద వయసు వచ్చాక జరిగిపోయిన గొడవలను తలపెట్టి కూర్చుంటారు కర్మ చుట్టుకోవటాన్ని. ఇంకోటి చెప్తాను, ఇంకోటి రిపీట్ చేస్తున్నాను ఈ వాక్యం. మీ ఎంత తెలియగల వాళ్ళైనా, మీ ఎంత చదువు చదువుకున్నా, మీ మనసు హృదయాకారం చెంది ఉన్నప్పుడే, మీ మనసు హృదయంలో నిలబడినప్పుడే నేను చెప్పి మాట యొక్క బరువు తెలుస్తుంది. అది మనసు బాహ్యముఖంగా ఉన్నప్పుడు, మనసు బహిర్ముఖం అయిపోయి వచ్చేసినప్పుడు నేను ఏదో ఒక మాటను మీకు చెప్పినా, మీ చెవులతోటి మీరు విన్నా, ఆ మాట మీకు పనిచేయదు, ఆ మాట శోకం కూడా మీకు తెలియదు అని చెప్పారు భగవాన్. మీ మనసు సరిగ్గా నేను చెప్పే టైంలో మీ మనసు హృదయం ఉంటేనే ఆ మాటను పట్టుకుంటుంది, మీరు బాగుపడతారు. వన్ వరళి జనరు, వన్ దుఃఖీ జనరు, వన్ సచ్చి జనరు. ఉపనిషత్తులో బ్రహ్మం గురించి ఎలా వర్ణించాడు? అది ఒక కాలంలో ఉంది మరొక కాలంలో లేకపోవటం లేదు, ఒక ప్రాంతంలో ఉండి మరొక ప్రాంతంలో లేకపోవటం అంటూ లేదు. నీకు అర్థం వచ్చిందే? దానికి దుఃఖం ఎలా ఉంటుందో తెలీదు, అశాంతి ఎలా ఉంటుందో తెలియదు, దానికి బాధ ఎలా ఉంటుందో తెలియదు. తెలీదు, ఇది టైమ్లెస్. దానికి 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 శరీరం అంటే ఒకటి లేదు. అసలు శరీరం అంటే ఒకటి లేదు కాబట్టి దానికి చావు లేదు. బ్రహ్మం అంటే టైమ్లెస్, స్పేస్లెస్. రాసుకుంటే రాసుకోండి, టైమ్లెస్, స్పేస్లెస్, బాడీలెస్, అన్ని లెస్, మైండ్ లెస్, టైమ్లెస్, టైమ్లెస్, స్పేస్ లెస్, బాడీలెస్, మైండ్ లెస్, పెయిన్ లెస్, సారో లెస్. ఇది బ్రహ్మం గురించి ఉపనిషత్తుల వర్ణన. ఈ మాటలు మీరు గుర్తుంటే ఎందుకు చెప్తానంటే దాని వైభవం తెలుస్తూ ఉంటుంది మీకు. అది ఐన్స్టీన్ చెప్పాడు, ఆత్మజ్ఞానం యొక్క విలువ కనీసం శ్రవణం చేసి ఉంటే అది పొందాలనే బుద్ధి కలుగుతుంది. కనీసం శ్రవణం లేకపోతే దాన్ని పొందాలనే బుద్ధి అలా కలుగుతుంది. శ్రవణం మననం, శ్రవణం మననం, శ్రవణం మననం. అంటే శ్రవణం చేయటం వల్ల మీరు ఏది పోగొట్టుకోవాలో తెలుస్తుంది. శ్రవణం చేయటం వల్ల ఏది పోగొట్టుకోవాలో తెలుస్తుంది. ఇంటికెళ్ళి మననం చేయటం వల్ల పోగొట్టుకోవాల్సింది పోగొట్టుకుంటారు. ఈ రెండు మొత్తం లాభాలు వచ్చేస్తున్నాయి. 100 రూపాయల కాగితంలో 100 రూపాయలు ఎలా ఉన్నాయి? 100 రూపాయల కాగితంలో 8 రూపాయలు ఉన్న ఒకటే కాగితం అది. 100 రూపాయల కాగితం ఒకటే కాగితం. అందులో ఎన్ని ఉన్నాయి రూపాయలు? 100 రూపాయలు ఉన్నాయి. మీకు అర్థం వచ్చింది? 100 రూపాయలు. అదేవిధంగా శ్రవణం మననం, శ్రవణం మననం, శ్రవణం మననం. ఇది చేయటం వల్ల మీరు పొందవలసినదే పొందుతారు. మీరు ఏది కాదో తెలుస్తా ఉంటుంది శ్రవణం వల్ల. మనం చేయడం వల్ల కాని దాంట్లోంచి విడిపోతారు, కాని దాంట్లోంచి విడిపోతారు. అప్పుడు నీలో ఉన్నటువంటి సుఖం నీకు స్వరూపంగా వ్యక్తం అవుతుంది. ఈ రెండు శ్రవణ మరణాలు తీసుకొచ్చే లాభాలు ఏమి? ఆత్మలాభాన్ని ఇస్తుంది. నీకు ఆత్మలాభాన్ని కలగజేసేది శ్రవణ మరణాలు. అయితే మన హిందూ మతంలో ఈ పూజలు చేసుకోవచ్చు, పూజల మీద ఉందంటే ఇష్టం, శ్రవణ మరణాల మీద లేదు మనకి. అంటే ఇక్కడ కూర్చుని నలుగురి అలా మన మతంలోనే తక్కువ. మన మతంలో శ్రవణ మరణాలు తక్కువ, ఎక్కువ పూజలకు ఎక్కువ ప్రాముఖ్యత. ఇది చేసుకోండి ఆ పుణ్యం వస్తుంది, అది చేసుకోండి ఆ పుణ్యం వస్తుంది, ఇలా ఇలా ఇటువంటి సమస్యలు ఎక్కువైపోయి గందరగోళం గందరగోళం. మళ్ళీ ఆ పుణ్యాన్ని అనుభవించేవాడు నీ మనస్సే, ఆ పుణ్యాన్ని అనుభవించేవాడు మనస్సు. అది అనుభవించి ఏమవుతుంది? పలచబడదు, చక్కబడిపోతుంది. ఆ పుణ్యాన్ని అనుభవించి ఏం చేస్తుంది? మనస్సు పలచబడదు, ఏమవుతున్నది? పూర్తిగా చిక్కబడిపోతుంది. అలవాట్లు పెంచుకుని అలవాట్లు పెంచుకుని అలవాట్లు పెంచుకుని వ్యసనాలు పెంచుకుని వ్యసనాలు పెంచుకుని తగ్గించుకోవటం తగ్గించుకోవాలనుకోవటం ఎటువంటిదంటే నిప్పులో కిరసనాలు పోస్తూ నిప్పు ఆడిపోవాలనుకోవటం ఎటువంటిదో. వ్యసనాలు పెంచుకుంటూ అలవాట్లు పెంచుకుంటూ అందులోంచి బయటకు రావటం బయటకు రావాలనుకోవడం కూడా ఎటువంటిది. అవి పెంచుకోవడం వల్ల అందులోంచి బయటకు రావాలి, తగ్గించుకోవడం వల్ల బయటకు వస్తాం. మనకి ఎక్కడ సృష్టిలో ఎక్కడ ఇష్టం లేదనుకోండి, అనుకోండి ఎక్కడ అయిష్టం కూడా లేదనుకోండి, మీకు అర్థమవుతుంది? మనస్సుకు చాపల్యం, మనస్సు యొక్క చాపల్యం ఉండదు. అలా మనస్సును మనం కదలమని అడిగినది కదలదు. మనస్సును అడుగుతావు అనుకోండి నువ్వు కదిలని, అది కదలదు. ఎప్పుడు మనకు ఇష్టాలు అయిష్టాలు రాగాలు ద్వేషాలు లేని ప్రపంచం అంతా జడమే, ప్రపంచం అంతా జడమే. ఆ జడాన్ని కదిలించేదే చైతన్యం, ఆ జడాన్ని కదిలించేదే చైతన్యం. ఆ చైతన్యం మనం దేవుడని పిలుస్తున్నాం. ఒకసారి మీరు అంటారు చూడండి, ఏదో నోటంతా పొరపాటు మాట వచ్చిందండి, నేను అక్కడికి జాగ్రత్తగానే మాట్లాడతానండి, ఏదో నోటంతా పొరపాటు మాట వచ్చేసింది అంటా ఉంటారు చూడండి. మీకు అర్థం ఎంత జాగ్రత్తగా ఉన్నా ఒకసారి కాలు జారుతుంది, ఒకసారి మనం ఎంత జాగ్రత్తగా మాట్లాడినా పొరపాటు మాట వస్తుంది. మీకు అర్థమవుతుంది? మీ దేహ ప్రారంభంలో ఉంటే మీరు ఎంత కంట్రోల్లో ఒకసారి మాట జారిపోతుంది. మీరు కంట్రోల్గానే ఉంటారు, కంట్రోల్ లేని మాటలు వదిలేయండి, కంట్రోల్ లేని వాళ్ళ సంగతి వదిలేయండి. కంట్రోల్గా ఉన్నా ఒకసారి మాట జారిపోతారు. నెహ్రీ గారు కూడా పార్లమెంట్లో ఎప్పుడైనా పొరపాటు మాట్లాడానికి వచ్చి వెంటనే మరుసటి రోజున వచ్చాయి సారీ అనేవారు. ఏదో తొందరపడి ఆ మాట అన్నాను, నాకు తెలియపోవటం వల్ల ఆ మాట అన్నాను, నా దగ్గర సరైన కరెక్ట్ ఇన్ఫర్మేషన్ లేని వల్ల ఆ మాట అన్నాను, ఐఎమ్ సారీ అని చెప్పేసి సారీ చెప్పేస్తే అక్కడతో ఆ చాప్టర్ ముగిసిపోతుంది. పెద్దవాడు మర్చిపోతాడు, అన్నవాడు మర్చిపోతాడు, సారీ చెప్పేసి అక్కడ చోట ఆగిపోతుంది. అది భగవాన్ చెప్పేసి అంచేత మీరు జరిగిపోయిన గొడవలు పొండరించుకోకండి, అది శాస్త్రంలో జ్ఞాపకం పెట్టుకోకండి, దానివల్ల కర్మ చుట్టుకుంటుంది, మర్చిపోతే ఏమి లేదు. ఎవ్రీథింగ్ ఇస్ ఎండెడ్ ఇఫ్ యూ ఫర్గెట్. ఈ మాట మామూలుగా చెప్తూ భక్తులకు ఇంకో మాట చెప్పారు, నీకు నూటికి నూరు పాళ్ళు భగవంతుడి మీద విశ్వాసం కుదిరితే నీకు ప్రారంభమే అన్నాడు. నూటికి 99 పాళ్ళు కాదు, నూటికి నూరు పాళ్ళు నీకు ఈశ్వరుడు అనేవాడు ఒకడు ఉన్నాడు, అది ఈశ్వరుడి మీద 100 పాళ్ళు నీకు విశ్వాసం కుదిరితే నీకు ప్రారంభమే. నీకు నీకు అనుభవించడానికంటే ప్రారంభం ఒకటి మిగులుతుందా? 100 పాళ్ళు విశ్వాసం కుదిరిన వాడు. Oh. అంటే మన కాని పనులకి ఎవరో చేశారని మనం వెళ్ళకూడదు. అది జ్ఞాపకించుకోండి. మన కాని పనులకి ఎవరో చేశారని మనం అందుకు దానికి సిద్ధం అవ్వకూడదు. నువ్వు అని చెప్పి చోటు నువ్వు అని చెప్పేయాలి. మాదేవ రాణిడైన ఒకడు ఉండేవాడు పూర్వం. ఆయన పూనా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ చేశాడు. పూనా యూనివర్సిటీ చాలా మంచివాడు, భక్తుడు. ఆయన ఫిలాసఫీ ప్రొఫెసర్. ఆయన ఒకసారి ఆయన తిలక్ గారు ఏమన్నారంటే, మీరు రాజకీయాల్లోకి రండి అని ఉత్తరం రాశాడు. మీరు మంచి చాలా మంచి వ్యక్తి, మీరు రాజకీయాల్లోకి రావటం మంచిది అని ఉత్తరం రాశాడు. గురి ఆయన గురుదేవు రానుడే అంటారు. గురువు అంటారు ఆయన, గురుదేవు రానుడే. ఆయన మళ్ళీ ఏమని ఉత్తరం రాశాడంటే, మీరు రాజకీయాల్లో ఉన్నారు, మేము టీచింగ్లో ఉన్నాం. మేము టీచింగ్లో ఉన్నాం, మీరు రాజకీయాల్లో ఉన్నారు. మీరున్న పని, మీరు చేసే పని మంచిదే ఉండొచ్చు, మీరు చేసే పని మంచిదే ఉండొచ్చు, కానీ ఆ పని నా స్వభావానికి విరుద్ధం. ఆ పని నా స్వభావానికి విరుద్ధం. నా అది మంచి పని అయినా నా స్వభావానికి విరుద్ధమైన పని నేను చేయలేను. నేను ఒకవేళ మంచి చేస్తే నా స్వభావానికి అనుకూలమైన మంచి చేస్తాను, కానీ నా స్వభావానికి విరుద్ధమైన మంచి నేను చేయలేను. ఇచ్చేది నా స్వభావానికి విరుద్ధం. నా స్వభావానికి అనుగుణంగా నేను నడుచుకోగలను, కానీ మీరు రాసిన ఉత్తరం అందింది నా స్వభావానికి అనుగుణంగా నేను నడుచుకోగలను, కానీ మీ స్వభావం, మీరు చేసేది మంచి పని అయినా మీరున్న రాజకీయాలు, మీరు ఏ రాజకీయాలు అయితే ఉన్నారో ఆ రాజకీయాలన్నీ చెడ్డేని నేను అంటలేదు. నా స్వభావానికి విరుద్ధం కాబట్టి అందులో ఒక అన్ని చెడ్డయని నేను అంటలేదు. నా స్వభావానికి, నా నేచర్కి విరుద్ధం అది. నా నేచర్కి అని చెప్పి ఎన్నడూ రాను. ఎప్పుడైనా మీరు ఉత్తరం రాస్తే నా క్షేమం గురించి రాయని నాకు సంతోషం. రాజకీయాలు కూడా నాకు నా దగ్గర ఎప్పుడు మీరు రాయొద్దు. కాదు, ఏదైనా మంచి చేస్తే నా స్వభావానికి అనుగుణమైందే చేస్తాను. కాదు, మీరు మంచి చేయటం లేదని అంటం లేదు, నా స్వభావానికి విరుద్ధం అది. అంటే అది మీకు ఎందుకు చెప్తున్నారంటే, ఈ గొడవలో ఎవరో చేశారని మీరు అందరూ గంతులు వేయకండి. ఎవరిలో చేశారని మనం చేయకూడదు. మనకు నచ్చిన పని అయితే మనం చేసుకోవటం, ఊరుకోవటం. మీకు అర్థమవుతుంది, ఎవరిలో చేశారని మనం చేయకూడదు. ఎవరో చేశారని మనం చేస్తే చివరికి శాంతి కదా, అశాంతి మిగులుతుంది. ఎప్పుడు కూడా అనుకరణకి వెళ్ళకండి, అనుకరణకి ఎన్నడే వెళ్ళకండి. మనం అనుకరణ చేస్తున్నాం అనుకోండి, లోపల భయానికి గుర్తుంది. పూర్వ జన్మల గొడవలు వదిలేయండి, రాబోయే జన్మల గొడవలు కూడా వదిలేయండి. అన్ని నగర సత్యాలు కాదు, సాపేక్షిక సత్యాలు, వ్యవహారిక సత్యాలు. కానీ మీ హృదయంలో ఒక సత్యం ఉంది, అది నగర సత్యం. అది రిలేటివ్ ట్రూత్ కాదు, అబ్సల్యూట్ ట్రూత్, పూర్ణ సత్యం. దాన్ని తెలుసుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి. సర్వ విధముల ప్రయత్నం చేసి, అన్ని విధముల ప్రయత్నం చేసి, మీకు ఎన్ని అవకాశములు ఉంటాయి అన్ని అవకాశములు ఉపయోగించుకుని దాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. అది మాత్రమే మిమ్మల్ని ప్రకృతిలోంచి విడిపించగలదు, అది మాత్రమే మీకు మోక్ష సుఖాన్ని ప్రసాదించగలదు. శాంతి
శాంతి
శాంతి.